ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో నారాయణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ మంచిలి ప్రాంతం ఈ గ్రామం రావాలని, అచ్చిలి గ్రామం వెళ్లాలని చాలా కాలం నుంచి అనుకున్నాం. ఒక నెల రోజుల్లో ఒక 2 నెలల లోపులనే అచ్చిలిలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించిన సమాచారం మీకు తెలియపరుస్తాం. ఈ మంచిలి రావాలి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించిన సమాచారం మీకు తెలియపరుస్తాం. ఈ మంచిలి రావాలని, అచ్చిలి రావాలని అప్పుడే సుమారు 2 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఇప్పటికి వచ్చాం. ఎప్పటి నుంచో అనుకుని వస్తే షేక్స్పియర్ ఏమంటాడంటే, ఎట్ లాస్ట్ వి హ్యావ్ కమ్ అంట. చివరకు వచ్చాం. ఎట్ లాస్ట్ వి హ్యావ్ కమ్ అనుకుని వస్తే షేక్స్పియర్ భాషలో ఏంటంటే, ఎట్ లాస్ట్ వి హ్యావ్ కమ్. ఎంతో కాలానికి అనుకుని ఈ మంచిలి గ్రామం 2 సంవత్సరాల నుంచి అనుకుని వచ్చాం. తర్వాత ఇక్కడ ఒక నెల 2 నెలల లోపల అచ్చిల్లో కూడా ఒక సభను ఏర్పాటు చేస్తాం. ఈ గ్రామం మంచిలి, మంచి చక్కగా ఉంది పేరు మంచిలి. మంచిలి గ్రామంలో ఈ సభ ఇంత నిండిగా చేస్తున్నారు. సభ నిండిగా ఉంది, ఏర్పాట్లు బాగా చేశారు. ఇంత శ్రద్ధగా చేస్తున్నందుకు భక్తులైన మన అందరి తరఫున ఈ సభను నిర్వహించే వారికి సభ యొక్క మర్యాద అనుసరించి కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాం ఈ కార్యకర్తలందరికీ కూడా. ఏంటంటే కార్యకర్తలను మనం మర్చిపోకూడదు. కార్యకర్తలందరూ కూడా పునాదులు ఇటుకలు లాంటి వాళ్ళు. పునాదులు ఇటుకలు కనపడవు, కానీ ఆ గోడను మోసి అంతా పునాదులోని ఇటుకలు. ఏదైనా ఏ సంస్థ అయినా అభివృద్ధిలోకి రావాలంటే కార్యకర్తల ముఖ్యం. ఆ కార్యకర్తలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మన దేశం ఇవ్వటం లేదు. అందుకే దేశం యొక్క ప్రగతికి కొంచెం అవరోధం జరుగుతుంది. ఈ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నమస్తులు సమర్పించు. ఈ గ్రామం మంచిలి, మంచిలి గ్రామం. మంచిలి అంటే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. మంచి మనస్సుతోడు చేసే పని ఏ పైనా మంచి. ఏది మంచి ఏది చెడు అని అంటూ ఉంటారు. మనం మంచి మనస్సుతోటి మంచి హృదయంతో ఏ పని చేసినా అది మనకి మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది. ఆ మంచి అంటే ఏంటంటే, ఆ పని చేసేటప్పుడు మనం మంచిగా ఉండాలి, మంచి మనస్సుతో మంచి హృదయంతో ఉండాలి, శాంతిగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. అప్పుడు ఏ పని చేసినా అది మంచి ఫలితాన్ని తీసుకోవచ్చు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన మనస్సు చెడ్డ మనస్సుగా ఉండకూడదు. తర్వాత మన మనస్సు చెడ్డ మనస్సుగా ఉండకూడదు. తర్వాత విసుగ్గా ఉండకూడదు, చిరాగ్గా ఉండకూడదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన పని విసుగ్గా చేయకూడదు, చిరాగ్గా చేయకూడదు, అశాంతిగా చేయకూడదు. అలా చేస్తే అది చెడ్డ పని. మంచి పని ఏదేంటంటే, మంచి మనస్సుతో చెయ్యాలి, అంతఃకరణ శుద్ధితో చెయ్యాలి, ప్రేమతో చెయ్యాలి. మంచిగా ఏ పని చేసినా ఆ ఫలితం మనకి మంచిగా ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక మంచి చేస్తే అది ఈ జన్మలోనూ రాబోయే జన్మలోనూ దాని తాలూకు ఫలితం వస్తుంది. మనం చేసిన మంచికి ఫలితాన్ని అనుసంధానం చేసేవాడే మనం దేవుడు అని పిలుస్తాం. దేవుడు అంటే అది. మనం ఏదైనా పని చేసినప్పుడు, అలాగే ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు ఏదో జన్మలో దాని తాలూకు ఫలితం మన అనుభవంలోకి వస్తుంది. అనుసంధానం చేసేవాడే దైవం, అదే కర్మ, అదే. అందుచేత అది మనం గుర్తించవలసింది ఏంటంటే, మన చిన్న పని అయినా పెద్ద పని అయినా మంచి మనస్సుతో చెయ్యాలి, విసుగు లేకుండా చెయ్యాలి, శాంతిగా చెయ్యాలి. తర్వాత ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆ కాల ప్రవాహంలో అనేక వస్తూ ఉంటుంది. మార్పు కాలానికి ఉంది, కానీ హృదయంలో బ్రహ్మముఖం లేదు. మన హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో, మన హృదయంలో ఏ నిజమైతే ఉందో దానికి మార్పు లేదు. దానికి కాలంతో సంబంధం లేదు, చావు పుట్టుకలతో సంబంధం లేదు, కర్మతో సంబంధం లేదు, మంచి చెడుతో సంబంధం లేదు, చీకటి వెలుగులతో సంబంధం లేదు, ద్వైతముతో సంబంధం లేదు. మనం అనుకునే సంకల్పాలకి, మనకు అనుకునే మాటలకి, మన మనస్సులో ఉన్న సంకల్పాలకి, మన మనస్సులో ఉన్న వికల్పాలకి అతీతంగా ఉంది, అతీతంగా ఒక వస్తువు ఉంది, ఒక నిజం మన హృదయం. ఆ నిజాన్ని అర్థం చేసుకోవడానికి, మన బుద్ధిని సమాయత్తం చేసుకోవడానికి ఈ జ్ఞాన యజ్ఞాలు, ఈ సత్సంగ సమావేశం. మీరు దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దేహం నడుస్తూ ఉంటుంది, కంగారు పడకండి. అంటే మనకు ఒకసారి మంచి ఎదురొస్తుంది, ఒకసారి చెడు ఎదురొస్తుంది, దాని గురించి కంగారు పడద్దు. కాల ప్రవాహంలో ఏముందో మనకు తెలియదు. ఓడిపోయిన వాళ్ళు నెగ్గుతూ ఉంటారు, నెగ్గిన వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. దరిద్రంగా ఉన్న వాళ్ళు ధనవంతులు అవుతారు, ధనవంతులు దరిద్రులు అవుతూ ఉంటారు. ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు అవ్వచ్చు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఆరోగ్యవంతులు అవ్వచ్చు. కాల గర్భంలో, కాల ప్రవాహంలో ఏముందో మనకు తెలియదు. ఆ తెలిసినవాడు సర్వేశ్వరుడు ఒక్కడే, నారాయణుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు. కాల ప్రవాహంలో ఏముందో మనకు తెలియదు, కానీ కాల ప్రవాహం అన్ని తీసుకొస్తుంది. మంచి ఉంటే మంచి తీసుకొస్తుంది, చెడు తీసుకొస్తుంది, జన్మలు తీసుకొస్తుంది, చావులు తీసుకొస్తుంది, గౌరవాన్ని తీసుకొస్తుంది, అగౌరవాన్ని తీసుకొస్తుంది, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది, దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది. ఇవాళ 10 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి ఏమి లేదు రేపు సున్నా అంటున్నారు, ఇవాళ ఏమీ లేదని వాళ్ళకి రేపు 10 కోట్లు వచ్చినాయి అంటున్నారు. ఆ ఇంటి పక్కోడికి అడ్రస్ ఎవడో తెలియదు మంత్రి అయ్యాడంటున్నారు. ఇవాళ మంత్రులందరూ రేపు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇవన్నీ కాల ప్రవాహంలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాల ప్రవాహంలో అలా వచ్చి వస్తూ ఉంటాయి, పోయి పోతూ ఉంటాయి. ఇదంతా ప్రకృతి, ఇదంతా మాయ. కానీ ఈ నేను చెప్పి ఈ మాటలకి, ఈ లోపల సద్వస్తుకి, ఈ లోపల నిజానికి ఏమి సంబంధం లేదు. ఇందాక మేస్టర్ చాలా చక్కగా మాట్లాడారు. సుమారు 15 సంవత్సరాలు జిన్నూర్ హైస్కూల్లో పనిచేస్తారు. మేస్టర్ చక్కగా మాట్లాడుతూ జీవబ్రహ్మ సమాఖ్యం గురించి కూడా మాట్లాడారు. ఆ జీవబ్రహ్మ సమాఖ్యం ఏంటంటే వేదము, ఉపనిషత్తు, పురాణాలు, ఇతిహాసం, ఇవన్నీ మన భారతీయ సంస్కృతికి మూల కందాలు, మూల స్తంభాలు, మూలాలు. ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతి ఎంతో వివరంగా అందులో వివరించబడింది. మన సంస్కృతి మన చాలా ప్రాచీనమైన భారతదేశం అని, దాని ప్రాచీనమైన సంస్కృతి దేశానికి ఉందని మేస్టారు చెబుతూ జీవబ్రహ్మైక్య సంయోగం, ఆ జీవబ్రహ్మైక్యం గురించి కూడా మాట్లాడారు. అంటే వేదంలో ఏమని చెప్పిందంటే చీకటిలోంచి వెలుతురులోకి మమ్మల్ని నడిపించు సర్వేశ్వరుడా, ఓ యజమాని, ఓ ప్రభువా, ఓ భర్త. మనకు ఒక్కడే ఉన్నవాడు ఒక్కడే, ఆడే మన యజమాని, వాడే మన భర్త. జీవకోటి నడిపించేవాడు వాడు, వాడు మనకు దేవుడు, వాడికి ఇంకొక దేవుడు లేడు. వాడి మనకు యజమాని, వాడికి ఇంకొక యజమాని లేడు. వాడి మనకు భర్త, వాడికి ఇంకో భర్త లేడు. వాడు మనల్ని శాసించేవాడు, వాడిని శాసించేవాడు ఒకడు లేడు, వాడే దేవుడు. ఆ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. మాస్టర్ చెప్పిన జీవుడు కూడా ఇక్కడ, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. కానీ మనకి ప్రత్యక్షానుభవం తెలుస్తుంది, పరోక్షానుభవం తెలియదు. ఎప్పుడూ కూడా దేవుడు ఉన్నా అనుభవంలోకి వస్తేనే కానీ దేవుడు తెలియడు. లోపల జీవుడు అనుభవంలో ఉన్నాడు కాబట్టి మనకు తెలుస్తాను. మనకి ఏది ప్రత్యక్షం అవుతాందో అది తెలుస్తుంది, కానీ ప్రత్యక్షం కానిది మనకు తెలియదు. ఇక్కడ ఉన్నా తెలియదు. మన హృదయంలో దేవుడు ఉన్నా మనకు తెలియదు వాడు ప్రత్యక్షం కాకపోతే. మనకి జీవుడి తాలూకు వికారాలు తెలుస్తున్నాయి, కానీ దేవుడి తాలూకు వైభవం తెలియటం లేదు. కానీ ఇద్దరే ఇక్కడే ఉన్నారు. ఇంద్రియాల కంటే, దేహము కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే, మన సంకల్ప వికల్పాల కంటే సమీపంలో మనకు అంతర్యామగా ఉన్నాడు వాడే గోవిందుడు. గోవింద గోవింద, మొదట కబలం తీసుకున్నప్పుడు గోవింద గోవింద అని గోవిందనామాన స్మరణ చేసి, గోవిందుడంటే అక్కడ గో ఇంద్రియములు, మన ఇంద్రియములకి మన మనస్సుకి అంతర్యామిగా ఉండి, అంతర్యామిగా ఉండటమే కాకుండా మనల్ని ఆడిస్తూ, దేహం యొక్క ప్రారంభం నుంచి ఆడిస్తూ ఇంద్రియములకు మనస్సుకు ఈ జీవుడికి అంతర్యామగా ఉండి, ప్రభువుగా ఉండి అందరి హృదయాల్లో ఉన్నవాడు, స్వయం ప్రకాశమైన వాడే గోవిందుడు. అందుకే మొదట ముద్ద తినేప్పుడు గోవిందనామాన స్మరించుకుని తింటే అది ప్రసాదం అవుతుందని పెద్దలు ఉపవాచ. ఈ నేస్తారు మన వేదంలో ఏమని చెప్పిందంటే వేదం అంతా కర్మకాండ. అంటే జ్యోతిషం గురించి చెప్పారు, ఇల్లు ఎలా కట్టుకోవాలో చెప్పారు, పెళ్లి ఎలా చేసుకోవాలో చెప్పారు, తల్లిదండ్రుల్ని ఎలాగ చూడాలో చెప్పారు, సమాజానికి ఎలా ఉపయోగపడాలో చెప్పారు, నీ పని నువ్వు చేసుకుంటూ సమాజానికి ఎలా ఉపయోగపడాలో చెప్పారు. అదంతా వేదంలో చెప్పబడింది. ఉపనిషత్తు అంటే కేవలం ఆత్మజ్ఞానం గురించి చెప్పినటువంటి ఉపనిషత్తులు అని చెబుతారు. నీ హృదయంలో ఏదైతే ఉందో దాని సమీపంలోకి నిన్ను తీసుకెళ్లే విద్య ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, స్వరూప విద్య. స్వరూప విద్య అన్న, ఆత్మ విద్య అన్న, బ్రహ్మ విద్య అన్న, అన్ని ఒకటే. ఇవన్నీ ఉరికే పర్యాయ పదాలు. ఆ వేదంలో ఏమన్నదంటే చీకటిలోంచి వెలుతురులోకి తీసుకెళ్లమని, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకెళ్లమని. చీకటి అంటే ఏంటి, వెలుతురు అంటే ఏమిటి? ఈ బాహ్యంగా కనిపించే కాదు చీకటి వెలుతురుల. చీకటిలోంచి వెలుతురులోకి తీసుకెళ్ళమని వేదం చెప్పిందంటే చీకటి అంటే ఏంటి, వెలుతురు అంటే. మనం కాలాన్ని పాడు చేసుకుంటున్నాం, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే కానీ చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళాం. ప్రతి జన్మలో కూడా బాల్య అవస్థ ఉంటుంది, యవ్వన అవస్థ ఉంటుంది, ముసల ముసలతనం వస్తుంది, చావు ఉంటుంది. ఎప్పుడు ఒకే వయసు ఉంటుంది ప్రతి జన్మలో. శరీరం వచ్చిందంటే బాల్యం ఉంటుంది, శరీరం వచ్చిందంటే మళ్ళీ యవ్వనం వస్తుంది, యవ్వనం వచ్చే కొంతకాలం ముసలితనం వస్తుంది, ముసలితనం వచ్చిన తర్వాత శరీరానికి చావు వస్తుంది. అంటే చావు అంటే ఏమి లేదు, లోపల ఉన్న జీవుణ్ణి శరీరంలోంచి వేరు చేస్తారు, అదే చావు. అయితే కదా ఏ జన్మకి ఆ జన్మే అన్ని అవస్థలు ఉంటాయి, ఏ శరీరం వస్తే అది అన్ని అవస్థలు ఉంటాయి. అంటే బాల్య అవస్థలో మనకేం తెలియదు, ముసలితనంలో ఏదైనా సాధన చేసుకుందామంటే మనకి మనస్సు కలిసి రాదు, ఇంద్రియాలు కలిసి రావు. అంటే వయస్సులో ఉండగానే ఏదైనా సాధించుకోవాలి, ఏదైనా సాధన చేసుకోవాలి, తత్వాన్ని చేసుకోవాలి. అసలు మనం చిన్నప్పుడు మనం నల్లులు కొడతామంటేనే మన అమ్మ రక్షించాలి కానీ నల్లులు కొడుతున్నాయని కూడా చెప్పలేం. దోమలు కొడతాంటే దోమలు నన్ను కొడుతున్నాయని కూడా చెప్పలేం. దోమలు కొడతాందని అర్థం చేసుకుని ఆ తల్లి రక్షించాలి. ఆకలి వేస్తామంటే ఆకలి వేస్తుందని చెప్పలేము. ఆకలి వేస్తామని తల్లి అర్థం చేసుకుని అన్నం పెట్టాలి. ఆ రకంగా బతికేంతరు వాళ్ళు అని చెప్పి ఈ రాబోయే జన్మలో కూడా బాల్య వ్యవస్థ తప్పదు, వ్యవస్థలేని తప్పవు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ చీకటిలోంచి వెలుతురులోకి రావాలి. చీకటి అంటే ఇప్పుడు రాత్రి చీకటి, ఈ వెలుతురు అది కాదు వేదంలో చెప్పి. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. జీవుడు హృదయంలో ఉన్నాడు, బ్రహ్మ హృదయంలో ఉన్నాడు. జీవుడు కర్మ చేస్తాడు, అనుభవిస్తాడు. బ్రహ్మ లోపల ఉంటాడు, వాడు చెయ్యుడు, అనుభవించడు. వాడు చూస్తూ ఉంటాడు, వీడు చేస్తూ అనుభవిస్తూ ఉంటాడు, వాడు చూస్తూ ఉంటాడు, వాడు సాక్షిమాత్రిగా ఉంటాడు. అంటే చీకటి అంటే ఏంటి? జీవుడిగా జీవుడిగా జన్మించడం చీకటి. అంటే జీవుడంటే మనస్సు అన్నా జీవుడన్నా ఒకటే. చిజ్జడ గ్రంథన్నా మనస్సు అన్నా జీవుడన్నా అహంభావం అన్నా ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. అంటే జీవుడు ఏం చేస్తాడంటే తాను కాని దాని తానని చెబుతాడు. ఏదైతే తాను కాని శరీరాన్ని తానని చెబుతాడు, తాను కాని గౌరవాలు అగౌరవాలను తానని చెబుతాడు, తాను కాని అధికారాన్ని తానని చెబుతాడు, తాను కాని ధనాన్ని తానని చెబుతాడు, తాను కాని దానితోటి చేసిన తాదాత్మ్యం చేస్తాడు వాడే జీవుడు. అదే కటిక చీకటి, డార్కెస్ట్ నైట్స్ అయ్యి అయ్యే చీకటి రాత్రులు. అవి జీవ లక్షణాలు ఉంటాయి. ఈ జీవ లక్షణాలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా నిజం కాదు, జీవుడు అవాస్తవం, ఈశ్వరుడు వాస్తవం. జీవుడు జీవుడు అసత్యం, ఈశ్వరుడు సత్యం. జీవుడు మిథ్య, ఈశ్వరుడు నిజం. మనం నిజాన్ని వదిలేసి మిథ్యను పట్టుకున్నాం, సత్యాన్ని వదిలేసి అసత్యాన్ని పట్టుకున్నాం, వస్తువుని వదిలేసి నీడల్లో పట్టుకున్నాం. ఈ లోపల చీకటిలోంచి వెలుతురులో అది చీకటిలోంచి వెలుతురులోకి వెళ్తాం. ఏంటంటే చీకటి ఎలా పోతుందంటే ముందు జీవ లక్షణాలను పోగొట్టుకోవాలి. రాగద్వేషాలు, ఈ అసూయలు, అంటే ఏ లక్షణాల వల్ల జీవుడికి ఊపిరి పోసుకుంటుందో ఆ లక్షణాల నుంచి మనం విడుదల పొందాలి. ఈ స్నేహాలు స్నేహాలు కాదు, ఈ విరోధాలు విరోధాలు కాదు, ఈ అసూయలు అసూయలు కాదు. మీరు చూడండి, నేను చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు, మీరు కూడా వాస్తవంలో మీ అనుభవంలో చూడండి. ఈవేళ మన శత్రువులు మన శత్రువులు అనుకున్నవాడు రేపు మిత్రులు అవ్వచ్చాం మనం. ఈవేళ మిత్రులు ఇవాళ మిత్రులు అనుకున్నవాడు రేపు స్నేహితులు అవ్వచ్చు. వీళ్ళు మా నియరెస్ట్ డియరెస్ట్ అని ఈవేళ చెబితే వాళ్ళే మనకు రేపు ఎనిమిది సార్ అవ్వచ్చు. ఇవన్నీ కాల ప్రవాహంలో ఇవన్నీ కొట్టుకొస్తూ ఉంటాయి మనకి. ఈ రాజకీయాల్లో చూడండి, ఈవేళ శత్రువైన వాడు ఈవేళ శత్రువు, రేపు స్నేహితుడు, ఈవేళ స్నేహితుడైన వాడు రేపు విరోధి. ఈ పార్టీలు ఆ పార్టీలు విమర్శించుకుంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇక్కడ మన చీకటి, అది కటిక చీకటి, అవన్నీ జీవ లక్షణాలు. ఈ శత్రువులని, వీడు ఫలానా వాడు నా శత్రువుని అని చెప్పేది జీవుడే, ఫలానా వాడు నా శత్రువు నా మిత్రుడని చెప్పేది జీవుడే, వాడిని ద్వేషించమని చెప్పేది జీవుడే, వాడిని స్తోత్రం చేయమని చెప్పేది జీవుడే, హెచ్చుతగ్గులు తీసుకొచ్చేది జీవుడు, లాభ నష్టాలు తీసుకొచ్చేది నీవుడు, ఆ కర్మకి ప్రారంభం తీసుకొచ్చే దెబ్బలు ప్రారంభం కొట్టే దెబ్బలని తిని అనుభవించి రక్తం కార్చేవాడు ఏడ్చేవాడు జీవుడు. వాడు చేస్తాడు, వాడు అనుభవిస్తాడు, ఆడి పక్కన దేవుడు ఉన్నాడు, వాడు చెయ్యడు, అనుభవించడు, వాడు చూస్తూ ఉంటారు వీరి చేస్తాడు. అయితే ఇక్కడ ఏమిటంటే మేస్టారు జీవ బ్రహ్మైక్యం గురించి చెప్పారు. అంటే చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళటం, చీకటి అంటే జీవ లక్షణాలు. దేహం తాను దేహంతో తాదాత్మ్యం, ఏ తలంపైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో, ఏ నేనైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో, ఏ జీవుడైతే తాదాత్మ్యం ఈ దేహంతో తాదాత్మ్యం పొందుతున్నాడో, మనకి దేహ భావన ఉంది, శరీర భావన ఉంది, శవ భావన ఉంది, దైవ భావన లేదు, బ్రహ్మ భావన లేదు. బ్రహ్మ భావన వెలుగు, జీవ భావన చీకటి. ఈ జీవ భావన ఎవరైతే తొలగించుకుని, ఈ శవ భావన ఎవరైతే తొలగించుకుని, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఇక్కడే నీ శరీరాన్ని శ్మశానానికి వెళ్ళకముందే, నీ శరీరం కాలి బూడు దవ్వకముందే, ఆ నువ్వు ఆ దేహభావాన్ని వదిలించుకుని, ఆ శవభావాన్ని వదిలించుకుని, బ్రహ్మభావంలో, ఈశ్వర భావంలో, ఆత్మభావంలో నువ్వు ఆ మహా వెలుగులోకి ప్రవేశించడమే చీకట్లోంచి వెలుతురులోకి వెళ్ళటం. ఓ ఈశ్వరుడా, ఓ సర్వేశ్వరుడా, ఓ మహాప్రభువు, నీకు యజమాను లేడు, నీకు ఒక మరొక ఈశ్వరుడు లేడు, నీకు ఒక భర్త లేడు, నీకు నువ్వే మమ్మల్ని పరిపాలిస్తున్నావు, నిన్ను పరిపాలించేవాడు ఎవడు లేడు. ఓ మహాప్రభవ, నువ్వు మా పట్ల దయచూపించి ఆ చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళటానికి దారి చూపించని వేద మాత చెబుతాను. ఇది వేదం యొక్క ఘోష, వేదం యొక్క సజ్జనులతో సాంగత్యం చేయటానికి ఇంతకే, వేదాలు అధ్యయనం చేసిన ఇంతకే చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళటానికి, వేదాల అధ్యయనం సత్కర్మలు చేసిన అంటే ధర్మాన్ని ఆచరించిన చెరిలో నీళ్లు ఉంటాయి. సోదర మహాశయ భగవంతుణ్ణి మనం మోసం చేయడం, చిట్కాలు చేసి మనం మోసం. పురుషార్థాల్లో ముఖ్యమైనది మోక్షం. ధర్మాన్ని ఆచరించకుండా మోక్షం రాదు. మన హృదయంలో ఆనందం జ్ఞాన గంగ ఉంది, శాంతి గంగ ఉంది. మన హృదయంలో దేవుడు ఉన్నాడు. దేవుని స్వరూపం సుఖం, దేవుని స్వరూపం శాంతి, దేవుని స్వరూపం అనంతం, దేవుని స్వరూపం ఉండటం. స్వయం జ్యోతి, ఇతర జ్యోతులతో ప్రకాశం లేదు. దేవుడంటే ఎట్టివాడు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి మనలో అంత, మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ జీవుడికి శక్తి ఇస్తున్నాడు. మనం నిలబడుతున్నాం, కూర్చుంటున్నాం, నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఆ జీవుణ్ణి శరీరంలోని తప్పించాడా, ఆ చైతన్య శరీరంలో ఉన్న చైతన్యాన్ని బయటకు లాగేసుకున్నాడు, ఒక్కసారి ఈ క్షణంలో శరీరం క్షేమం అవుతుంది. చైతన్యం లేకపోతే మొత్తం అంత అగ్ని, నీళ్లు వేడిగా ఉంటాయి. నీళ్లు వేడిదనం నీళ్ళకి లేదే, అగ్నితోడు సంబంధం వల్లే ఆ నీటికి వేడు. మనం ఇలా కూర్చుంటున్నామంటే, నడుస్తున్నామంటే, మాట్లాడుతున్నామంటే లోపల దేవుడితోడు సంబంధం అది. లేకపోతే మాట్లాడలేము. ఈ శరీరానికి చైతన్యం, ఈ ప్రపంచ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ లోకానికి కానీ ఎక్కడ నీకు చైతన్యం లేని వస్తువు చైతన్యంగా ఉన్నట్టు కనిపిస్తోందంటే అక్కడ దేవుడు ఉన్నాడన్నారు. వేడి ఒక అగ్నికే ఉంది, వేడి ఇంకా దేనికి లేదు. మీరు ఇనువును వేడి చేయండి, ఇనువును ముట్టుకుంటే మీకు కాలుతుంది. ఆ వేడి ఎవరిది? ఇనుముది కాదు, అగ్నిది. అలాగే మన దేహాల్లో ఇలా ఆడుతున్నాయంటే, మనం బతుకున్నట్టు కనిపిస్తున్నామంటే, ఇలా తిరుగుతున్నామంటే ఆ శక్తి దేవుడిదని మర్చిపోక. ఏ దేవుడి యొక్క సహాయంతో మనం మాట్లాడుకుంటున్నామో, ఏ దేవుడి సహాయంతో మనం పనులు చేసుకుంటున్నాము, ఏ దేవుడి యొక్క సహాయం వెలుతురులో మనం పనులు చేసుకుంటున్నాము, వాడు లేడని మనం చెబుతున్నాం. అజ్ఞానాన్ని గుర్తు, అవిద్య గుర్తు. ఒక ఆ వేడి ఎక్కడ ఉంటుంది? అగ్నిలోనే ఉంటుంది. ఇంకొక వస్తువుకి వేడి వస్తానంటే అగ్ని సహాయం వల్ల దానికి వస్తాను. అలాగే కదిలే శక్తి ఇదంతా దేనిది? ఆ చైతన్యానికి. మన శరీరం అటు ఇటు, మన శరీరం జడం. ఈ జడానికి కదిలే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల చైతన్యంలో నుంచి వస్తుంది. ఆ చైతన్యం ఎవరిది? దేవుడిది. అది మర్చిపో. ఈ వేళ పచ్చగా ఉండి, రేపు ఎండిపోయే మీద ఉన్న, రేపు ఎండిపోయే విషయాల మీద నమ్మకం మనకు భగవంతుడి మీద లేదు. అది జీవ లక్షణం. అదే చీకటి, కటిక చీకటి. వేళ పచ్చగా ఉంటాయి, రేపు ఎండిపోతాయి. ఆ వస్తువును మనం నమ్ముతాం. కానీ సర్వత్రా అంతా వ్యాపించి అంతటా ఉన్నటువంటి స్వయం జ్యోతి అనేటువంటి భగవంతుని మనం నమ్మం. ఆయన స్వరూపమే సుఖం, ఆయన స్వరూపమే శాంతి. అదే రమణ మహర్షి గారు చెప్పారు, ప్రపంచంలో ఏ వస్తువులో కూడా సుఖం లేదు, శాంతి లేదు. ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది, కానీ నీ స్వరూపంలోనే ఉంది సుఖం, నీ స్వరూపంలోనే శాంతి ఉంది, నీ స్వరూపంలోనే ఆనందం ఉంది. ఉండటం అనేది నీ స్వరూపంలోనే ఉంది. స్వరూప జ్ఞానం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, బ్రహ్మజ్ఞానం అన్నా ఒకటే. కానీ ప్రపంచంలో ఏ వస్తువులోని, ఏ పదార్థంలోనూ కూడా సుఖం లేదు, శాంతి లేదు, కానీ ఉందని మనస్సుకి అనిపింపజేస్తాం. అదే కటిక చీకటి. అందులోంచి నీ విడుదల పొందితేనే కానీ నీకు జ్ఞానానికి వారసులు కాదు, జ్ఞానం యొక్క వైభవానికి, ఆ జ్ఞాన సింహాసనం మీద కూర్చోడానికి నువ్వు పనికి రావు, నీకు అర్హత లేదు, యోగ్యత లేదు. అయితే కృష్ణుడు కూడా భగవద్గీతలో ఏమి చెప్పాయంటే, అభ్యాసము లేకుండా, వైరాగ్యము లేకుండా నా స్వరూపం నీకు తెలియపడదు. భగవంతుడు మన స్వరూపంగానే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు, మనకు అంతర్యామిగా ఉన్నాడు. మనం నియమించేవాడైనా, మన కంట్రోల్ చేసేవాడైనా, మన కంట్రోల్ రైనే. యోగము యోగం అని మాస్టర్ చెప్పారు. యోగము యోగము, యోగం అంటే మన జీవితాన్ని మనం నిగ్రహించుకోకపోతే ఎవరు నిగ్రహించి పెడతారు? మన జీవితాన్ని మనం నిగ్రహించుకోవటమే యోగం. మన అన్నం ఎవరైనా తిని పెడుతున్నారా? మన అన్నం మనమే తింటున్నాం. కాదండి, మన అన్నం మనకు ఎవరైనా తిని పెడుతున్నారా? మన అన్నం మనమే తింటున్నాం. మన అన్నం ఎవరు తిని పెట్టలేదు, మనమే తింటున్నాం. మన అన్నం మనం తిన్నప్పుడు మన జీవితాన్ని మనం నిగ్రహించుకోకపోతే ఎవరు నిగ్రహిస్తారు? అంటే మనకు మాట మాటకి ఆగ్రహం వస్తుందంటే మన జీవితం మీద మనకు నిగ్రహం లేదని అర్థం. యోగము అంటే, యోగం అంటే భగవంతుడితో ఐక్యం కావటం. యోగం అంటే మన యోగంలో ఎలా ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, మనస్సును ఎలా నియమించుకోవాలి, జీవితాన్ని ఎలా నియమించుకోవాలి, ఆ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి నేర్పేది యోగం. మన జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకోవద్దు, ఎవరు నియమించి పెడతారు? చనిపోతే మన ఇంట్లో వాళ్ళకు కూడా ఒకళ్ళకొకళ్ళకి ఎట్టి సంబంధం లేదు. ఏదో అలా కలుసుకున్నాం, ఏదో 70 ఏళ్ళు 80 ఏళ్ళు కలుసుకుంటాం, కళ్ళు మూసామా, ముక్కులో గాలి బయటికి వెళ్ళింది, ఒకళ్ళతో ఇంకోటి సంబంధం లేదు. అయితే ఉన్నంతకాలం ధర్మాన్ని అనుసరించి వీరికి మీరు కర్తృత్వం పెట్టుకోకుండా, అహంకారం లేకుండా, ఈ సంవత్సరాన్ని నేనేదో ఉద్ధరించేశాను అనుకోకుండా, మీ డ్యూటీ ఏదో మీరు జాగ్రత్తగా చేసి, లాభం రావచ్చు, నష్టం రావచ్చు, నీ చేతిలో లేదు. కర్మ ఫలితం నీ చేతిలో లేదు, కర్మ ఫలితం ఈశ్వరుడి చేతిలో ఉంది. కానీ నీ డ్యూటీ నువ్వు చేయటం మానకు. నీ ఇంట్లో చనిపోతే ఒకరికొకరి సంబంధం లేదు, జీవించినంత కాలం ధర్మాన్ని అనుసరించి నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉండు. జరిగి జరుగుతుంది, జరిగినది జరగదు. ఆ డ్యూటీ కూడా ఎలాగ చెయ్యాలంటే, కర్త లేని కర్మన చెయ్యి, అహంకారం లేని కర్మన చెయ్యి. అహంకారం లేని కంట అహంకారం లేని కర్మను చేస్తే నీటిలో నీరు తామరాకును ఎలా ముట్టుకోదో, నీటి మధ్యలో ఉన్న నీరు తామరాకును తడపదు. అలాగే సంసార మధ్యలో ఉండి కూడా నువ్వు అహంకారం లేకుండా పని చేస్తుంటే సంసారం నేను అంటదు. అలా నేర్చుకో పని. అహంకారం లేకుండా కర్మ చేస్తంటే గాలి లేని చోట దీపం ఎంత స్థిరంగా ఉంటుందో, అహంకారం లేకుండా నువ్వు పని చేస్తుంటే నీ మనస్సు కూడా అంత నిర్మలంగా ఉంటుంది. అహంకారంతో పని చేస్తున్నావు మరి అనే పని సరిగ్గా చేయటం లేదు, నువ్వు పడితే లేదు, నీ మనస్సు పోతుంది. కర్త లేని కర్మను చెయ్యి, అది చేసి ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చేయకు, ప్రీతి అప్రీతిగా చేయకు. అంటే కర్త లేని కర్మను చేయటం నేర్చుకో, అహంకారం లేని కర్మను నువ్వు చేయటం నేర్చుకో. అహంభావం లేకుండా కర్మను చేస్తే ఆ ఫలితం నేను ఏమంటదు, మీరే విధంగా అయితే తామరాకని అంటదు. అహంకారం పెట్టుకుని చేసేవా ఎత్తుకు ఎత్తు వడ్డీతో సహా నువ్వు అనుభవించవలసింది అంటాడు భగవంతుడు. ఈ నగ్న సత్యాలు అంటే భగవంతుడు చెప్పిన వాక్యాల్ని మన మనస్సు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా సిద్ధంగా లేకపోయినా భగవంతుడు చెప్పిన వాక్యమే ప్రమాణం మనకి. ఎవడైతే దేవుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తున్నాడో వాడు ధన్యుడవుతాడు, వాడు జ్ఞాని అవుతాడు, దేవుని స్వరూపాన్ని పొందుతాడు, వాడికి ఇహం ఉంటుంది, పరం ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎవడైతే ప్రమాణంగా పెట్టుకుని జీవించడో వాడికి ఇహం లేదు, పరంలో. ముందు నువ్వు డ్యూటీ చేయి, నీ ఇంట్లో పని ఏది, నీ ఇంట్లో ధర్మం ఏది, నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించి పని దొంగలుగా ఉండకండి మీరు పనిది. అలా భారతీయ సంస్కృతిలోనే శుభ్రతకి ఇవ్వలసినటువంటి స్థానం, పారిశుద్ధ్యానికి ఇవ్వలసినటువంటి భారతీయ సంస్కృతికి పునాది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతను మైనస్ చేస్తే భారతీయ సంస్కృతికి విలువ లేదు. అయితే దురదృష్టవశాత్తు భారతీయ సంస్కృతిలో పారిశుద్ధ్యానికి ఇవ్వలసినటువంటి ప్రాముఖ్యత, ఆరోగ్య సూత్రాలకు ఇవ్వలసినటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంటే శరీరం మిద్య, శరీరం మిద్య, శరీరం లేదు, శరీరం లేదు, శరీరం కూడా ఒక తలంపని చెప్పినా శరీరం నుంచి చెప్పి అన్నం తినాలి మనం, అది మర్చిపోకూడదు. శరీరం మనం కాకపోయినా శరీరం ఒక పనిముట్టి అయినప్పుడు కారులో వెళుతున్నాం మనం, ఆ కారు మనం కాదు. దానికి ఏదో ఆయిల్ చేయాలి, దానికి బాడీ ఇంటికి తుడుస్తూ ఉండాలి. అదే శరీరం మనం కాకపోయినా దానికి ఏది మెయింటైన్ చేయాలి, శరీరాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, అది మర్చిపోకూడదు. ధర్మం మన డ్యూటీ మనం చెయ్యాలి, మన పని ఏదో మనం చేస్తూ ఉండాలి. ఇతరులకు ఏదైనా సహాయ సహకారం మనం అందించగలిగితే, భగవంతుడు అవకాశం ఇస్తే మనం అందించవచ్చు, ఇతరులకు సహాయ సహకారం అందించవచ్చు. అదైనా నిరహంకారంగా నిరాడంబరంగా చేస్తేనే అది నీ జ్ఞానోదయానికి కారణం అవుతుంది. అంటే నచికేత సుత్రుడు యమధర్మరాజు కఠోపనిషత్తులు చెప్తూ, నువ్వు మోక్ష మార్గంలో ప్రయాణం చెయ్యి, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాశ్రమంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా మోక్ష మార్గంలో ప్రయాణం చెయ్యి, సంసార మార్గంలో ప్రయాణం చెయ్యి. అంటే అక్కడ సంసారం అంటే ఇక్కడ కేవలం ఇంట్లో ఉన్న నలుగురు మనుషులు సంసారం కాదు. మోక్ష మార్గంలో ప్రయాణం చేయమంటే నువ్వు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, కదిలినా, మిదిలినా, ఎటు చూసినా, అధ్యయనం చేసినా, జపం చేసినా, జనం చేసినా, ధ్యానం చేసినా, ఆ భగవంతుల్లో ఐక్యమోటం దృష్టిలో పెట్టుకుని అదే గోలుగా పెట్టుకుని నువ్వు పని చేయి. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నది, నువ్వు సన్యాసాశ్రమం తీసుకున్నా మోక్ష మార్గాన్ని వదిలేస్తే ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా మార్గాన్ని విడిచిపెట్టకు, రైట్ పాత్రను విడిచిపెట్టకు, రైట్ యాక్షన్ విడిచిపెట్టకు, రైట్ ఒక సక్రమైన మార్గాన్ని విడిచిపెట్టేస్తే, ఓ సక్రమైన పని విడిచిపెట్టేస్తే, ఓ సక్రమైన ఆలోచన విడిచిపెట్టేస్తే నీ హృదయంలో ఉన్న సద్వస్తువు నీకు తెలియటానికి, ఆ సద్వస్తువు దానికి ఏదో అమాయకురాలనుకుంటున్నావా? అనుభూతి లోపలన్న వస్తువు అమాయకుడా? లోపలని ఇస్తాడు అమాయకుడా? రైట్ యాక్షన్, రైట్ వర్డ్, రైట్ స్పీచ్, రైట్ బిహేవియర్ అప్పుడు కదా నీకు లోపలన్న రైట్ తెలిసేది. ఇప్పుడు మేము కూడా నాలుగు మాటలు మీకు చెప్తా ఉంటే కంపాషన్ లేకుండా మేము చెప్పకూడదు. అలా చెప్తే మళ్ళీ పొరపాటు. దయ అనేది ఎలా ఉంటుందో, ప్రేమ అనేది ఎలా ఉంటుందో, ఆ బోధించడంలో టెక్నిక్స్ ఎలా ఉంటాయో అది తెలియకుండా మేము చెప్పకూడదు. మీకు మీ పట్ల మాకు దయ లేకుండా మేము బోధించిన దానివల్ల మీకేం ప్రయోజనం ఉండదు. ధర్మాన్ని ఆచరిద్దాం, మన డ్యూటీ మనం చేద్దాం, ఇతరులకు ఏదైనా మనం చేయగలిగితే అవకాశం ఉంటే చేద్దాం, లేకపోతే నోరు మూసుకుని పడుందాం. మన డ్యూటీ ఏదో మన పెర్ఫెక్ట్ గా నిర్వహించుందో, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఎవడైతే ఆచరిస్తున్నాడో వాడు మనస్సును ఈశ్వరుడు నిండి ఉంటాడు. ధర్మం అంటే కేవలం దానం అని కాదు, జీవిత విధానం. ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తున్నాడో వాడు హృదయం నిండా, వాడు హృదయం నిండా, మనస్సు నిండా ఈశ్వరుడు నిండి నిండి ఫుల్ గా ఉంటాడు ధర్మాన్ని ఆచరించేవాడు. ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నారనుకోండి, చెరువులో నీళ్లు మనకు ఎలాగొస్తాయి? కుళాయి ద్వారా ఇంటికి వస్తాయి. అలాగే మీరు ధర్మాన్ని ఆచరిస్తుంటే ఆ ధర్మం కుళాయి కింద మారిపోయి మీ హృదయంలోని జ్ఞానగంగ, మీ హృదయంలోని శాంతి ప్రవాహం
ఆ గొట్టంలోంచి నీరు వచ్చినట్టు హృదయంలోంచి పొంగి ఆ ధర్మాచరణ వల్ల మీ సహస్రం అంతా శాంతితోటి నిండిపోతుంది. అది ధర్మ. చెరిలో నీళ్లున్నాయి కానీ మన ఇంటికి రావు రమ్మంటేనే దానికి ఏదో కుళా ఏదో ఏర్పాటు చేయాలి. అలాగే హృదయంలో మోక్షం ఉంది కానీ మన సహస్రానికి అందదు. ఎప్పుడు అందుతుంది? ధర్మాన్ని ఆచరించేవాడు కాబట్టి అది గొట్టం కింద తయారయ్యి మన శిరస్సులో ఉంటుంది. ఆ శిరస్సులో ఉన్నటువంటి సహస్రానికి ఆ జ్ఞాన గంగ, ఆ శాంతి గంగ అది అందుతుంది. లోపల సహస్రం ఒక్కసారి పొంగి ఆ కుళాయిలో నుంచి నీళ్ళు వచ్చినట్టు ఒక్కసారి ఇక్కడ సహస్రం అంటుంది. అప్పుడు దేహం ఉన్నా దేహం లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, శరీరం ఉన్నా శరీరం జీవితం ఉన్నా జీవితం లేకపోయినా, శరీరం ఉన్నా శరీరం లేకపోయినా, ఎటు చూసినా సుఖం, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందం. అసలు మరణానికి జీవితానికి మరణానికి భేదం లేదు, జీవితానికి మరణానికి భేదం లేదు. ఆ భేదం లేదన్న అనుభవం, ఆ అభేద స్థితి ఇప్పుడే శరీరం ఉండగానే పొందాలి. అలా పొందలేమనుకోండి జారిపోతాం ఎక్కడికో, శరీరం విడిచిపెట్టి. ఆ ప్రారంధాన్ని అనుసరించేది ఇతర లోకాలకు వెళ్ళొచ్చు, మళ్ళీ జన్మలు రావచ్చు ప్రారంధాన్ని అనుసరించి. ఒక అంచె శరీరం ఉండగానే పొందవలసింది పొందితే. మన ఎవరు అన్నారు, మా ఇంటికి వచ్చారు ఎవరు, చాలా మంచి ఆవిడ, వివాహం కూడా చేసుకోలేదు ఆవిడ, ఆవిడ రిటైర్డ్ టీచర్, ఆవిడ చాలా మంచి మాట చెప్పారు, నాన్నగారు నాకు ఇంకేం తలంపు లేదు, ఆలోచన లేదు, శివుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, శివుడి లోకానికి వెళ్ళి. శివుడి దగ్గరికి వెళ్ళటమే రాగా, శివుడి దగ్గరికి వెళ్ళటం అంటే శివుడిగా ఉండగలగాలి. శివుడి దగ్గరికి వెళ్ళటం అంటే శివుడిగా ఉండగలగటమే. శివుడే ఆత్మ, శివుడే చైతన్యం. అది ఎంత అలాగుంది, మీరు ఎక్కడికో వెళ్ళాలంటే మళ్ళీ భూమి మీదకి రావాలి. ఎప్పుడైతే పోకుందో అప్పుడు రా, ఎప్పుడైతే మళ్ళీ రావటం ఉంటుంది. రాకపోకలనే ఈ జీవ లక్షణాలు. మీ ఎక్కడికో వెళ్తానంటున్నారు, ఎక్కడికి వెళ్ళటం అనేది రావటం అనేది జీవ లక్షణాలు. అవి మీ చీకట్లో జరుగుతూ ఉంటాయి. అందులోంచి విడుదల పొందటం, ఎరుగులోకి రావటం. మీరు శివలోకంలోకి వెళతారు, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అది విష్ణులోకానికి వెళతారు, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. మీరేం చేసి, శివుడు అంటే ఏంటి? చైతన్యం. శివుడు అంటే ఏమిటి? బ్రహ్మము. శివుడు అంటే ఏంటి? శుభం. అంతే శివుడు అంటే ఏమిటి? శాంతి. శివుడు అంటే ఏంటి? బ్రహ్మ. అంతా వ్యాపించిన వాడే. అంతటా వ్యాపించిన వస్తువు కదలదు, మెదలదు. మీరు అలా అయిపోండి అన్నాను అమ్మగారితో. ఎక్కడున్న వస్తువు, ఇక్కడ ఒక వస్తువు ఉందని నేను ఎక్కడున్నాను అనుకోని అక్కడ లేను అనుకోని అక్కడ కదిలి వెళతాను. అక్కడేదో అక్కడేదో ఉందనుకుని ఇక్కడ లేదనుకుని అది కదిలి వస్తుంది. అలాగా ఆ కదలటం మెదలటం అవకాశం ఉంటే పునర్జన్మల తప్ప, ఆ కదలటానికి మెదలటానికి అంతట బ్రహ్మము. అలాగే అయితే శివుడు ఏ విధంగా అయితే అంతటా వ్యాపించున్నాడు, ఇంకా అంతటా వ్యాపించిన వస్తువుకి కదలకి కదలటానికి మెదలటానికి ఇంకేమీ చోటుండదు. ఆ స్థాయిని పొందండి అమ్మగారు మీరు, అది మీరు పొందవలసింది. మీరు ముందు శ్రవణం చెయ్యండి, ఏది పొందాలో ముందు తెలుసుకోండి, తర్వాత ప్రయత్నం చెయ్యండి. అవినయంగా ఉండొద్దు, అవినయం పనికిరాదు. ఒకవేళ మీకు ఆ దేహం యొక్క ప్రారంభంలో ఐశ్వర్యం వచ్చినా వినయం విడిచిపెట్టకండి. ఐశ్వర్యం, ఐశ్వర్యం వచ్చిందని మనకు అవినయం వచ్చిందనుకోండి, మనం బతుకుండగానే ఈ ఐశ్వర్యం పోతుంది. ఈ ఐశ్వర్యం ఉండగా మనం అలా పోతాం, మనం చనిపోయిన తర్వాత మన కొడుకు అవినయం వస్తుంది పాడు చేయటానికి. అంచేతే ప్రపంచంలో మా ఎంత ధనవలు ఉందని వాళ్ళు మీకు మహర్షి చెప్తాడు. ధనం ధనం చెడ్డ కాదు. ఆ ధనాన్ని బట్టి మనకి ఏదైనా వికారాలు వస్తాయంటే, ధనాన్ని బట్టి మనం భోగాలు పెంచుకుంటే, ధనాన్ని బట్టి మన వాసనలు పెంచుకుంటే అది ప్రమాదం. అయితే ప్రపంచంలో మాయంత భగవంతుడు ధనంలో పెట్టాడని వాల్మీకి మహర్షి చెప్పాడు, నేను చెప్పటం లేదు. ధనం వల్ల మనం భోగాలు పెంచుకుంటాం అనుకోండి, ధనం ఉందని భోగాలు పెంచేసుకుంటాం అనుకోండి, ఆ ధనం ఉండగా మన శరీరం అన్న పోతుంది, లేకపోతే మన శరీరం ఉండగా ధనం అన్న పోతుంది. చివరికి మనకి మిగిలి భోగాలు, భోగాల తర్వాత రోగాలు, రోగాల తర్వాత చావులు, చావుల తర్వాత పుట్టుకలు. ధనం దానంతది చెడ్డది కాదు, దాన్ని మనం ఉపయోగించుకోవటం బాగుంది. అలాగే పని కూడా దానంతది చెడ్డది కాదు. ఏదైనా పని ఉందనుకో దానంత, ఆ పని మనం ఎలా చేస్తున్నాం దాని మీద ఆధారపడి ఉంటుంది. పని మామూలుగా చెడ్డది కాదు. నేను చేస్తున్న తలంపు చెడ్డది కానీ పని చెడ్డది కాదు. మీరు ఎవరికైనా మంచి చేస్తున్నారనుకో అది చెడ్డది కాదు, అది నేను చేస్తున్న తలంపు ప్రమాదం. ఆ పని మీకు ప్రమాదం తీసుకురాదు, ఆ పని నేను చేస్తున్న తలంపు మటుకు మీకు ప్రమాదం తీసుకొస్తుంది. అంచేత ఒకవేళ కాల ప్రవాహంలో మీకు రేపు ఏమొస్తుందో తెలియదు, రేపేమొస్తుందో, కాలం ఏం తీసుకొస్తుందో, రేపు ఎప్పుడో కాదు రేపేం తీసుకొస్తుందో మీకు. ఇవాళ బంగారు పిచ్చుకులు అనుకున్న వాళ్ళందరూ రేపు దరిద్రులు అయిపోవచ్చు, ఇవాళ దరిద్రులు అనుకున్న వాళ్ళందరూ ఇంకో సంవత్సరంలో ధనవంతులు అవ్వచ్చు. ఆ కాల ప్రవాహం నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టినీ. సామ్రాజ్యాలు కూడా పోతా ఉంటాయి. కాల ప్రవాహానికి ఎదురీది నిలబడగల శక్తి సృష్టిలో దేనికి లేదు. నీ శరీరం ఎంత, నువ్వెంత పోతానికి, సామ్రాజ్యాలే కొట్టుకుపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు అనుకునేవారు, నేను చాలా తెలివైన ఉన్నాను. పాపాలను అనుకున్నారు, నేను చాలా తెలియగలిగేవాడు. అంటే విమర్శ కోసం చెప్పటం లేదు. నేను మంత్రి గారు చెప్పాను పోలి, మీరు ఆయనకి ఏదైనా సలహా చెప్తా ఉన్నాడు. ఆయనకి ఎవరైతే సలహా చెప్తే ఆయన శత్రువు అనుకుంటా అంటే, నేనేం సలహా చెప్తా అన్నాడు ఆ మంత్రి గారు. మీరు రాసుకోండి, ఈ ఒక్క మాట మీరు రాసుకోండి, బుద్ధిని బట్టి గ్రహస్థితి ఉండదు, గ్రహస్థితిని బట్టి బుద్ధి ఉంటుంది. ఒకవేళ ఈ గ్రహాలు ఉన్నాయి కదా, నక్షత్రాలు, గ్రహాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు, దీనికి చైతన్యానికి సంబంధం. నేను చెబుతున్నాను ఇటువంటి భగవాన్ ఎదురుకుండా చెప్తే ఈ గోళ నీకెంతకంటాడు. ఈ తిథులు, ఈ వారాలు, ఈ నక్షత్రాలు, రాశి, నేల రాశి, ఇంకా రాశులు ఉన్నాక ఇల్లు, ఈ నక్షత్రాలు ఆ ఇళ్లలో ఇళ్లలో ఉంటా ఉంటాయి, ఈ రాశులు ఉంటాయి, ఇవన్నీ జ్యోతిషానికి సంబంధించిన గొడవలు. ఏం గొడవలు ఇవి? ఇటువంటి గొడవలు నీకెందుకు భగవాన్ ఒప్పుకొని ఇటువంటి గొడవలు చెబుతాం. అంటే ఈ జ్యోతిషం వీటి మీద ఆధారపడి ఉంటాయి, ఈ నక్షత్రాల మీద, రాశుల మీద, ఇటువంటి. అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే ఆయన తెలివితేటలను బట్టి గ్రహస్థితి మారిపోతాను అనుకున్నాడు. గ్రహస్థితిని బట్టి ఆయన తెలివితేటలు ఉన్నాయని సంగతి ఆయన తెలియటం లేదు. గ్రహస్థితిని బట్టి ఆయన మాంగారి దగ్గర నుంచి ఆయనకు పదవి వచ్చిందని తెలియలేదు. ఆయన తెలివితేటలను బట్టి పదవి వచ్చింది అనుకున్నాడు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? అది లేదు, ఇది లేదు. అది ఇంకోటి ఆశ్చర్యం, ఆయనకి ఈ రోజున ఆస్తి 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. ఆ రోజు కాదు మనిషి చిక్కుపోతున్నాడు. ఇంకేత అధికారానికి అలవాటు పడటం వల్ల మనకైనా మన చెప్పడం అంతే. మీరు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు చూడండి, ఎప్పుడైనా మనిషిని చూడండి, బాగా చిక్కిపోయాడు. కారణం ఏంటి? అధికారం లేకపోవటం. ఆయన తింటానికి తిండి లేదా తిండి ఉంది, 1000 కోట్లు డబ్బు ఉండొచ్చు, పోనీ ఎంతో కొంత ఉంది. ఆయన డబ్బు కూడా మనకెందుకు? అది అనవసరం. ఎందుకు చిక్కిపోతున్నాడు? అధికారం పోయినప్పుడు చిక్కుపోవడం మాగచ్చాడు. ఏం చేయాలి? అధికారంతో అనుబంధం, అది పనికిరాదు. అయితే నువ్వు ఆసక్తి, నీకు దేహ ఆయనకు ప్రారంభం ఆ పదవి తీసుకొచ్చింది అనుకోలేదు, నా తెలివితేటను బట్టి ఆ పదవి వచ్చింది అనుకున్నాడు. అంటే అదే చెప్తున్నాను, కాల ప్రవాహంలో పదవులు వస్తాయి, పదవులు పోతాయి. స్నేహితులు విరోధులు అవుతారు, విరోధులు స్నేహితులు అవుతారు. చావులు వస్తాయి, పుట్టుకలు వస్తాయి కాల ప్రవాహంలో. అంటే కాల ప్రవాహానికి ఎదురీదేవాడు ఎవడు? ఏ జీవుడు కాల ప్రవాహాన్ని ఎదురీయదలేడు. కాలాన్ని నడిపించేవాడు ఈశ్వరుడు, కాలాన్ని నడిపించేవాడు ప్రభువు, కాల రూపంలో ఉన్నాడు ఆయన. ఆయనకు మన యజమాని, ఆయన ఆయన మనకి యజమాని. ఆయనకి యజమాని అంటూ ఇంకొకడు లేడు, ఆయన యజమాని అంటూ ఇంకొకడు ఉంటే ఆయన దేవుడు కాదు. దేవుడికి యజమాని ఇంకొకడు ఉంటే వాడు దేవుడు అలా అవుతాడు, వాడు దేవుడు కాదు. అంటే విమర్శించలేదు. అంటే అంత డబ్బు, 1000 కోట్లు డబ్బు పెట్టుకుని చిక్కిపోతున్నాడంటే ఏంటి? ఆ పదవి పదవి పోయిందని బెంగ, అది జీవ లక్షణం. అందులోంచే బయటకు వస్తున్నాం కానీ వెలుతురులోకి రాలేము. అది మేష్టారు చెప్పిన సారాంశం. మేష్టారు ఏం చెప్పారంటే, ఆ జీవ బ్రహ్మ ఐక్యయోగం, ముందు జీవ లక్షణాలు పోగొట్టుకుంటే బ్రహ్మముడు ఐక్యయోగం. ఎందుకు చిక్కిపోతాం? దెంగ పెట్టుకోవడం. ఆ దెంగ పెట్టుకోవడం ఎవరి లక్షణం? జీవ లక్షణం. ఉన్నదేమో జీవ లక్షణాల్లో ఉన్నాడు. ఎక్కడో దైవం గురించి మెడితే దైవం మోసపోతాడు, దైవం గురించి మాట్లాడతాడు. 1000 కోట్లు ఇంట్లో డబ్బు పెట్టుకుని మనిషి చిక్కిపోతున్నాడంటే మాటకు అర్థమేంటి? అసలు నేను చెప్పిన మాటలు నమ్మొద్దా? ఫోటోలు చూడండి. మరి 1000 కోట్లు అని ఏమి చిక్కిపోకుండా చేయతున్నా? ఆ తర్వాత అలవాటు పడిపోవాడు. అంటే మనం అందరం అలవాట్లకు బానిసలం. మనం అందరం కూడా అలవాట్లకు బానిసలం. మన బలహీనతలకు మనం బానిసలం. అలవాట్లు ఎప్పుడు అందరూ ఎప్పుడైతే అందటం లేదో దెంగ పెట్టుకుంటాం. గెర్లగా అధికారాన్ని ఎంజాయ్ చేశాడనుకున్నప్పుడు మళ్ళీ అధికారం ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తున్నా అని కనిపెట్టుకుంటా ఉంటాడు. అంటే వాడే కాదు, ఏ వ్యక్తి అయినా సరే, ఏ జీవుడైనా సరే, ఇవన్నీ జీవ లక్షణాలు. ఎవడైతే జీవ లక్షణాల నుంచి విడుదల పొందాడో వాడు అమరుడు అవుతాడు. అమరుడంటే చావులేని స్థితిని పొందుతాడు, అమరత్వం పొందుతాడు, చావులేని స్థితిని పొందుతాడు, బ్రహ్మముని పొందుతాడు, బ్రహ్మ పదవిని పొందుతాడు. రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన రోజు ఎలా ఉన్నాడో, అరుణాచల రమణ, అది అది దైవ లక్షణం. అరుణాచలం వచ్చిన రోజున ఎలా ఉన్నాడో, శరీరం విడిచిపెట్టిన రోజుని అలాగే ఉన్నాడు. తిండి లేకుండా బాధపడ్డ రోజులున్నాయి, ఆకలితోటి బాధపడ్డ రోజులున్నాయి, అజీర్తితోటి బాధపడ్డ రోజులున్నాయి, నీడ లేకుండా ఎండలో ఉన్న రోజులున్నాయి, ఆశ్రమం కట్టిన రోజులున్నాయి, డబ్బు లేకుండా గడిపిన రోజులున్నాయి, డబ్బు వర్షం కింద కురిసిన రోజులున్నాయి. వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా డబ్బు వర్షం కింద కురిసిన రోజులున్నాయి, ఒక పైసా కూడా చేతిలో లేకుండా గడిపిన రోజులున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ఇదంతా దేహానికి దేహానికి సంబంధించిన ప్రారంభం. ఆ దేహ ప్రారంభం ఎలా ఉంది, ఈ దేహం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంటుంది, అదంతా దేహానికి సంబంధించింది. నేను అరుణాచలం వచ్చిన తర్వాత కొత్తగా పొందినదంటే ఏమీ లేదు. నేను అరుణాచలం వచ్చిన తర్వాత నష్టపోయింది లేదు, సంపాదించింది ఏమీ లేదు. అది ఆత్మ, అది బ్రాహ్మణము. ఓ రోజు మీ అత్తగారు మాట్లాడటం మానేసిన అనుకుని మీరు ఇంటికి వెళ్తే బెంగెట్టుకుంటారు, మీకు జ్ఞానం ఇచ్చండి. మీ అత్తగారు మాట్లాడటం ఏదైనా కోపం వచ్చి ఆవిడకి ఏదైనా వికారం వచ్చి మీతో మాట్లాడటం మానేస్తే మీరు బెంగెట్టుకుంటే మీకనే అయినా జీవ లక్షణాలు అందులోంచి బయటకు వస్తేనే కానీ మీకు బ్రహ్మం ఏంటి, మీకు జ్ఞానం ఏంటన్నారు. ఇది మేస్టర్ చెప్పింది. ఎవరికో కోపం వచ్చిందని మీరు కంగారు పడితే మీకు జ్ఞానం ఏంటది? అంటే ఈ చీకటి అంటే జీవ లక్షణాలే. ఆ జీవ లక్షణాలను విడిచిపెట్టుకోకుండా, ఆ జీవ లక్షణాల నుంచి బయటపడకుండా, అలవాటు యొక్క వేగంలోంచి, వికారం యొక్క వేగంలోంచి, సంస్కారం యొక్క వేగంలోంచి, ఆ తలంపుడు యొక్క వేగంలోంచి విడుదల పొందకుండా నువ్వు చీకట్లోంచి బయటికి ఎలాగొస్తావు? మనం పొందే ప్రకాశం సూర్యుడిచ్చే ప్రకాశం లాంటిది కాదు. సూర్యుడికి ఎవడైతే వెలుతురునిస్తున్నాడో, అవి సూర్యుడికి వెలుతురి, అవి సూర్యుడికి వెలుతురునిచ్చే శక్తి ఏ వెలుతురు అయితే ఇచ్చిందో ఆ వెలుతురుని మనం పొందేది. అంటే మీరు ప్రారంభాన్ని బట్టి అధికారం రావచ్చు, పదవులు రావచ్చు, డబ్బులు రావచ్చు, గౌరవాలు రావచ్చు, వాటిలతో తాదాప్యం తాండవద్దు. ఇది ఇక్కడ చెప్పి వాటితో తాదాప్యం పొందావా, నువ్వు మాయలో కొట్టుకుపోతావు, అజ్ఞానంలో కొట్టుకుపోతావు, కొన్ని వేలాది శవాలు మోయవలసి ఉంటుంది. ఇది రాసుకోండి. ఇటువంటి మాటలు భగవానికి ఇష్టం ఉండదు. ఏది బుద్ధిని బట్టి గ్రహస్థితి ఉండదు, గ్రహస్థితిని బట్టి బుద్ధి ఉంటుంది. ఇది భగవాను మాటలు, భగవానికి ఈ వాక్యం కూడా ఇష్టం ఉండదు. అయినా కానీ లోకాచారంగా చెప్తున్నాను, ఇది రాసుకోండి. భగవాన్ మీకు మీ గ్రహస్థితి ఎలా ఉంది, ఇలా ఉందని భగవాన్ అడగకుండా భగవంతుడు ఎవడైనా చెప్పేవారు. నాకేంటరా గ్రహస్థితి అయితే, ఆత్మ గ్రహస్థితి పుట్టిన దానికి గ్రహస్థితి, కానీ అది పుట్టుకెలేని దానికి గ్రహస్థితి ఏంటని కూడా. పుట్టిన వస్తువుకి గ్రహస్థితి, అది పుట్టుకెలేని వస్తువుకి గ్రహస్థితి ఏంటరా? పుట్టిన దానికి గ్రహస్థితి, శరీరం పుట్టింది, దాంతో మనం తాదాప్యం పొందుతున్నాం, అదే నేను అనుకుంటున్నాం, అదే నాది అనుకుంటున్నాం, మనకి గ్రహస్థితి. ఆ జీవలక్షణాల నాడుకి గ్రహస్థితి, ఆయన కూడా నా గ్రహస్థితి ఏంటరా? పుట్టిన దానికి గ్రహస్థితి, పుట్టిన దానికి గ్రహస్థితి ఏంటి? ఏదైతే పుట్టదో అది చావదం, ఏదైతే చావదో అది పుట్టదు. చావు పుట్టుకలు లేని పరమాత్మకి గ్రహస్థితి ఏంటోయా? ఆత్మకి గ్రహస్థితి, పుట్టుక లేని దానికి గ్రహస్థితి ఏంటి? మరి మీ దేహాన్ని కురిపేసింది కదా అని ఎవడని అంటాడనుకున్నాను. ఆ దేహం ఏ ప్రారంభం అనుభవించడానికి వచ్చిందో అది అనుభవిస్తుంది, అది పోతుంది. నాకే అది నేనా? అది ఏ ప్రారంభం అనుభవించడానికి వచ్చిందో అది అనుభవిస్తుంది, పోతుంది, అది నేనా? నాది కాని దాన్ని నేను అనుకుంటే జీవలక్షణం, అందులోంచి బయటకు రమ్మని ఇందాక మాస్టర్ చెప్పి, నాది కాని దాన్ని నేను అనుకుంటే అది జీవలక్షణం. అంటే ఇప్పుడు మనం చీకటి ఎలా ఉన్నాం, దేహభావంలో ఉన్నాం, శవభావంలో ఉన్నాం. ఈ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాం అనుకుంటున్నాం. అది చనిపోతున్నాను అనుకుని దొంగ నేను, అదే మిథ్యా నేను. అయితే దొంగ నేనికి శరీరం ఉండాలి, నిజమైన నేనికి శరీరం అక్కర్లేదు. దొంగ నేనికి లోకం ఉండాలి, నిజమైన లేనికి లోకం అక్కర్లేదు. అంటే దొంగ నేను ఉన్నప్పుడు దేహం వస్తుంది, దేహం వచ్చినప్పుడు లోకం వస్తుంది, లోకం వచ్చినప్పుడు దేవుడు వస్తాడు. దేవుడు ఎందుకంటే కర్మఫలానికి అనుసంధానం చేయటానికి, ఎత్తుకి ఎత్తు మన చేత అనుభవింపజేయటానికి. మీకు నిజంగా జ్ఞానం ఉంటే ప్రేమగా ఉబ్బుకుతుంది. అగ్ని వేడి లేకుండా ఉండదు, జ్ఞాని ప్రేమ లేకుండా ఉండడు, జ్ఞానం ప్రేమ లేకుండా ఉండదు. అగ్ని వేడి లేకుండా ఉండదు, జ్ఞానం ప్రేమ లేకుండా ఉండదు, జ్ఞానం ప్రేమ లేకుండా ఉండదు. అది జ్ఞానం నీకు కలిగిందంటే ఎవరిని ప్రేమించాలని ప్రేమించు, ప్రేమించకుండా ఉండలేదు కాబట్టి ప్రేమిస్తావు. ఎవరికైతే జ్ఞానం తాలూకు వైభవం వచ్చిందో, ఎవరికైతే జ్ఞాన సింహాసనం మీద అధిష్టానం అయ్యాడు, అధిష్ఠించాడు, వాడు ప్రేమించాలని ఎవరిని ప్రేమించడు, ప్రేమించాలని అనుకుని ఎవరిని ప్రేమించడు. అనుకుని వాడు అక్కడ లేడు, వాడు ప్రేమించుకుని అనుకుని వాడు అక్కడ లేడు. అనుకునేవాడు ఉంటే మళ్ళీ జీవుడు అవుతాడు వాడు. సంకల్పించేవాడు వికల్పించేవాడు అక్కడ లేడు, ఉంటే వాడు జీవుడు అవుతాడు. సంకల్ప వికల్పాలకి అచీచుడాడు. అది జ్ఞాని ప్రేమ లేకుండా ఉండలేడు పరిపూర్ణమైన. నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, నీ లోపల వస్తువు ఆ సద్వస్తువు, సత్య వస్తువు ఆ బ్రహ్మ వస్తువు, ఆ బ్రహ్మం లోపల జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు నీకు స్వరూపంగా వ్యక్తమయ్యాడో, దేవుడు ఉన్నాడు ఉంటే ప్రయోజనం ఏంటి? మనకు ప్రత్యక్షం అవుతాడు, ప్రత్యక్షం అయితే నీకు దానికి సుఖం మనకు తెలియదు. ఎనపెట్టి మన దగ్గరే ఉంది, తీసుకోవడానికి తాళం చేయలేదు. ఎనపెట్టి మన దగ్గరే ఉంది, తాళం చేయలేనప్పుడు ప్రయోజనం ఏంటి? ఉంది, ఇక్కడే ఉన్నాడు దేవుడు, ఇక్కడే ఉన్నాడు ఆనందం, ఎక్కడే ఉంది చావు లేని పదార్థం, ఎక్కడే ఉంది సద్వస్తు, ఇక్కడే ఉంది. కానీ తాళం చేయి లేదు. ఆ తాళం చేయి సంపాదించడానికి యోగాన్ని అభ్యాసించమని మాస్టర్ చెబుతున్నారు. తాళం చేయి లేకపోతే పెట్టున్నా ప్రయోజనం లేదు. ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, అంతర్యామగా ఉన్నాడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, కాకులు లెక్కలొద్దు, అంతటా దేవుడు ఉన్నాడు, అంతటా దేవుడు ఉన్నాడు, నోటితో చెప్పకండి, మీకు అనుభవంలో ఉన్నాడు. అనుభవం లేడు, అనుభవం లేనిది మీకేం ప్రయోజనం లేదు. స్టేట్ బ్యాంకులో 100 కోట్లు ఉంది, మీ జేబులో 1 రూపాయి లేదు, ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? మీ చేతిలో ఉన్నదే మీకు దక్కుడు. నీ హృదయంలో ఉంటే ప్రయోజనం ఏంటి? నీకు అనుభవం లేనప్పుడు జీవుడు అనుభవంలోకి వస్తున్నాడు, మీ తెప్పలే మీరు పడుతున్నారు. లోపల దేవుడు మీకు ఉన్నాడో అనుభవంలోకి రావటం లేదు. అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఈ జ్ఞాన విజ్ఞాన యొక్క ప్రయోజనం. అది అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు దాని తాలూకు సుఖం తెలుస్తుంది, దాని తాలూకు శాంతి తెలుస్తుంది. అది అనుభవంలోకి తీసుకురావటానికే గురువు యొక్క బోధ. గురువు అంటే మన బుద్ధి నిలబెట్టడం, గురువు పాదాలను ఆశ్రయించటం. ఎందుకంటే లోపల నా దేవుణ్ణి, గురువు చేసేదేమీ లేదు, లోపల దేవుడు నీ లోపల ఉన్నాడు. దేవుణ్ణి లోపల దేవుణ్ణి గురువు కల్పించడం, దేవుడు నీ లోపల ఉన్నాడు. నీకు అది అనుభవం లేడు, అనుభవం లేదు కాబట్టి దాని తాలూకు నీకు సుఖం తెలియటం లేదు, శాంతి తెలియటం లేదు. నీ గురువు చేసే పని ఏంటంటే నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి నీకు ప్రత్యక్షానుభవంలోకి తీసుకొచ్చి నీ చేతికి అందించడానికి వాడు చేసే గోలే గురువు చేసే పని. గోల అంటే ఒకటి నాకు గుర్తొస్తుంది, మీ ఇంట్లో మీరు చెప్పిన మాటలు మీరు ఏదైనా మంచి చెప్తా ఉంటారనుకోండి, మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు కదా శ్రద్ధగా చదువుకోమని ఏదో చెప్తా ఉంటారనుకోండి, లేకపోతే మీ అమ్మాయిలకి ఏదో మంచి చెప్తారు, మీ కోడళ్ళకి ఏదో మంచి చెప్తారనుకోండి, వాళ్ళు విన్నా వినకపోయినా మీరు మంచి చెప్పండి, అది వాళ్ళ డ్యూటీ. వాళ్ళు వినొచ్చు వినొచ్చు వినకపోవచ్చు, కానీ మీరు మంచి చెప్పడం మానకండి. మీరు మంచి చెప్పడం మానేస్తే చచ్చిన వాళ్ళతో సమానం, ఇంకా చావటం మంచిది. మీరు డ్యూటీ మీరు చేయండి. అది ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి మీరు మంచి చెప్పరనుకోండి, మీ ఇంట్లో ఇంతకు ముందు కొంతమంది చచ్చిపోయారు కదా, ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళు విన్నా వినకపోయినా మీ డ్యూటీ, మన డ్యూటీ మన అదే భగవద్గీతలో చెప్పింది, వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళు బాగుపడ్డా వాళ్ళు బాగుపడకపోయినా మన డ్యూటీ మనం వచ్చింది. అంటే ఇప్పుడు మనం డ్యూటీ, మనం ఆ డ్యూటీ చేయటం వల్ల ఏమొస్తుందంటే ఏమి రాకపోయినా ఒక సంతృప్తి ఉంటుంది మనం, సంతృప్తే కాదు దానివల్ల దేవుని దయకు కూడా పాత్రులు అవుతాం. ఏంటంటే దేవుడు ఏమనుకుంటా అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు కదా, వినకపోవటం వినకపోవటం అనేది వాళ్ళ ప్రారంభాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేసారు అంటే వాడు దేవుని దయకు కూడా జీవుడు పాత్రుడు అవుతాడు. అంటే మనం తోటి వాడికి మనం తెలుసున్న మంచి మనం చెప్పలేకపోతే మనం చచ్చిన వాళ్ళతో సమానం. అయితే నీ లోపల అంటే ఎప్పుడైతే లోపల జ్ఞానం అంటే వాడికి ఎప్పుడైతే లోపల బ్రాహ్మణ స్థితి వాడికి అందుబో, వాడి కళ్ళల్లోనే ఒక ప్రకాశం ఉంటుంది, ఆ కళ్ళు శాంతితో తుణుకిసలాడుతూ ఉంటాయి. ఇప్పుడు హరిశ్యాం ప్రసాద్ గారు తణుకులో ఉన్నారు అనుకోడానికి, ఒక ఆశ్రమం కట్టుకుని ఒక తణుకులో ఒక ఆశ్రమం కట్టుకుని వెళ్ళి కూర్చుంటాడు అనుకో ఆశ్రమంలో, ఒక్కడెళ్ళి ఆయన దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్తాడు. డబ్బుందని ఆశ్రమం కట్టుకుంటే ఎవడు వెళ్ళోడు? ఈ రోజుల్లో అంత అమాయకులు ఎవరు లేరు. హరిశ్యాం ప్రసాద్ గారికి వెళ్తే ఎవడు వెళ్తాడు? ఎవరికైనా ఉద్యోగం కావాలంటే మా మనవడికి ఉద్యోగం ఇప్పించుకుని అడిగోడు వెళ్తాడు. శాంతి కోసం అక్కడికి ఎవడు వెళ్ళడు, జ్ఞానం కోసం ఎవడో ఎవడు, వెలుతురు కోసం ఎవడు వెళ్ళడు, ఆనందం కోసం ఎవడు వెళ్ళడు, ప్రకాశం కోసం ఎవడు వెళ్ళడు. ఈ ధనవంతులందరూ ఒక ఆశ్రమం కట్టి కూర్చుంటే అక్కడికి వెళ్ళి కూడా ఎవడో ఉండడు, ఆడే కూర్చోవాలి. రమణ మహర్షి గారికి ఏముంది? కౌపీనం ఉంది. ఆయన దగ్గర ఏముంది? కౌపీనం ఉంది. ఆయన దగ్గర ఏమైనా ఆయుధం ఏంటి? ఏమైనా గడ్డపార ఉందా, పార ఉందా, లేకపోతే విష్ణువుది విష్ణు చక్రంలో ఉందా, రామబాణం ఉందా? ఏమీ లేదు. ఆయన మౌనమే ఆయన ఆయుధం, ఆయన చూపే ఆయన ఆయుధం, ఆయన హృదయమే ఆయన ఆయుధం. ఆయన కౌపి ధరించింది కౌపీనం, ఆయనకున్న ఆయుధం మౌనం, ఆయన చూపు మౌనం, ఆయన చూపే ఆయుధం, ఆయన మాటే ఆయుధం, ఆయన మౌనమే ఆయుధం. అంతకంటే ఆయనకి ఈ చక్రాలు లేవు, శూలాలు. అయితే నీకు నీ హృదయంలో ఉన్న సత్యం నీకు తెలియకుండా, ఆ సత్యం నీకు అనుభవంలోకి రాకపోతే ఉన్నా ప్రయోజనం లేదు. అది అనుభవంలోకి వచ్చినప్పుడు దాని తాలూకు నీకు వైభవం తెలుస్తుంది, జీవిత రహస్యం తెలుస్తుంది, చావు రహస్యం తెలుస్తుంది, ఈ చనిపోవటం ఏంటి, పుట్టడం ఏంటి, ఇవన్నీ ఈ ఈ జీవిత రహస్యం, ప్రకృతి రహస్యాలు అన్నీ నీకు తెలుస్తాయి. అయితే నీవు ఎవరిని ద్వేషించొద్దు, అది జీవ లక్షణం. మనం ఎవరిని ద్వేషించొద్దు, ఏం దాని గురించి రీసెర్చ్ అనవసరం. భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి మానే కర్మ నిషిద్ధ కర్మ. భగవంతుడు ఈ పని చేయమని చెప్పాడు అనుకోండి, అది చేసి ఊరుకో. ఈ పని వద్దని చెప్పాడు అనుకోండి, అది మానేయటమే, అది మానేయటమే. అది ఏం చేత? భగవంతుడు వద్దని చెప్పింది మనం మానేయటమే, చేయమని చెప్పింది చేయటం. అప్పుడు వెంటనే ఆయన మనకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఏం చేసిన భగవంతుడికి మూడు కాలాలు తెలుసు మనకు, వర్తమాన కాలం, వర్తమానం కాలంగా అటు నుంచి ఇంకో గంటలో ఏమవుతుందో మనకు తెలియదు. అంటే వాసన యొక్క వేగం ఎలా ఉంటుందంటే, అలవాటు యొక్క వేగం ఎలా ఉంటుందంటే, ఈ మధ్యన ఒక జిల్లాలో మన ఎలక్షన్ లో 28,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడు. అందరితోటి నేను ఎగ్గుతానని చెప్పాడు, నటన కాదు. అంటే అది నటన కాదు, ఆయన ఎగ్గుతాను అనుకున్నాడు. 28,000 తేడాతో ఓడిపోయినాడు, నెగ్గుతామని అనుకోవటం ఏంటి అంటే, పదవి మీద ఉండే కాంక్ష, అధికారం మీద ఉన్న కాంక్ష కొలిది అలా అనిపించింది అనమాట. అదే జీవ లక్షణం, అదే మాయ. ఇప్పుడు 4,000 ఓట్లు తేడాతో ఓడిపోతే ఇప్పుడు నెగ్గుతావు అనుకుంటే 30,000 ఓట్లు తేడాతో ఓడిపోయినాడు కూడా నేను ఎగ్గుతాను అని కౌంటింగ్ లో దొరకంటే అర్థం ఏంటి దాన్ని? అంటే అలవాటు యొక్క వేగం, లోపల పదవ మీద కాంక్ష, అల్లు మంచివాళ్లే వాళ్ళు మంచివాళ్లే నీ అది కాదు, ఆ లోపల బలహీనత, అధికార కాంక్ష, అలవాటు యొక్క వేగం. అంటే అలవాటు యొక్క వేగం, అధికార కాంక్ష, లోకానికి సంబంధించిన కాంక్షలు, ఇవన్నీ వాటి యొక్క వేగం వల్లే లోపల ఈశ్వరుడు మనకి, ఈశ్వరుడు ఉన్నా ఆ దాని తాలూకు అనుభవం మనకు లేకపోయినా అది ఈశ్వరుడు అంటూ ఒకడు ఉన్నాడని గుర్తించడం కూడా మనం మానేస్తాం. దీనికి కారణం ఏంటి? అలవాట్ల యొక్క వేగం. మీకు డబ్బు ఉందని ఖర్చులు పెంచుకోకండి, డబ్బు ఉందని అలవాట్లు పెంచుకోకండి. మీ డబ్బు ఉంటే మీ డబ్బుని మీ నిగ్రహానికి ఉపయోగించుకోండి, మీ డబ్బుని మీ ఆగ్రహానికి ఉపయోగించకండి. డబ్బు ఉందని భోగాలు పెంచుకుంటాం అనుకోండి, చివరికి రోగాలు వస్తాయి. అంటే ఏ మతం చెప్పినా, ఇస్లాం మతం చెప్పినా, హైందవ మతం చెప్పినా, లేకపోతే మరో క్రైస్తవ మతం చెప్పినా, ఒకటే మతం, అది లోపల ఒకటి నీ హృదయంలోనే ఉంది, ఉన్నదంతా నీ హృదయంలోనే ఉంది, బయట ఎక్కడ లేదు, నీ హృదయంలోనే ఉంది. ముందు నీ హృదయంలోనే వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇదే అంతటా వ్యాపించిందన్న సంగతి నీకు తెలుస్తుంది. నీ హృదయంలో ఉన్నదే నీకు అనుభవం లేనప్పుడు ఇదంతా ఇదంతా వ్యాపించిందని నోడుతో చెప్పినా ప్రయోజనం లేదు. నువ్వు అనుభవం లేనిది నోడుతో చెప్పినా దాని తాలూకు ప్రయోజనం లేదు. మూల తలంపు, మొదటి తలంపు, ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా ఈశ్వరుని సృష్టి. సృష్టి అంటే నాకు అర్థం కల్పితం అని. మనకు రాత్రి కళ్ళు వస్తాయి, పిచ్చ పిచ్చ కళ్ళన్నీ వస్తాయి. అది ఎవడో బతుకున్నాడని, ఎవడో చచ్చిపోయాడను, లేదా ఆ సినిమాకి వెళ్ళావును, ఈ సినిమాకి వెళ్ళావును, నీకు ఎవరి మీద బాగా కోపం ఉన్నా వాళ్ళు కళ్ళలోకి సిద్ధం అవుతారు. నీకు ఎవరికైనా మీకు ఎవరితో విరోధం ఉందనుకోండి, మీకు వాళ్ళతో కూడా సిద్ధం అవుతున్నారు, వాళ్ళు సిద్ధం అవుతూ ఉంటారు. ఈ మధ్యన ఎవరిని అడిగాను నేను, మీరు సాధన బాగా చేస్తున్నారని. ఏం సాధనని బాబు, నా విరోధులందరూ నాకు జ్ఞాపకం వస్తున్నారు. ఇక నా మనసు లోపలికి ఎక్కడికి వెళ్తున్నాడు? నాకు ఎవడెవడైతే అపకారం చేశారో జీవితంలో వాళ్ళందరూ జ్ఞాపకం వస్తున్నారని కూర్చుంటున్నాను. కూర్చోవడం మామూలుగా ఏదో కూర్చుంటున్నాను, శవాన్ని కూర్చోబెడుతున్నాను. కానీ ధ్యానం మొదలుపెట్టేవాడికి, జపం మొదలుపెట్టేవాడికి నాకెవడైతే జీవితంలో అపకారాలు చేశారో వాళ్ళందరూ జ్ఞాపకం వస్తున్నారు, ఇంకా నేను లోపలికి వెళ్తానన్నాడు ఆయన. నాకు జపం కూడా కుదరటం లేదన్నాడు ఆయన. ధ్యానం మాట వదిలేయండి, ఇంకేదో నిధిధ్యాస అని ఏదో అంటున్నారు, ఇదే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఆ పెద్ద మాటలు కూడా మాకెందుకులేండి, ఇంకా మేము చిన్న క్లాసుల్లో ఉన్నాం, అసలు జపమే కుదరటం లేదు అన్నారు. అంటే నేనంటే మీకు జపం మామూలుగా కుదరదండి, మీరు పాయసం నోట్లో వేసుకుంటారనుకోండి, అది జున్ను ముక్క నోట్లో వేసుకుంటారనుకోండి, అది లడ్డు ఏదైనా నోట్లో వేసుకుంటారనుకోండి, ఆ లడ్డు మీ పాయసం నోట్లో వేసుకున్నప్పుడు నోట్లో పోసుకున్నప్పుడు మీకు ఎంత రుచిగా ఉన్నట్టు అనిపిస్తుందో, అలాగే మీకు దేవుడు యొక్క నామం మీకు అంత రుచిగా ఉంటే జపం కుదురుతుంది. కానీ రుచి లేకుండా మీరేం జపం చేస్తారండి? ఇప్పుడు మనకి ఏదైనా రుచి తెలిస్తే జపం చేస్తాం. మనకి ఎవరైనా మనం ఎవరికైనా అన్నం వడ్డిస్తాం అనుకోండి, వాళ్ళు కొంచెం ఎక్కువ తింటున్నారు అనుకోండి, ఆ కూర మళ్ళీ వడ్డిస్తాం. ఎవరి ఇది బాగుందని అడగక్కర్లేదు, అది బాగుంది కాబట్టి తింటున్నారు. మళ్ళీ ఎవరి ఇది బాగుందా బాగుందని మీరు అడగండి, వాళ్ళు బాగుంది కాబట్టి తింటున్నారు. ఇంకో కొంచెం ముద్ద ఇంకో కొంచెం ఎక్కువ ఇస్తే సరిపోతుంది, ఇంకో గరికి ఎక్కువ ఇస్తే సరిపోతుంది, మనం నెమ్మదిగా గనులు అవుతాం. అప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తే సరిపోతుంది వాడికి, అంటే మీరు బాగుందా బాగుందని అక్కర్లేదు, బాగుంది కాబట్టి తింటున్నాడు. అలాగే మనం జపం ఎక్కువసేపు చేస్తాం అంటే ఆ రుచి మనకు తెలిస్తేనే జపం ఎక్కువ చేస్తాం, అది చేయలేం. మనకి ఇష్టం లేదనుకుని ఒక ముద్ద కూర బాగాలేదు అనుకుని నోట్లో పెడతాం, నోట్లో పెట్టి రెండో ముద్ద పెట్టాం. ఎలాగని మీరు బాగా వండలేదని వాళ్ళతో అనం, మళ్ళీ సభ్యత కడ్డు వస్తుంది, సంస్కృతి కడ్డు, నాగరికత కడ్డు, మర్యాద కడ్డు, ఇవన్నీ మళ్ళీ ఆటంకాలు వస్తాయి. అందుకే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో భగవచే శ్రీరమణాయ, ఓం నమో భగవచే శ్రీరమణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవచే వాసుదేవాయ. ఎలా ఉండాలి? పాయసం నోట్లో పోసుకున్నట్టు ఉండాలి, నిండుగా ఆ కంఠంలో నిండుగా, హృదయం నిండుగా ఉండాలి, మనస్సు నిండుగా ఉండాలి, కంఠం నిండుగా ఉండాలి. మనం మాట్లాడేప్పుడు కూడా నోటి నిండా మాట్లాడాలి, మాట్లాడేప్పుడు కూడా నోటి నిండా మాట్లాడాలి. అసలు ప్రేమ మాట వదిలేని కొంతమంది, మాటలేని కొంతమంది, మాటకైన మాట కూడా నోటి నిండా మాట్లాడరు. కొంత మాట కొంత సొంగ ఆ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమైనా నిందామన్నా పక్షపాతం వచ్చింది అనిపిస్తుంది, కొన్ని మాటలు మింగేస్తూ ఉంటారు. నోటి నిండా మాట్లాడటానికి దరిద్రం, నోటి దరిద్రం ఎందుకు? ఇంట్లో దరిద్రం నా నోట్లో దరిద్రం ఎందుకు? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. అంటే లోపల మనకి ఇష్టం, ఆ ప్రీతి, ఆ ఇష్టంగా అనుకుంటే ఆ తాలూకు దయ మనకి మన శిరస్సు మీద వర్షిస్తుంది. అదే గీతలో చెప్పిన బోధ అదే, నువ్వు చేసేది ఇష్టంగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి. అయిష్టంగా చెయ్యొద్దు, అప్రీతిగా చెయ్యొద్దు, కర్తలేని కర్మ చెయ్యి. అంటే చేసినా చెయ్యని వాడితో సమానంగా ఉండాలి నువ్వు. ఎలా ఉండాలి? చేసిన చేసినా చెయ్యని వాడితో సమానం అంటే అహంకారం లేకుండా చేసిన వాడి పని అది చెయ్యని వాడితో సమానం అంటే ఆయన కర్మ అంటుకోదు. కర్మ ఎప్పుడైతే అంటుకోదు వాడికి పునర్జన్మ రాదు. పునర్జన్మ ఎందుకు వస్తుంది అంటే అనుభవించడానికి వస్తుంది. వాడు ఎప్పుడైతే అహంకారం లేకుండా చేస్తాడు, అహంకారం లేని వాడికి అహంకారం ఉంటేనే వికారాలు వస్తాయి, అహంకారం లేని వాడికి వికారాలు ఉండవు. అహంకారం లేకుండా కర్త నైష్కర్మ్య సిద్ధి అంటారు, అంటే పని మానేసి కూర్చోమని కాదు, పని నేను చేస్తున్నానని ఆ విషపు కోర తీసేయమని, ఆ నేనని తలంపు తీసేయమని, అంతేకాని పని మానేసి కూర్చోమని కాదు. ఓ మాట జ్ఞాపకం వస్తాను నాకు, రమణ మహర్షి గారి మాట ఇంకా పుస్తకం ఇవాళ ఇంకేది ఓపెన్ చేయలేకపోతున్నాము, ప్రయత్నం చేస్తున్నాం చదువుదాన్ని ప్రయత్నం చేస్తున్నాం, మరి వెనక వస్తున్నాం వెనక వస్తాం, బ్రేక్లు ఎక్కువ పడిపోతాం మనకి. ఇప్పుడు ఈ రోడ్ బ్రేకర్స్ ఎక్కువ అడ్డొచ్చేస్తాయి. ఈ వెంకటేశ్వర సుప్రభాతం లేక రమణ మహర్షి మీద కూడా సుప్రభాతం రాశాడు. వెంకటేశ్వర సుప్రభాతం ఏంటంటే తొందరగా లేవమని, వెంకటేశ్వర సుప్రభాతం అంటే వెంకటేశ్వర స్వామిని మేలుకొలపటం, వెంకటేశ్వర స్వామిని మేలుకొలపటమే వెంకటేశ్వర సుప్రభాతం. లేచి నీ పని ఏదో నువ్వు చూసుకో, నువ్వు లేచి నీ పని ఏదైనా చూసుకో, మమ్మల్ని రక్షించడం అనే పని ఉంది కదా, నువ్వు లేచి నీ పని ఏదైనా చూసుకో. వెంకటేశ్వర సుప్రభాతం అంటే వెంకటేశ్వర సుప్రభాతం మధ్యాహ్నం సాయంత్రం పాడరు, పొద్దున్నే పాడతారు. సుప్రభాతం టైం కూడా ఉందేమో జర తిరుమలలో, సుప్రభాతం టైం అనే సుప్రభాతం చేసేటప్పుడు కూడా మనకి ఏ టిక్కెట్లు ఇస్తారో వెళ్ళి చేసి రావచ్చు, అంటే మార్నింగే చేస్తారు అది. తర్వాత ఈ విష్ణు సహస్రనామాలు ఈ సుప్రభాతాలు పొద్దున్నప్పుడే గుళ్ళో పెట్టి రికార్డులు వినిపిస్తూ ఉంటారు. ఎవడో రమణ భక్తులు ఒకటి ఆలోచన వచ్చింది, వెంకటేశ్వర మీద సుప్రభాతం రాశారు, అలాగే రమణ మహర్షి మీద సుప్రభాతం ఒక రాద్దామని. రమణ మహర్షి మహాజ్ఞాని, ఈ గొప్పలో ఈ గొడవలో ఇటువంటి ఆచారాలు ఈ స్తోత్రాలు ఈ స్తుతులు అలా అక్కర్లేదు. ప్రపంచ స్థితి 100% ప్రపంచం లేని స్థితిని పొందినవాడు. ఎవడో సుప్రభాతం రాసేశాడు, వెంకటేశ్వర స్వామి మేలుకో 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 మేలు సుప్రభాతం ఏంటంటే మేలుకోమని వెంకటేశ్వర స్వామి ఎవడో సుప్రభాతం రాసేశాడు. రాసేసే రోజు ఏం చేశాడంటారా, మామూలుగా ఆయన స్నానం చేశాడు. మామూలుగా ఆరోగ్యవంత లక్షణం ఏంటంటే సూర్యుడు ఉదయించే టైంకి మన కాలకృత్యాలు తీర్చేసుకుని స్నానం కూడా చేసేయడం మంచిది. నేను స్నానం చేసేవాడు 9 అవుతాను. అసలు మామూలుగా పద్ధతి ఏంటంటే క్రమశిక్షణ ఏంటంటే సూర్యుడు ఉదయించే టైంకి మన కాలకృత్యాలు అయిపోవాలి, స్నానం కూడా అయిపోవాలి. రమణ మహర్షి గారు మామూలుగా అసలు 4:30 5 గంటలకు స్నానం అయిపోయి కూర్చోవడం అన్నీ అయిపోయింది. ఈ సుప్రభాతం రాసేవాడు 6 ఇంటికి వచ్చేవాడు. ఈ సుప్రభాతం చదివాడు ఏం చేయాలని నిద్రలో ఉండగా వచ్చేయలేదు. ఆ సుప్రభాతం చదివాడు ఎప్పుడు వచ్చాడు రోజునే, ఆయన మామూలుగా 5 ఇంటికి షాపాలో కూర్చున్నాడు, సుప్రభాతం రాసేశాడు. వచ్చి నిద్రలోంచి లేదండి నిద్రలోంచి లేదండి నిద్రలోని మెలకుగా ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏంట్రా ఏంటి వచ్చేవాడు నేను మెలకుగా ఉన్నాను కదా, మెలకుగా ఉన్నాను నువ్వు లేదు లేదులు అంటావంటే నేను సోమరపోతు అనుకుంటున్నావు అన్నాడు. అక్కడ సోమరపోతిగా ఉన్నాడు లెగ్గొట్టి పద్యాలు అన్ని రాసినావు, నేను సోమర నేను సోమబేరుని కాదు, సోమరపోతిగా ఎవడైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి పద్యాలు రాశాను లెగ్గొట్టు. నువ్వు వచ్చేప్పుడు నేను మెలకుగా కూర్చుంటే నన్ను నిద్రలోంచి రావమంటావేంటి, ఈ సోమేరు గారి దగ్గరికి వెళ్ళి పద్యాలు చదువు అన్నాడు. పొద్దున్న 8 గా కొంతమంది నిద్రలోంచి బయటకు రారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు, తొందరగా లేవు తొందరగా లేవు నాకెందుకు ఈ పద్యాలు ఈ పాటలు నాకెందుకు, నువ్వు వచ్చేటప్పుడు అన్ని వచ్చేటప్పుడు నేను స్నానం చేసి ఇక్కడ కూర్చుంటావు లేదు లేదు అంటావండి, ఎక్కడ కానీ నేను లెగిసే కూర్చున్నాను కదా. సోమేరు గారి దగ్గరికి వెళ్ళి చదువు ఈ పాటలు. సుప్రభాతం ఏంట్రా నేను లెగిసి కూర్చుని కంతసేపు నువ్వు వచ్చి సుప్రభాతం అనేకు నీ కవిత్వం వచ్చిందని రాశావు, ఇది ఎవరు సంతోషిస్తాడు ఈ పాటలకి ఈ పద్యాలకి, నేను సోమదారినా నువ్వు 7 ఇంటికి వస్తే నేను 7 ఇంటి దాకా నిద్రలో ఉండాలా, సోమదారినా నేను అంటే దేవుడికి రాస్తాడు కదా పాప ఆయన కూడా రాద్దామని పట్టుకెళ్ళాడు. అంటే అసలు మామూలుగా కూడా సూర్యుడు ఉదయించే టైంకి మన కాలకృత్యాలు అయిపోవాలి, స్నానం చేయటం అయిపోవాలి. మనం ఎక్కడ మంచి ఉంటుంది నేర్చుకోవాలి. మనం మీలో ఏదైనా మంచి ఉందనుకోండి, ఆ మంచి చూడటం నేను చూస్తే మీలోని మంచి నేను చూస్తానంటే నాకు లాభం ఏంటంటే మీకని చెప్పి నేను మంచివాడిని అయిపోతాను. మీలో ఏదైనా మంచి ఉందనుకోండి, ఆ మంచిని నేను చూస్తున్నాను అనుకోండి, నాకు లాభం ఏంటంటే మీకంటే ఎక్కువ నేను మంచివాడిని అయిపోతాను. మీరు ఏదైనా చెడ్డ ఉందనుకోండి, ఆ చెడ్డం నేను చూస్తున్నాను అనుకోండి, మీకంటే ఎక్కువ నేను చెడ్డవాడిని అయిపోతాను. మీలోనే మంచిని చూస్తే నేను బాగుపడతాను, మీలోనే చెడ్డం చూస్తే నేను పాడైపోతాను. ఒకసారి గోపాలరెడ్డి గారు, నేను మాజీ ముఖ్యమంత్రి గోపాలరెడ్డి గారు, నేను బెదవాళ్ళు అనుకోకుండా ఒక ఇంట్లో ఉన్నాం. నేను పొద్దున్న కాఫీ తీసుకునే టైంకి ఇంకప్పుడు కాలకృత్యాలు అయిపోయినాయి, స్నానం కూడా అయిపోయింది. ఆయనకి తెచ్చారు కాఫీ, నాకు తెచ్చారు, ఇవరికే అప్పుడు ముఖం కడుక్కున్నాను అంతే. గోపాలరెడ్డి గారు మీకు ఇంకా మీరు ఇంకా స్నానం చేయలేదమ్మా అన్నాను. అసలు నేను స్నానం చేయకుండా కాఫీ పుచ్చుకొని అన్నారు. ముందు మధ్యలో ఏదో అడ్డు రాను, కాలకృత్యాలు అయిపోయిన తర్వాత వెంటనే స్నానం చేసేస్తాను. ఈ కాలకృత్యాలు అయిపోయి స్నానం చేయటం మధ్యలో ఇంకో పనిలోకి అసలు వెళ్ళలేను. నాకు అప్పుడే మీరు ముఖం కడుక్కుంటున్నారా లేదో నన్ను అడుగుతున్నారు, నాకు అప్పుడే స్నానం కూడా అయిపోయింది. అంటే ఎక్కడ ఏదైనా సరే మీరు ఏదైనా మంచి ఉందనుకోండి అదే చూడాలన్నారు. నాకే లాభం అదే మంచివాడు. అంటే గోపాలరెడ్డి గారు అంటే గోపాలరెడ్డి గారు అని కాదు, ఏదైనా సరే అప్పుడు భగవాన్ గారు ఇటువంటి పద్యాలు రాసుకున్నారంటే నేను సోమేరుని కాదన్నారు. మనం అయితే సంతోషిస్తాం, మనం పూడుతూ రాసుకొచ్చినందుకు సంతోషిస్తాం. నేను సోమేరునే, నువ్వు వచ్చి మేల్కొంటేనే కానీ లేవగొడితేనే కానీ లేవనా, నువ్వు వచ్చి నేను లేపాలా అంటే ఈ జ్ఞానం సముపార్జన పట్ల. అంటే మీకు దేహ ప్రారంభం ఏది తీసుకొస్తే దాంతో సంతృప్తి పడ్డం అన్నారు, కానీ జ్ఞానం విషయంలో ఆత్మజ్ఞానం వచ్చే వరకు సంతృప్తి పడద్దు అని చెప్పి. మామూలుగా మీకు ఏదో పొలాలు వచ్చినాయి అనుకోండి, పదవులు వచ్చినాయి అనుకోండి, పైసలు వచ్చినాయి అనుకోండి, ఏదైతే దాంతో సంతృప్తి ప్రారంభం ఏది తీసుకొస్తే దాంతో ప్రారంభం సంతృప్తి పడమన్నారు. కానీ జ్ఞాన విషయంలో లోపల వస్తువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు సంతృప్తి పడద్దు అని చెప్పారు. అక్కడ సంతృప్తి పడాలి, ఇక్కడ సంతృప్తి పడకూడదు. దీనికి అమెరికాలో ఒక సామెత ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు మనకు ఏదైనా సబ్జెక్ట్ తెలియటం లేదనుకోండి, ఇప్పుడు ఏదైనా మనకు మాస్టర్ ఏదైనా చెప్తున్నారు అనుకోండి, ఆ సబ్జెక్ట్ మనకి అర్థం అవుతారు అనుకోండి, అడిగి తెలుసుకోమని చెప్పాడు. అది భగవద్గీతలో కూడా చెప్పాడు, అడిగి తెలుసుకోండి అని, ముఖమాట పడొద్దు సిగ్గుపడొద్దు అని. నీకు ఏదైతే అర్థం కావటం లేదో అది నీకు అర్థం అయ్యేటట్టుగా తెలుసుకోమని భగవద్గీతలో కూడా చెప్పాడు. ఇది అమెరికాలో ఒక సామెత. దీనికి అదనంగా ఒక సామెత ఉంది, అందుకు చెప్తున్నాను. మీరు అడిగి తెలుసుకోవటం మానేస్తారనుకోండి, మీరు అడిగి తెలుసుకోవటం మానేస్తారనుకోండి, అది మీకు అర్థమయ్యే వరకు మీరు అడిగి తెలుసుకోవాలి. ఈ లోపల మొహమాట పడే సిగ్గుపడే మీరు తెలుసుకోవడం మానేస్తారనుకోండి, మీ ఇంటికాడ ఎంత సంపద ఉన్నా మీకు భావదారిద్ర్యం తప్పదు, మీ మనసులో దరిద్రం తప్పదని చెప్పాడు అమెరికాలో సామెత. మీ ఇంటికాడ ఎంత సంపద ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఈ జ్ఞానాన్ని అడిగి తెలుసుకునే కాంక్ష కనుక మీకు లేకపోతే, ఆ జిజ్ఞాస లేకపోతే, ఆ ముముక్షత్వం కనుక లేకపోతే, మీ ఇంటి నిండా డబ్బు ఉన్నా, బ్యాంకు నిండా డబ్బు ఉన్నా, మీ లాకర్ నిండా బంగారం ఉన్నా, మీ మనస్సులో దరిద్రం, మీ మనస్సులో మీ భావంలో మీ మనస్సులో దరిద్రం ఉంటుంది. ఇంట్లో సంపద ఉండొచ్చు, మీ మనస్సులో పావర్టీ ఉంటుంది. ఇంట్లో రిచ్గా ఉంటారు మీరు, మనస్సులో పావర్టీ, మనస్సులో దరిద్రం అనిపిస్తూ ఉంటారు. జిజ్ఞాస లేనప్పుడు, అడిగి తెలుసుకోవాలనే కాంక్ష లేనప్పుడు, ఇంట్లో డబ్బు మనసులో దరిద్రం, అంటే కాళ్ళు సన్నంగా ఉంటాయి, పక్కలు ఇంత ఉంటాయి, వినాయకుడు పొట్టే ఈయన తింటుంది వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి 18వ తేదీన వస్తుంది. వినాయకుడి పొట్ట మన కోసమే పెట్టారు, ఆయనకి అంత పొట్ట అక్కర్లేదు వినాయకుడికి, మన కోసమే పెట్టారు. ఆ పొట్ట అంతా ఎందుకంటే కష్టసుఖాలు అలా అనుభవించడం. వినాయకుడి పొట్ట ఎంత ఉందో, మనకి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది. వినాయకుడి పొట్ట ఉందో అలా అనుభవించడం నేర్చుకుండా ఆ పొట్ట మీకు ఉండనుకుండా తింటాను కాదు అనుభవించటం. ఆ ప్రారంభం ఏదేడు తీసుకొస్తా ఉంటుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది. బిర్లా గారికి టాటా గారికి ఎప్పుడు లాభాలు ఉంటాయి అనుకోకుండా వాళ్ళకే నష్టాలు వస్తూ ఉంటాయి, ఒక నష్టాన్ని ఇంకో లాభం కవర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ భరించాలి, ఆ భరించడానికి గుర్తే వినాయకుడు పొట్ట. అలాగే అర్థం చేసి ఇప్పుడు మనకి కృష్ణ జయంతి జన్మాష్టమి రోజు నువ్వు ఉట్టేదో కొడతా ఉంటారు, ఉట్టి కొడతారు, ఆ ఉట్టి కొట్టి ఆ ఉట్టిలో పెరిగేది వేస్తారు కొడతారు. ఆ ఉట్టిని కొట్టడం ఎందుకంటే ఏకాగ్రత కోసం, ఆ ఉట్టి మన కింద నుంచి కొడతాం, అది కూడా మన మనసుకి ఎంత సరిగ్గా కొడితే మనకి ఏకాగ్రత అన్నట్టు. ఆ ఉట్టిని కొట్టడం కూడా ఎందుకంటే మనకు గుర్తు పెట్టుకుని కొడుతున్నాం లేదో ఏకాగ్రత ఎంత ఉందని తెలుసుకోవడానికి మన పండగలన్నీ గుర్తులన్నీ కూడా అంతే. వినాయకుడి పొట్ట మనం కష్ట సుఖాలు భరించాలని, లాభాలు నష్టాలు వస్తాయి ఉంటాయి జీవితంలో, తర్వాత మన స్వాతంత్రం చేసే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. తర్వాత మరి ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు బాగా నెమ్మదిగా మాట్లాడకూడదు, కోపంగా మాట్లాడకూడదు, మన ఇంట్లో అయినా సరే ఆవేశంగా మాట్లాడకూడదు. ఒకసారి మీ ఆయన మీద ఎప్పుడైనా కోపం వస్తుందనుకోండి, అప్పుడు చేతిలో చెంబు కిందకి ఇసిరేయండి ఆయన ముఖం మీద కిసరకండి. ఇప్పుడు మీ ఆయన మీద ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి, మీ ఆ టైం చేతిలో చెంబు ఉందనుకోండి కిందకి ఇసిరేయండి, అలా ఇసరవద్దని మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంట్లో కూడా మనం బాగా శోధ నెమ్మదిగా మాట ఉసూరిమ అంటే ప్రకృతి వైద్యం చేస్తారు, చూడండి మీరు బాగున్నారు, ఆయన చూడటానికి ఇస్తే పాపం ఆ భోజనాలు ఎప్పుడు 12 తెస్తారు, ఆ చప్పిడి కూరది ఇలా చూస్తారు. ఈ లోపల మనం వెళ్ళామనుకోండి మీరు బాగున్నారా, ఎప్పుడు అది ప్రాణం పోతామని ఆ పొట్ట అంతా కడిగేసి ఉంచుతారు, ఆ భోజనం 12 చప్పిడి పెట్టరు, అలా తెలిసాను కానీ భవిష్యత్తుకి అజీర్తి తగ్గదు. అది కాదు, మన ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు కూడా దానికి ఒక పద్ధతి ఉంది, బాగా మందంగా మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఉద్రేకంగా మాట్లాడకూడదు, మీడియంగా మాట్లాడాలి. నేను మాట్లాడే ఈ మాట నీకు వినపడతానని అరవటం ఎందుకు, మన కేసీఆర్ అలాగే ప్రమాదంలో పడ్డాడు. మనాడు తెలంగాణ గొడవల్లో ఏదో మాట్లాడుతున్నాడు, తెలంగాణ మాట్లాడుతున్నాడు మధ్యలో ఉద్రేకం వచ్చింది, అలా ఉద్రేకమే ప్రమాదం. వాడికి మధ్యలో ఉద్రేకం వచ్చి ఏమన్నాడంటే ఇందులో సోనియా గాంధీ రోడ్డు మీద లాగుతా అన్నాడు. అంతకుముందు 4 రోజుల ముందే సోనియా గాంధీ దేవత అన్నాడు, మళ్ళీ కోపం వచ్చేసింది. ఇదే కాలగర్భంలో ఇదే చెప్తాను, మనం ఏ నోరైతే పొగిడిందో మళ్ళీ ఆ నోరే తిడుతుంది, ఇదే కాలగర్భంలో ఏముందో మనకు తెలియదు. మళ్ళీ మళ్ళీ 4 రోజుల కింద సోనియా గాంధీని రోడ్డు మీద లాగితే అసలు కేసు పెట్టచ్చు, ఆ రోజు రోడ్డు మీద లాగటం ఏంటి, అది ఏం దుర్యోధండ, అది కేసు కోర్టులో కూడా కేసు పెట్టచ్చు. అలానే స్త్రీ పేరు చెప్పి ఆ స్త్రీని రోడ్డు మీద లాగుతానంటే ఏంటి, అది ఏం దుర్యోధండ రోడ్డు మీద లాగటానికి, మనం పరిపాలించేవాళ్ళు వీళ్ళే. అందుకు చెప్తున్నాను మనల్ని పరిపాలించేవాడు ఈ బాపజ్జనం నుంచి అది ఉద్రేకం. మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు అలా మాట్లాడటం పొరపాటు అంటున్నాడు, ఏదో అలవాటు మీద పొరపాటు అంటున్నాడు, మళ్ళీ అలా మాట్లాడటం పొరపాటు అంటున్నాడు. ఆ పొరపాటును చెప్పడం కూడా వాడు పశ్చాత్తాపడి చెప్పడం కాదు, మళ్ళీ అడిగేది పదవ పోతుంది మనం అంచేది. మనం మాట్లాడేప్పుడు ఉద్రేకంగా మాట్లాడకూడదు, బాగా మందంగా మాట్లాడకూడదు, యూనిఫారం గా మాట్లాడు. కొంతమంది డ్రైవర్లు చూడండి కారు ఎలా తోలుతారంటే బాగా స్పీడ్గానే తోలరు, స్లోగానే తోలరు. ఈ టెంగర్ డ్రైవర్లు ఉంటారు, తోలేస్తే స్పీడ్గా తోలేస్తారు, లేదా స్లోగా తోలుతారు, లేదా అసలు చేస్తారు. ఈ డ్రైవర్లు కొంతమంది యూనిఫార్మ్ గా తోలు, అసలు మన కారులో కూర్చున్నట్టు కూడా మనకు తెలియనాడు. అయితే మాట్లాడే విధానం కూడా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, సత్వగుణంతో మాట్లాడాలి. ఆ 3 గుణాల్లోంచి విడుదల పొందితేనే కానీ మనకి జ్ఞానం రాదు. అయితే ముందు సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే రజోగుణం తమోగుణం తగ్గిపోతుంది. ఆ సత్వగుణం ప్రాక్టీస్ చేయగా అది ఎప్పుడో ఈశ్వర అనుగ్రహంలో అది కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, అప్పుడు మనకి ఈశ్వర దర్శనం. అదే మాట్లాడటం కూడా చాలా బాగా మమతంగా మాట్లాడకూడదు, ఆ పక్కవాడు కూడా వినపడకుండా ఉండాలి, అలా మాట్లాడకూడదు, దగ్గరగా మాట్లాడకూడదు, సమానంగా మాట్లాడాలి. మళ్ళీ ఏదో మీరు ఏమనుకోకుండా పొరపాటుగా మాట్లాడాలి, అటువంటి మాటలు మాట్లాడకూడదు, ఆ యూనిఫార్మ్ గా మాట్లాడాలి, సాత్విక బుద్ధితోటి మాట్లాడాలి. తర్వాత ఇద్దరు గారు మంచి కంగారు పడి ఇప్పుడు ఏమి ఇవ్వకండి, డిస్పర్స్ అయిపోయాక ఇద్దరు గారు డిస్పర్స్ అయ్యాక ఇద్దరు కానీ అబ్బాయి మర్యాదల తర్వాత చేద్దరు కానీ యూనిఫార్మ్ గా ఉండాలి. బాగా బాగా లో వెరీ స్లో వాయిస్ ఉండకూడదు, బాగా దగ్గరగా ఉండకూడదు, యూనిఫార్మ్ గా ఉండాలి. మనకేం చెవుడు లేదు కదా, చెవుడు నోడు దగ్గర గట్టిగా మాట్లాడాలి, కానీ చెవుడు ఉన్న చెవుడు లేని వాళ్ళ దగ్గర దగ్గరగా మాట్లాడటం, యూనిఫార్మ్ గా మాట్లాడాలి. ఆ మాట్లాడటానికి కూడా ఒక విధానం ఉంది, అలాగే రాయటానికి కూడా ఒక విధానం ఉంది. భగవాన్ అంటున్నారు, ఎవడు అంటున్నాడు, నాకు తపన ఉందండి, లోపల ఏదో వస్తువు ఉందంటున్నారు, దాన్ని తెలుసుకోవాలని తపన ఉంది, ఆ తపన కొంచెం బాగా బలపడిలా మీరు చెయ్యండి, అందుకే మీ దర్శనానికి వచ్చాను అని ప్రశ్న. అంటే భగవన్ అంటున్నారు, నీ తపనే నీకు, నువ్వు చేసే తపనే నీకు దైవ సాక్షాత్కారం తెచ్చి పెడుతున్నావుగా. తపనే తపస్సు. తపస్సు అంటే ఏంటి? ఎండబెట్టడం. తపస్సు అంటే ఏమిటి? ఎండబెట్టడం అంటే మన మనస్సును ఎండబెట్టడం, మన మనస్సుని పిండటమే. ఇప్పుడు తడిగుడ్డను ఏ విధంగా అయితే మనం ఎలా పిండుతామో, నీరు కారిపోవటానికి, మన మనస్సులో ఉన్న సంస్కారాలని కారిపోవటానికి మనస్సుని పిండటమే తపస్సు, ఎండబెట్టడమే తపస్సు. తపస్సు అంటే పిండటం. తడిగుడ్డను ఎందుకు పిండుతాం? నీరు కారిపోవటానికి. అలా మన మనస్సును ఎందుకు పిండుతాం అంటే, పునర్జన్మ హేతువులన్నీ మనస్సులో ఉంటాయి, పునర్జన్మ కారణాలన్నీ మనస్సులో ఉంటాయి. ఏమి లేదు మోక్షం, మోక్షం అంటే ఏమి లేదు. చచ్చిపోవటం మోక్షం కాదు, చచ్చిపోవటం మోక్షం కాదు. మనకు మనసు, దేవుడు ఉన్నాడా లేదా ఆ పక్కన అటు పెట్టండి, పూర్వజన్మలు ఉన్నాయా లేదా అటు ఉంచండి, రాబోయే జన్మలు ఉంటాయి లేదో అటు ఉంచండి. మనకు ఒకటి తెలుస్తుంది, మిగతా అన్ని తెలియపోయినా మన మనస్సు మనకు తెలుస్తుంది. మిగతా ఏం తెలిసినా తెలియపోయినా మన మనస్సు మనకు తెలుస్తుంది. అందులోంచి విడుదల పొందటమే మోక్షంకి. నీకేం కావాలో అడగండి, ఇంకా నీకేం కావాలో అడగండి. మీరు తెలియని విషయాలన్నీ వదిలేయండి, పునర్జన్మలు పూర్వజన్మలు అన్నీ వదిలేయండి. మనకు మనస్సు తెలుస్తుంది, నాకు మనస్సు లేదని ఎవడో అని చెప్పడం, అది తెలుస్తుంది. అందులోంచి విడుదల పొందండి, అదే మోక్షం. అర్థం చేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది, అర్థం చేసుకోకపోతే ఇదే కష్టంగా ఉంటుంది. ఇది ఉపనిషత్తులో ఒక ఋషి చెప్పాడు, తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలిసిన వాడికి ఆ వస్తువు అత్యంత సమీపంగా ఉంటుంది, తెలియని వాడికి బహు దూరంగా ఉంటుంది. ఆడ వలయలో ఉన్నదే బహు దూరంగా కనిపిస్తుంది, తెలిసిన వాడికి అత్యంత సమీపంలో ఉంటుంది. రమణ మహర్షి ఒక మాట చెప్పాడు, సోదర మహాశైలరా, ఆ దయతోటి, ఆయన కళ్ళు దయతోటి నింపి, శాంతితోటి నింపి, మీడియం సైజ్ లో, మీడియం వాయిస్ లో, బిగ్గరగా కాక స్లోగా కాకుండా మీడియం వాయిస్ లో ఒక మాట చెప్పాడు, మీకు లోపల ఒక వస్తువు బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మము తాలూకు అనుభవం మీకు రాదనుకోండి, ఆ బ్రహ్మము తాలూకు ఎరుక మీకు రాదనుకోండి, మీకు బాహ్యంగా ఎన్ని సంపదలు ఉన్నా, బాహ్యంగా ఎన్ని అవకాశాలు ఉన్నా, బాహ్యంగా ఎన్ని భోగాలు ఉన్నా, మీరు కోటి జన్మలు ఎత్తున మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. దుఃఖం సముద్రంలోంచి ఒడ్డికి రాలేరు. దుఃఖ సముద్రంలోంచి ఒడ్డికి రాలేరు. బాహ్యంగా ఎన్ని ఉన్నా సరే దుఃఖ సముద్రంలోంచి మీరు బయటికి రాలేరు, ఒడ్డుకు రాలేరు, తరించలేరు. దుఃఖ సముద్రంలో లోపల ఉంది, బ్రహ్మం ఉంది, దాంతో మీకు అనుబంధం కలగదనుకోండి. బాహ్యంగా చాలా బాగున్నాయి అనుకోండి మీకు పరిస్థితులు, కానీ దుఃఖ సముద్రంలో తరించలేరు, ఒడ్డుకు రాలేరు, వచ్చే ప్రశ్న లేదు లోపల. ఇది కోపంతో చెప్పిన మాట కాదు, మన సంతోషం కోసం చెప్పిన మాట కాదు. ఉన్న వస్తువు ఉన్నట్టుగా చెప్తే ఈ జన్మలో పైన రాబోయే జన్మలో నా వాక్యాన్ని రుచి చూడటం కోసం చెప్తా. చాలు, ఇప్పుడు చదువుకునే ఎంత చదువుకోవటం అనేది ఎంతో కొంత కష్టమే. చిన్నప్పుడు చదువుకుంటే పెద్ద అయ్యాక సుఖపడతాడు, చిన్నప్పుడు సుఖపడిపోతే పెద్ద అయ్యాక కష్టపడతాడు. చదువు అనేది ఎంతో కొంత కొంచెం కష్టమే. సిగరెట్ కాల్చినట్టు ఉండదు కదా చదువుకోవటం అంటే, ఎక్కడ తలకాయ పెట్టాలి కదా అక్కడ. కానీ వాడు ఆ చదువుకునే టైంలో కష్టపడ్డాడు అనుకోండి, జీవితం పొడుగునా సుఖపడతాడు. ఆ చదువుకునే టైంలో సినిమాలు చుట్టూ సిగరెట్లు చుట్టూ తిరిగేలా తిరుగుతూ ఉంటాడు కొన్ని చెడు స్నేహాలు బట్టి, జీవితం పొడిగినా కష్టపడతాడు. అయితే చదువులే కష్టం లేదంటే ఎంతో కొంత కష్టం ఉంది, ఆ కొద్ది కష్టాన్ని భరిస్తే వందేళ్ళు సుఖపడతాడు. వీడు లోపల నీకు తపన ఉంటే, నీ మార్గం నిజమైతే, ఇప్పుడు మనం కలకత్తాలు రైలు కూర్చున్నాం అనుకోండి, కలకత్తా వెళ్తాం నాకు ఇష్టం లేదు, కలకత్తా వెళ్తాం నాకు ఇష్టం లేదు, నా రైలు తీసుకొచ్చి కలకత్తాలో పడేస్తాను, అలాగే నాకు మోక్షం అక్కర్లేదు, మోక్షం అక్కర్లేదు నువ్వు అనుకున్నా, రైట్ యాక్షన్. నీ ప్రవర్తన బాగుంటే, నీ మాట బాగుంటే, నువ్వు చేయవలసిన పని బద్ధకం లేకుండా, సోంబేరితనం లేకుండా, లేదు సోంబేరిన నడుచుకోండి ఇందాక, నీ సోంబేరితనం లేకుండా, బద్ధకం లేకుండా మీ పనేది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ, మీరు చేయగలిగింది సహాయ సహకారములు ఇతరులకు అందిస్తూ ఉంటే, మీరు చేయగలిగింది సహాయ సహకారములు ఇతరులకు అందిస్తున్నారనుకోండి, మీరు మంచి మార్గంలో ఉన్నారనుకోండి, మీ ప్రవర్తన మీ కంట్రోల్లో ఉందనుకోండి, మీ నిగ్రహంలో ఉందనుకోండి. అది చెప్పానుగా, యోగం అంటే మన జీవితాన్ని మనం నిగ్రహించుకోవటం, మన మనస్సును మనం నిగ్రహించుకోవటం యోగం. ఆ యోగం అనేది సక్రమంగా జరుగుతుందనుకోండి, మీకు మోక్షం కావాలని అడగక్కర్లేదు. మీకు తెలియకుండా వెళ్ళి మోక్షంలోనే మీకు మేలుకొలుపు వస్తుంది. మన నిద్రపోయిన తర్వాత ఎలా లెగుస్తాం? మరి జాగ్రత్త అవస్థలోకి వస్తాం కదా. అలా మీరు మోక్షంలోనే మీకు మెరుగు వచ్చేస్తుంది మీ ప్రవర్తన. ఆ మోక్షంలో మెరుగు రావాలని అనుకోక్కర్లేదు, మీ ప్రవర్తన సక్రమంగా ఉండాలి. రైట్ బిహేవియర్, రైట్ యాక్షన్, రైట్ స్పీచ్, రైట్ వర్డ్, రైట్ లిప్స్. తర్వాత మిమ్మల్ని చూసి ఎవరైనా అసూయ పడుతున్నారనుకోండి, వాళ్ళ అసూయని మీరు చూడకూడదు, వాళ్ళ లోపల ఉన్న భగవంతుని మీరు చూడటం నేర్చుకోండి, అది రైట్ బిహేవియర్. మిమ్మల్ని చూసి ఎవరైనా అసూయ పడుతున్నారనుకోండి, వాళ్ళు నన్ను చూసి అసూయ పడుతున్నారని మీరు అనుకోవద్దు. వాళ్ళు అసూయ పడితే జీవలక్షణాలు. వాడు మిమ్మల్ని చూసి అసూయ అసూయని మీరు చూడకండి, అసూయని మీరు చూస్తే మీరు కూడా అసూయ నేర్చుకుంటారు. ఇంటి నిండా డబ్బులు, మనసు నిండా దరిద్రం. అప్పుడు మీరు ఏం చేయాలి? మిమ్మల్ని చూసి ఎవడైతే అసూయ పడుతున్నాడో వాడి హృదయంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని చూడటం మీరు నేర్చుకుంటే మీ హృదయంలో దేవుడు మీకు తొందరగా ఎరుకులోకి వస్తాడు. ఇవన్నీ సాధనలో ఉన్న రహస్యాలు. నీకు ఉద్దన లభిస్తున్నావయ్యా, నీ ప్రవర్తన సరిగా ఉంటే నీకు ఉద్దన లభిస్తుంది. నువ్వు సాధన సక్రమంగా చేస్తుంటే వద్దన లభిస్తుంది. నేను తాడేపుడు కూడా వెళ్ళి రోడ్లే వెళుతున్నావు అనుకోండి, తాడేపుడు కూడా ఎలా ఉంటుందో మాకు తెలియకపోయినా తాడేపుడు కూడా వెళ్ళిపోతాం ఆ రోడ్లో ప్రయాణం చేస్తాంటే. అలాగే మీరు మోక్ష మార్గంలో ఉంటే ఆ మార్గంలో ఉంటే అది ప్రయాణం చేస్తాంటే, ఆ స్త్రీయోగ మార్గంలో ప్రయాణం చేస్తాంటే మీకు తెలియకుండానే మీరు మోక్షంలోకి వెళ్ళిపోతారు. మీరు కావాలి కావాలని అనుకోక్కర్లేదు, అడగకుండానే మీకు అది వస్తుంది ఆ మార్గంలోకి మీరు వెళ్ళినప్పుడు. అది నీకు భక్తి భగవాన్ చెప్తున్నారు, హారత కర్పూరం ఏ విధంగా అయితే అగ్నిలో కాలిపోయి ఏమి మిగలకుండా అయిపోతుందో, మనస్సు కూడా కర్పూరం లాంటిదే జ్ఞానాగ్నిలో కాలిపోయి జ్ఞానాగ్నిలో కాలిపోయి మిగలకుండా అయిపోవాలి మనస్సు, అదే మోక్షం, అదే మనకు అడ్డస్తు. ఉపనిషత్తు ఒక మాట చెప్పాడు, నీకు మోక్షానికి సాకారం చేసేది నీ మనస్సే, నువ్వు బంధంలో పట్టడానికి నువ్వు మనస్సే, నీకు స్వర్గానికి తీసుకెళ్లేది నీ మనస్సే, నరకానికి తీసుకెళ్లేది మనస్సే. అంటే నీ మనస్సును ప్రాపర్ గా ఉపయోగించుకున్నావు నీకు మోక్షం, నీ మనస్సును సరిగ్గా ఉపయోగించుకో బంధం నరకం. ఇదంతా మనస్సే, ఈ గాలిడి అంత మనస్సులో ఉంది. నీ మనస్సును సక్రమంగా ఉపయోగించుకున్నావో మోక్షం, అది సక్రమంగా ఉపయోగించుకోవాలనుకో బంధం. అయితే గురువు దయలో పడ్డవాడు, గురువు అనుగ్రహంలో పడ్డవాడు కాదా బంధంలో వీడు పడ్డా, వీడు కూడా బంధంలోకి వచ్చి అందరిని తీసుకొస్తాడు వాడు గురువు. వాడు ఆ పెరుమాళ్ళు అంటాడు, పేరు పెరుమాళ్ళు ఏదో ఉంది ఒకటి పేరు, ఓ పెరుమాళ్ళు ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళిపోయినా ఒకవేళ నీకోసం నేను కూడా నరకంలోకి వస్తాను. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మీ లోపలున్న అసత్యమైన నేనుకి అద్దెలు ఉంటాయి. అసత్యమైన నేనుకే శరీరం కావాలి, అసత్యమైన అసత్యమైన నేనుకే లోకం కావాలి. సత్యానికి అద్దెలు లేవు, సత్యానికి కాలం లేదు. భూతకాలం భవిష్యత్తు కాలం వర్తమాన కాలం లోపల ఉన్న సత్యానికి లేదు, ఎలపడా దాపడా సత్యానికి లేదు, ఎడం కుడిన సత్యానికి లేదు. పుణ్య పాపాలకి, చీకటి వెలుగులకి, మంచి చెడ్డలకి, ఈ ద్వైత భావనకి, మనం ఏది అనుకుంటాం కదా, మనం అనుకునే ఊహలకి సంకల్పాలకి అన్నిటికీ అతీతమైనది సత్యం, అది దేవుడు. ఈ మధ్యన ఒక అమెరికన్ నా దగ్గర ఉన్నాడు, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, వండర్ఫుల్ గా ఉంది. మీరు పూజలు చేసి మీరు ఏదో పూజ చేసేసి పని చేసేస్తున్నాం అనుకుంటున్నారు, మేము అక్కడ పని చేసి పూజ చేసాం అనుకుంటున్నాం. ఏదో కానిసేపు గంటలో వాయించేసి పని అయిపోయింది అనుకుంటున్నారు, గంటలో చిప్పేస్తున్నారు, గంట కొట్టడం, పగరటి పోటీ వెలిగించడం, మీరు పని అయిపోయింది అనుకుంటున్నారు. మీరేమో పూజ చేసి పూజ పని కాదు, మీరేమో పూజేమో పని అనుకుంటున్నారు, మేము పనిని పూజ అనుకుంటున్నాం. మేము భగవంతుని చేతులతో ఆరాధిస్తున్నాం, మీరు నోటితో ఆరాధిస్తున్నాం. లిప్పి సంపతి మీద మీరు భగవంతుని నోటితో ఆలోచిస్తున్నారు, మీరు భగవంతుని నోటితో ఆరాధిస్తున్నారు, మేము చేతులతో ఆరాధిస్తున్నాం. మీరు నోటితో మాటలు చెప్పడం నేర్చుకున్నారు, మేము దేవుని చేతులతో ఆరాధిస్తాం. ఈ మాటలు అతను అంటానికి కారణం ఉంది, ఇదో మన మెడ్రాస్లో వచ్చింది కూడా కాంటెక్స్ట్. అతను చెప్పింది ఏంటంటే, మన ఇండియాలో 120 మంది ధనవంతులు ఉన్నారనుకోండి, అమెరికాలో కూడా 120 మంది ధనవంతులు ఉన్నారనుకోండి, ఆ 20 మంది ధనవంతులు ఇతరుల గురించి ఆలోచిస్తారట, ఏదో కొంత చేద్దాం సమాధానకరం. మన ఇండియాలో 20 మంది ధనవంతులు ఉన్నారనుకోండి, ఇద్దరు కంటే మీ ఇద్దరు ఆలోచిస్తారట సమాజం, మిగతా 18 మంది అసలు ఆలోచించరు. అంటే ఇండియా అమెరికాలోని ధనవంతులు ఏమనుకుంటారట, మనం ఎలా సంపాదించుకున్నాం, సమాజాన్ని బట్టి సంపాదించుకున్నాం అంతే కదా, మన వస్తువులు ఎవడో కొనుక్కుంటే దాన్ని బట్టి మనం సంపాదించుకున్నాం. అయితే సమాజానికి కూడా కొంత వాటా పెడదాం, రూపాయికి 10 పైసలు 20 పైసలు సమాజానికి ఇద్దాం, ఇంచేత మన లాభానికి సమాజం ఉపయోగపడింది కాబట్టి. ఆ మాట కూడా ఇండియాలో ధనవంతులు అనుకోరు అయ్యా, నీకు ఈ తిప్పటం నేర్చుకున్నారు, ఈ అగరత్తులు తిప్పటం నేర్చుకున్నారు, గంట కొట్టడం ఒకటి నేర్చుకున్నారు. మేము వర్క్ ఇది వర్షిప్ అనుకుంటున్నాం, మీరు వర్షిప్ ఇది వర్క్ అనుకుంటున్నారు, మీకు మాకు తెలియదు. వర్షిప్ ఇది వర్క్ అని మీరు అనుకుంటారంటే మేము వర్క్ ఇది వర్షిప్ అనుకుంటున్నాం. అమెరికాలో ఏ ధనవంతుడు కూడా 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి, వాడు కుటుంబ సభ్యులకు 50 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడు. వాడు ఏమంటాడంటే 100 రూపాయలు నేను సంపాదిస్తే 100 రూపాయలు వాడు ఇచ్చేస్తాడు, సోమవేరు అవుతారంటాడు. 50 రూపాయలు వాడు కుటుంబ సభ్యులకు ఇస్తాడు, ఇంకో 50 రూపాయలు సమాజానికి ఇస్తాడు. సమాజానికి ఇవ్వటంలో కూడా గొప్పగా ఇవ్వడం, ఈ 100 రూపాయలు నాకు సమాజం ఇచ్చింది కదా అంటాడు. అది మళ్ళీ అక్కడ కూడా గ్రాటిట్యూడ్, గర్వం కాదు. నేను తయారు చేసిన వస్తువులు 10 మంది కొనుక్కుంటే కదా నాకు లాభం వస్తా, లేదా నాకు లాభం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎవరి వల్ల అయితే నాకు లాభం వచ్చిందో మనం వాళ్ళకే కొంత ఉపయోగం దాం. ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు అన్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటే అమ్మేసుకుంటున్నారు, మళ్ళీ ఇళ్ల స్థలాలు కావాలని వస్తున్నారు అన్నాడు. ఇవ్వనని చెప్పకపోయారా, ఇవ్వనని చెప్పను, మరి ఎవరని చెప్తే ఓట్లు ఇరేమంటున్నాడు. మా పార్టీలన్నీ ఓట్ల కోసమే కదండి, మీరు ఎవరైనా చెప్పేమంటున్నారు, మాకు ఓట్లు ఎలా, నేను నగ్గాలి కదా, నేను నగ్గకపోతే మమ్మల్ని ఎలా కుర్చీలో కూర్చొనిస్తారు? ఏదో మాకు పదవి ఉంది కాబట్టి మీరు అందరూ గౌరవిస్తున్నారు, నాకు పదవి లేకపోతే మాట్లాడాడు ఎవడు. మనసు ఆచూకీ ఇటు చూసి అటు చూసి అలా కనపడ పట్ట లేకుండా పోవాలి, అలా కనపడకూడదు, ఆచూ తెలియకూడదు. అంటే ఆర్తకర్పూరం ఏ విధంగా అయితే శుభ్రంగా కాలిపోతుందో నిప్పులని, అది ఎలా అయితే హరించిపోతుందో అగ్నిలో ఆర్తకర్పూరం, అదేవిధంగా నీ మనస్సు జ్ఞానాగ్నిలో శుభ్రంగా కాలిపోవాలి, పట్ట లేకుండా పోవాలి, దాని ఆచూకి తెలియకూడదు. దాని మనసు ఆచూకీ తెలుస్తుంది అనుకోండి, లోపల సత్యం నీకు సాక్షాత్కారం అవ్వదు. లోపల ఆచూకీ మనసు పత్త మనసు పత్తా లేకుండా పోయింది అనుకోండి, అది ఎంత వెతికినా కనపడటం లేదనుకోండి, దాని ఆచూకే తెలియటం లేదని పోయినా లోపల నీకు సత్యం అది తెలియబడాలి తెలియబడాలని అనుకోక్కర్లేదు, అది నీకు తెలియబడుతుంది. అది ఆటోమేటిక్ డివైన్ యాక్ట్. మీరు కుళాయి ఇలా చెప్పేశారనుకో నీళ్లు వచ్చేస్తాయి. కుళాయి ఇలా చెప్పాక నీళ్లు రావాలి అనుకోక్కర్లేదు, దానంతరం నీళ్లు వచ్చేస్తాయి. సూర్యుడు ఉదయించాక వెలుగు రావాలి నాకు దాని అంతర్గత వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీ మనసు ఆచూకీ లేకుండా పోయిందో లోపల సత్యం తనంతట తానక నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది అభయస్థితి, అది మోక్ష స్థితి, అది మీకు అది మీకు అప్పుడు బహిరహిత స్థితిని పొందుతారు. అది ఉపాసన వల్ల నాకు ఈశ్వరుడు అంటే సగుణోపాసన అంటే ఇష్టం, ఈశ్వరుడు అంటే ఇష్టం బాగా. నేను జపం చేసుకుంటున్నాను, ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటున్నాను, ఆ నామాన్ని జపించుకుంటున్నాను. ఉదాహరణకు ఏదో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, రూపాన్ని ధ్యానం చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం ఒక ఆయనకి, మళ్ళీ హైదరాబాద్ లో తటస్థపడ్డారు ఆయన, బాగా ఇష్టం ఆయన అంటున్నారు నా దగ్గర. అంటే భగవంతుడు అంటూ ఉంటే, అసలు భగవంతుడు లేకపోతే సమస్య లేదు, ఒక నిజంగా ఉన్నాడు అనుకోండి ఆయన వెంకటేశ్వర స్వామి లాగా ఉంటాడు ఇష్టం అని. అప్పుడు నేను అన్నాను మీ ఇష్టాన్ని మీరు కాపాడుకోండి, ముక్కులో గాలి బయటకు వచ్చే వరకు, అంటే మీ శరీరం శవం అయ్యే వరకు మీ ఇష్టాన్ని కాపాడుకోండి అని ఏమంటున్నాడంటే, అసలు భగవంతుడు లేకపోతే సమస్య లేదు, ఒకవేళ ఉన్నాడు అనుకుని ఉంటే వాడు వెంకటేశ్వర స్వామి లాగా ఉంటాడు అని వెంకటేశ్వర స్వామి నామం చేస్తూ ఉంటారు. ఏదైనా ఒకటి ఏ ఆయనకు రూపం ఇష్టం కాబట్టి అది చేసుకోవచ్చు. అసలు నిజమైన సౌందర్యానికి రూపం లేదు, మన శరీర సౌందర్యం కంటే హృదయం సౌందర్యం ఇంకా గొప్పది. అసలు సౌందర్యం నిజమైన సౌందర్యం మన కళ్ళకు కనపడదు. కొంతమందికి అన్ని శుభ లక్షణాలు ఉంటాయి, కొంతమందికి అన్ని శుభ లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఎంత సౌందర్యం, ఒక మాట కాడ, ఒక చేత కాడ, ఒక పొందికి కాడ, ఆ బిహేవియర్ అన్ని పొందికి అన్ని అన్ని శుభ లక్షణాలు ఉంటాయి. అవి అనిపిస్తున్నాయి లోపల. ఆ సౌందర్యాన్ని చూడటానికి మనకి ఈ రెండు కళ్ళు సరిపోవు. నిజమైన అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు. అలాగే ఒకసారి నాకు బాలాంజనేయ స్వామి దర్శనం ఇచ్చాడు. అసలు మామూలుగా ఆయన రూప సౌందర్యమే నేను చూడలేకపోయాను, గుణ సౌందర్యం ఎంత గొప్పదు. ఆయన రూప సౌందర్యమే నేను చూడలేకపోయాను, ఆయన లోపల గుణాల్లోనూ సౌందర్యం ఇచ్చిదో. ఆ గుణాల్లోనూ సౌందర్యం మనం చూడటానికి అలవాటు పడితే ఆయన హృదయంలోని సౌందర్యంలోకి వెళ్ళిపోతాం. అదే చైతన్యం. నిజమైన సౌందర్యం సత్యంలోనూ ఉంది, నిజమైన సౌందర్యం హృదయంలోనూ ఉంది. ఈ రూప సౌందర్యంలోంచి గుణ సౌందర్యంలోకి వెళితే, ఈ గుణ సౌందర్యంలోంచి ఆ లోపల ఉంటే హృదయ సౌందర్యంలోకి వెళితే మనం ఆ సౌందర్యంలో ఆ ప్రకాశంలో ఆ వెలుగులో ఆ మహాశాంతిలో ఐక్యమైపోతాం. అప్పుడు జీవుడు కనపడ్డు, జీవ లక్షణాలు కనపడ్డు, జీవుడు వెతుక్కున్నా కనపడ్డు. అసలు నిజమైన సౌందర్యానికి రూపం లేదు. ఆంజనేయస్వామి రూప సౌందర్యమే గొప్పది, అంతకంటే గొప్పది గుణ సౌందర్యం, ఇంకా లోతుకెళ్తే హృదయ సౌందర్యం ఇంకా గొప్పది. నేను ఆ రూప సౌందర్యాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాను. ఇంకా గుణాల దగ్గరికి వెళ్తే ఎంత గొప్పగా ఉంటుందో, ఒకవేళ గుణాలను దగ్గర ఆ దాటి హృదయంలోకి వెళ్తే ఇంకెంత ఎంత అద్భుతంగా ఉంటుందో. వ్యాకరణ పండితులు రాముడికి వర్తమానం చెప్తూ సీతను సీతను చూచాను అని చెప్పలేదు, చూచాను సీతను. గొప్ప వ్యాకరణ పండితుడు ఆంజనేయస్వామి, భాషా పండితుడు. అన్ని సౌందర్యాలే వాళ్ళు. రాముడు దేవుడు అనుకుంటున్నావు, ఆయనే మురిసిపోయాడు ఆ భాషా సౌందర్యాన్ని చూసి. నేను ఫలానా వాడి దగ్గర మంత్రి అని తన గురించి, ఇప్పుడు మన గురించి ఎవరైనా పరిచయం చేసి ఉండేరనుకోని మన మనమే పరిచయం చేసుకోవాలి. ఏం చేస్తాం మరి, పక్కన ఎవడని ఉంటే సరే సరే, పక్కన ఎవడో లేనప్పుడు మనం నేను ఏదో పీసీసీ ప్రెసిడెంట్ అండి లేదా పీసీసీ మెంబర్ అండి ఏదో చెప్పుకోవాలి. మరి పక్కన ఎవడో లేనప్పుడు ఏం చేస్తాం మరి, మనల్ని మనమే పరిచయం చేసుకోవాలి. అలా ఆంజనేయస్వామిని మొట్టమొదటి రామలక్ష్మణ్ ఆంజనేయస్వామిని చూస్తాడు ఆ కిష్కింద కాండలో. అక్కడ చూస్తాడు, చూసినప్పుడు వీళ్ళు ఇద్దరిని చూస్తే ఆ గురు వీళ్ళెవడో ఆ వాళ్ళు పంపాడా, లేకపోతే వీళ్ళు మహారాజు కుమారులు లాగా కనిపిస్తున్నారు, వేషాలు సన్యాసి వేషాలు వేసుకున్నారా, చూపు ముఖాలు చూస్తే రాజుల వేషాల కింద రాజులు లెక్క వీళ్ళు కనిపిస్తున్నారు. హనుమాన్ ఒకసారి వీళ్ళని వీళ్ళు బాగట్టా తెలుసుకురాని వీళ్ళు పంపిస్తాడు, సుగ్రీవుడు పంపిస్తాడు, హనుమాన్ని పంపిస్తాడు. పంపిస్తే వచ్చి మరి ఈయన ఎవడో తెలియదు రామలక్ష్మణులకి, ఆయన ఆయన పరిచయం చేసుకుంటాడు. నేను ఆయన సోన్స్, ఆయన పరిచయం చేసుకుంటాంటే ఏదో మాట్లాడైపోయాడు మధ్యని, ఆ లక్ష్మణుడు ఏదో మాటకు అడ్డొచ్చాడు. అప్పుడు రాముడు అంటాడు, ముందు ఆ భాషా సౌందర్యం, ఆ ఎక్స్ప్రెషన్, ఆ మాట్లాడే విధానం, ఎక్కడ వ్యాకరణ దోషం లేదు, ఉచ్చారణ దోషం లేదు, ఏ మాట ముందు రావాలో ఏ మాట వెనక రావాలో. ఇలాగే ఇందిరా గాని సోనియా గాని రోడ్డు మీద రాగుతాను ఇటువంటి భాష కాదని, ఏ మాట ముందు పలకాలో ఏ మాట వెనక పలకాలో, ఆ వ్యాకరణ దోషాలు లేక ఫాల్ట్ లెస్ లాంగ్వేజ్. కొంతమంది భాష అందంగా రాస్తారు కానీ వ్యాకరణ దోషాలు ఉంటాయి. ఆంజనేయస్వామి మాట్లాడుతుంటే అక్కడ భాష అందంగా ఉంది, వ్యాకరణ దోషాలు గ్రామర్ మిస్టేక్స్ ఫాల్ట్ లెస్ లాంగ్వేజ్. పైగా మాట కర్త కర్మ క్రియ ఏ మాట పొందిగ్గా వస్తున్నాయి, రాముడు అందరూ వాడు రాముడు దేవుడు అనుకుంటున్నాం కదా, మహావిష్ణువు యొక్క అవతారం అనుకుంటున్నాం కదా, వాడు ఆ భాషా సౌందర్య లక్షణాన్ని బాగు మాట కడ్డరు రాడు, భాష వాడు మాట్లాడే విధానం చూడు, సబ్జెక్ట్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాడో చూడు, మిగతా విషయం ఆ భాషా సౌందర్యం కూడా, ఆ భాషా సౌందర్యానికి దేవుడే మురిసిపోయి. అంటే దేవుడు వినేవాడెవడు, మాట్లాడేవాడు జీవుడు, వినేవాడెవడు, దేవుడు వింటున్నాడు, దేవుడు వింటే అంటే జీవుడు మాట్లాడే మాటకి దేవుడు మురిసిపోతున్నాడు, వాడికి దేవుడు అవ్వకుండా ఎలా ఉంటాడా జీవుడు, మాట్లాడేవాడు జీవుడు, దేవుడికి ఏమొస్తుంది, ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది, వాడు దేవుడు అవ్వకుండా ఎలా ఉంటాడు, ఆ పరిచయ వాక్యాలు ఇంకా మాట్లాడితే బాగుండు అనిపించింది అతను రాముడికి, అనేసం మాట్లాడతాను ఇంకో 5 నిమిషాలు మాట్లాడితే బాగుండు అనిపించింది, అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ వాల్ట్రేస్ లాంగ్వేజ్. అంటే భాషలో ఏముంది అనుకోకండి, ఆ భాష కూడా జాగ్రత్తగా మాట, దానివల్ల మన మనస్సు సంస్కరించబడదు, భాషలో ఏముంది భాషలో ఏముంది అనుకోకండి, మన బిహేవియర్ ఎలా ఉందో భాషలో ఎలా ఉంది, ఉపాసన వల్ల మనస్సుకి ఏకాగ్రత ఏర్పడుతుంది. అంటే హూయామై, నేను ఎవడను, నేను నేనని మనం అంటాం కదా, మనలో ఉన్న జీవుడే, మనలో ఉన్న మనస్సే మనకు నేనుగా వ్యక్తం అవుతాం. నేను ఎవడనంటే అర్థం ఏంటంటే మనలో నేను నేను ఎవడు అంటున్నా, ఈ నేనెవడను, మనలో నేను ఎవడు, ఈ నేనెవడు జీవుడే, మనలో నేను మనం అందరం నేను నేను అంటాం, ఈ నేనెవడు జీవుడే. భగవాన్ ఏమంటారంటే ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే దేవుడి దగ్గర నుంచి వస్తున్నాడు, ఈ జీవుడు ఎక్కడ వస్తున్నాడు దేవుడి దగ్గర నుంచి వస్తున్నాడు, అయితే ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అక్కడికి తీసుకెళ్ళండి వీడిని ఈ జీవుణ్ణి, ఈ జీవుడు జీవుడు దేవుణ్ణి చూసేటప్పటికి వీడు పత్తా లేకుండా పోతాడు, ఎవడు ఈ జీవుడు, అప్పుడు దేవుడు మీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఇప్పుడు ఆ ఎంత ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇప్పుడు మీకు జీవుడు ఎంత ప్రత్యక్షంగా తెలుస్తున్నాడు, దేవుడు ఎంత ప్రత్యక్షంగా మీకు తెలుస్తాడు, రుజువులతోటి సాక్ష్యాలతోటి పని లేదు, దస్తావేజులతోటి పని లేదు, భారతాలు భాగవతాలతోటి పని లేదు, మీకు ప్రత్యక్ష అనుభవం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. మనకు అనుభవంలో ఎవడున్నాడు, జీవుడు ఉన్నాడు, అప్పుడు జీవుడు పోయిన తర్వాత ఎవడు అనుభవంలోకి మనం పోవం, అప్పుడు ఎవడు అనుభవంలోకి వస్తాడు, దేవుడు అనుభవంలోకి వస్తాడు, అది నీ చివరి జన్మ, అది చిటారి కొమ్మ, అది పరమ స్థితి, ఉన్నత స్థితి, ఉదాత్త స్థితి. ఉన్నదేది ఎక్కడ ఉంది, ఉన్నదేదో ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, అది నీ ఊహలో ఉంది, కానీ ఉన్నదంటే ఎక్కడ ఉంది. భగవాన్ అన్నారు ఇప్పుడు మనకు రక్తం పంపు చేసి వృద్ధం ఎక్కడ ఉందండి, రక్తం పంపు చేసి వృద్ధం లెఫ్ట్ సైడ్ ఉంది, రక్తాన్ని పంపు చేస్తుంది, బ్లడ్ ఎలా పంపు చేస్తుంది, రక్తాన్ని పంపు చేస్తుంది. అంటే ఈ మూల తలంపు, కొన్ని శాస్త్రాలు ఏముందంటే మూల తలంపు, మూల తలంపు మూలం కుడి పక్కన ఉండాలి, మూల తలంపు మూలం ఎక్కడ ఉంది, ఈ కుడి పక్కన ఉండాలి. మనం కూడా చెయ్యి ఇక్కడ పెడతాం అనుకో, నేను నేను కూర్చున్నాను, నేను నించున్నాను, నేను ఎలా మాట్లాడాను, నేను అలా మాట్లాడాను, అది మన చెయ్యి ఎడం పక్కన పెడతాం, కుడి పక్కన పెడతాం, ఇలా అన్నాను, నేను కూర్చున్నాను, నేను నించున్నాను, అది మన చెయ్యి కుడి పక్కన పెడతాం ఉంటుంది. అంటే చాలా శాస్త్రాలు ఏముందంటే మూల తలంపు మూలం కుడి వైపు రైట్ సైడ్ ఉండాలి. భగవాన్ ఏమన్నారంటే ఈ ఎడం పక్కన హృదయం శరీరం కాలినప్పుడు ఇది కాలిపోతుంది, ఈ శరీరం కాలినప్పుడు కాలిపోయేది ఏం కాదు, శరీరం కాలినప్పుడు ఏం కాలిపోదే, నీ కుడి పక్కన ఏం కాలిపోదు, ఈ కుడి పక్క ఎడం పక్క అది వీటికి నీకు అర్థం అవడం కోసం చెప్పారు. దేవుడు అంతటా ఉన్నాడు, కుడి పక్క ఎడం పక్క అని దేవుడికి, అసలు హృదయం అంటే కుడి పక్క ఎడం పక్క శాస్త్రంలో ఎలా చెప్పారు, నీకు ఏదో గుర్తు కోసం అది చెప్పారు, ఏదో గుర్తుండాలి నువ్వు అర్థం చేసుకోవడం కోసం అని గుర్తు చెప్పారు నీకు. కానీ వారి ఇల్లు ఎక్కడండి, ఆ సుబ్బరాజు గారి ఇల్లు ఎక్కడండి అంటాం అనుకోండి మనం, ఆ చూడండి ఆ కాకి వాళ్ళని చూడండి ఇంటి మీద, ఆ కాకి వాళ్ళనే ఇల్లు అంటాడు అనుకోండి, అది ఆ కాకి మాట ఎందుకు చెప్పాడు, గుర్తు కోసం చెప్పాడు కానీ ఆ కాకి ఇల్లు కాదు, నీకు గుర్తు కోసం చెప్పాడు. అలాగే నీకు ఇదే గుర్తు కోసం ఇక్కడ మూలతను ఇక్కడ దేవుడు ఉన్నాడంటే ఇక్కడ ఎక్కడ లేడని కాదు, నీకు గుర్తు కోసం చెప్పాడు. అంటే అసలు హృదయం అంటే మరి భగవంతుడికి మరొక పేరు హృదయం, భగవంతుడికి మరొక పేరు సత్యం, మరి భగవంతుడికి మరొక పేరు పరమాత్మ, మరో భగవంతుడికి మరొక పేరు ఉండటం, భగవంతుడికి మరొక పేరు స్వయం జ్యోతి, భగవంతుడికి మరొక పేరు మహావెలుగు. అంటే స్వయం జ్యోతి అంటే ఆయన 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 ఏ వెలు, ఆయన ఉండటం వల్లే మీరు నాకు కనిపిస్తున్నారు, నేను మీకు కనిపిస్తున్నాను, ఆయన ఉండటం వల్లే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆయన ఉండటం వల్లే శరీరం అటు ఇటు తిరుగుతోంది, ఈ చైతన్య శరీరాన్ని వ్యాపించింది కాబట్టి శరీరం అటు ఇటు తిరుగుతోంది. అంటే అదే మొత్తం, ఎక్కడ ఎక్కడ నిప్పు ప్రభావం ఉన్నది నిప్పుదే, ఎక్కడ చైతన్యం నీకు కనిపిస్తున్నప్పటికీ అది ఈశ్వరుడిది, చైతన్యం ఈశ్వరుడు స్వరూపమే. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఏం చెబుతున్నామమ్మా ఇక్కడ, అంటే హృదయం అంటే కేవలం ఇక్కడ పరిమితమైంది అనుకోద్ది, అది గుర్తు కోసం చెప్పారు శాస్త్రంలో. అంటే మూల తలంపు, మూల తలంపు అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో, అది ఎక్కడి నుంచి అయితే మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అదే దేవుడు, అదే హృదయమైన భగవాన్ చెప్తారు. ఈ మూల తలంపు నేను అనే తలంపు, ఆ ప్రథమ తలంపు, ఆ ప్రధాన తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అదే ఈశ్వరుడు, అదే దేవుడు, అదే భగవంతుడు, అదే సత్యము, అదే బ్రహ్మము. భగవంతుడికి మరొక పేరే హృదయము, భగవంతుడికి మరొక పేరే సత్యము, భగవంతుడికి మరొక పేరు ఉండటం. మన దేహం చనిపోయినప్పుడు అందరికి దుఃఖం వస్తుంది, మనందరికీ దుఃఖం వస్తుంది. మన దేహం చనిపోయినప్పుడు అందరికీ దుఃఖం వస్తుంది. ఇంచేత ఉండము అనుకోవటం వల్ల దేహం చనిపోయిన తర్వాత మనం అందరం ఉంటాం. దేహం చనిపోయిన తర్వాత మనం అందరం ఉంటాం, కానీ ఉండము అని అనుకోవటం, అనుకోవటం కూడా ఒక తలంపు. ఆ తలంపు కూడా మనకు దుఃఖం తీసుకొస్తుంది. అన్ని తలంపులే, దుఃఖం తలంపు, ఇష్టం తలంపు, అయిష్టం తలంపు, రోగం తలంపు, అన్ని తలంపులే. మీకు ఎప్పుడైనా పొంగు వస్తుంది అనుకోండి, అది కూడా తలంపే. ఎప్పుడు డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నారు, పొంగిపోతున్నారు అనుకోండి, అది కూడా తలంపే. అన్ని తలంపులే. అది చావు తలంపు, పుట్టుక తలంపు, దారిద్ర్యం తలంపు, ఐశ్వర్యం తలంపు, అన్ని తలంపులే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎక్సెప్ట్ గాడ్. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. మీకు అమెరికన్ సాంగ్ చెప్పాను కదా, ఇంట్లో దరిద్రం ఉంటే ఉండనివ్వండి, మీ తలకాయలు దరిద్రం ఉండనివ్వండి. మీ తలకాయలు దరిద్రం పోవాలంటే నేర్చుకునే కాంక్ష. మీ ఇంట్లో ఐశ్వర్యం ఉన్నా మీ తలకాయలు దరిద్రం ఉంటే మీరు భగవద్ అనుభవం పొందడానికి పోతున్నారు. అందుకే అర్జునుడితో కూడా కృష్ణుడు చెప్తాడు, అడిగి తెలుసుకోమని. జ్ఞాన్ని ఆశ్రయించి, జ్ఞానికి సేవ చేసి, జ్ఞాని అనుగ్రహాన్ని పొంది, జ్ఞాని దయని సంపాదించి వారిని అడిగి తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు అడగాలో తెలుసుకోవాలి. గురువు గారు ఎక్కడైనా ప్రయాణం ఎడుతున్నారనుకోండి, అప్పుడు అడగకూడదు. డాక్టర్ గారు ఎక్కడైనా ప్రయాణం ఎడుతున్నారనుకోండి, ఏమన్నా చెయ్యి చూడండి అని అనకూడదు. ప్రయాణం వెళ్ళి డాక్టర్ గారు ఎప్పుడు మనం వైద్యం చేయించుకోకూడదు. సరిగ్గా మనం వెళ్ళి డాక్టర్ గారు ఏదైనా అన్ని బెడ్డింగ్ అయి చుట్టేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. సరిగ్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవాలి. అది ఎప్పుడు అడగాలి, ఎక్కడ అలా ఎలా అడగాలి, ఆ టైం చూసి, గురువును కూడా టైం చూసి, ఆ కాంటాక్ట్ చూసి అడగాలి. తింగర తింగర్తనంగా అడగకూడదు. మనం అడిగే ప్రశ్న ఎలా ఉండాలంటే గురువు మనస్సు ద్రవించాలి, అది చెప్పాలనే బుద్ధి గురువు కలగాలి. పరిప్రశ్న మర్యాదగా అడగాలి, అమర్యాద పనికి రాదు. అడిగే విధానంలో మర్యాద ఉండాలి. అలా నువ్వు అడిగి తెలుసుకోలేకపోతే నీకు మిగిలేదు తలకాయకి సంబంధించిన దరిద్రం. నీకు ఇంట్లో పావర్టీ లేకపోయినా తలకాయలో పావర్టీ ఉంటుంది, మెదడులో పావర్టీ ఉంటుంది. అంచేది నీకు ఏదైనా రూపం, ఈ మూల తలంపుని విచారణ చేసి ఆ మూల తలంపులోంచి విడుదల పొందొచ్చు. భగవాన్ చెప్పింది మూల తలంపును ట్రాన్స్ఫర్ చేయకండి, మూల తలంపును ట్రాన్స్ఫర్ పెట్టద్దాం, మూల తలంపులోంచి విడుదల పొందండి. ఎడం చేయి కదని పొర చెయ్యి, పొర చేయి కదని ఎడం చెయ్యి, ఎడం చేయి కదని పొర చెయ్యి, పొర చేయి కదని ఎడం చెయ్యి అని ఇలా తిరగకండి. ఆ మూల తలంపును అటు ఇటు చెప్పకండి, దాంట్లోంచి విడుదల పొందండి. అది జ్ఞానం. ట్రాన్స్ఫర్ అంటే మీకు తెలుస్తుందా, కొంతకాలం చిన్న కూతురు ఇష్టం, కొంతకాలం పెద్ద కూతురు ఇష్టం. అంటే అహంకారం ట్రాన్స్ఫర్, ఆ ఇష్టాలు మారుస్తారు. ఆ ఇష్టపడే అహంకారం నుంచి విడుదల పొందరు, అది అజ్ఞానం. భగవాన్ చెప్పేది ట్రాన్స్ఫర్ లేని చేయొద్దు అంటున్నాడు మూల తలంపుడు. అజ్ఞానానికి ట్రాన్స్ఫర్లు పెట్టకండి, అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. ట్రాన్స్ఫర్ పెడితే పోతుంది, అంటే అక్కడ కూర్చుంటుంది, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి వస్తుంది. ఈ మధ్యన ఒక ఎమ్మెల్యే గారు ఒక గుమస్థానం ఇంకో నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఎమ్మెల్యే అన్నాడు, ఆయన పంపొద్దు అన్నాడు మా నియోజకవర్గం. ఇక్కడ సరిగ్గా పని చేయటం లేదని అందుకే మీ నియోజకవర్గానికి పంపేస్తున్నా అన్నాడు. వెంటనే అన్నాడు, మీకు పనికిరానోడు మాకు పనికి వస్తాడా అన్నాడు. మీకు పనికిరానోడు అని మీరే చెప్తున్నారు, మీకు పనికిరానోడు మాకు ఎలా పనికి వస్తాడు, ఆ మాత్రం మీకు తెలియటం లేదా అన్నాడు. మీకు అర్థమవుతుంది, ఈ మూల తలంపును అక్కడికి ఇక్కడికి చెప్పకండి, ట్రాన్స్ఫర్లు పెట్టద్దు. అజ్ఞానాన్ని అటు ఇటు చెప్పొద్దు, అజ్ఞానాన్ని అటు ఇటు చెప్పొద్దు. ఆ భోగం అని, ఈ భోగం అని, ఆ వాసన అని, ఈ వాసన అని, అదని, ఇదని, అదని, ఇది అటు ఇటు చెప్పొద్దు. అది ఆ ఇష్టాలను మార్చడం కాదు మీరు చేయవలసింది. ఇష్టంలోంచి మళ్ళీ అయిష్టం, అయిష్టంలోంచి మళ్ళీ ఇష్టం, మరి ద్వేషంలోంచి ప్రేమ, ప్రేమలోంచి ద్వేషం, అది కాదు. అజ్ఞానాన్ని అటు ఇటు చెప్పడం కాదు, అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి అర్థం, ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు పని ఎందు బద్ధకంగా ఉండకండి, పనిని విడిచిపెట్టకండి. పని దొంగలు అవ్వద్దు. ఆ పనిని నేను చేస్తున్నాననే అహంభావిని విడిచిపెట్టిన అందులోంచి విడుదల పొందండి, పనిలోంచి కాదు విడుదల పొందవలసింది. మీరు ప్రయాణం చెయ్యండి, ప్రయాణం చేయండి, హృదయంలోకి ప్రయాణం చెయ్యండి. అంటే రత్నాలన్నీ లోపల ఉంటాయి, పైపైన ఉండవు రత్నాలు. సముద్రం చాలా లోతుగా ఉంటుంది, కానీ ఆ లోతులోకి వెళితే సముద్రంలో ఉండే రత్నాలు దొరుకుతాయి. అలాగే మన హృదయం కూడా చాలా లోతుగా ఉంటుంది, పైపైన ఉండవు రత్నాలు. ఆ లోపలికి దిగగలిగితే, ఆ డీప్ని అయితే, మన డీప్ని అవగలిగితే, అంత తూకం మనకు ఉంటే, అంత బరువు ఉంటే, అంత అభ్యాసం ఉంటే, అంత వైరాగ్యం ఉంటే, ఆత్మ ముత్యం, ఆ సత్యం ఎంత హృదయం యొక్క లోతుల్లో ఎంత అట్టడుగులు ఉందో, అంత అట్టడుగుకి మనం వెళ్ళగలిగితే అది మన చేతికి అందుతుంది. అది ప్రత్యక్షం, అది ప్రత్యక్షంగా నీకు అనుభవంలోకి వస్తుంది. లోపల ఉన్నా నీకు ప్రత్యక్షం కానప్పుడు నీకు కలిసి వచ్చేది ఏముంది? లోపల ఉందనుకోండి వస్తువు, అది నీకు ప్రత్యక్షం అవటలేదనుకోండి, దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏముంది? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది నీకు అనుభవంలోకి రావాలి. అప్పుడు కదా దాని తాలూకు సుఖం, దాని తాలూకు శాంతి, దాని తాలూకు ఆనందం, ఆ శాంతి సాగరంలో ఊగిసలాడటం. శరీరానికి చావు వస్తే ఎవడకు కావాలి, ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికితే ఎవడకు కావాలి, ఇంకా ఎంతసేపు ఇంకో పదేళ్ళు కుపదితం, ఇంకో పదేళ్ళు కుపదితం, ఇంకా జ్ఞానం వచ్చిందా లేదని ఎవరికి అక్కర్లేదు. ఇంకో పొడిగించుకోవడం, ఇంకో పదేళ్ళు, ఇంకో పదేళ్ళు, ఇంకో పదేళ్ళు, ఇంకో పది పొడిగించుకోవటమే. కానీ జ్ఞానం వచ్చిందా లేదా? ఇప్పుడు మనకి 50 సంవత్సరాలు వచ్చింది, ఏం సాధన చేశాం? దాన్ని పొందడానికి ఏం ప్రయత్నం చేశాం? కనీసం జీవితంలో, ప్రపంచంలో ఒక్కడికైనా ఉపయోగం పడ్డామా? కనీసం ఒక్కడికైనా మనం ఏమైనా మన జీవితంలో ఉపయోగపడ్డామా? అది లేదు. ఇంకెంతకాలం ఇంకా జీవించి పొడిగి ఇంకా పొడిగించుకోవాలి, ఇంకా పొడిగించుకోవాలి. ఎంత ఎన్ని ఎంత పొడిగించినా అడ్రస్ వలకాడే. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, అంటే అది స్వప్నమే, ఇది స్వప్నమే అంటున్నారు, కళా రాత్రి నిద్రపోవటం అంటే స్వప్నం అంటున్నారు, ఇది స్వప్నం అంటున్నారు, జాగ్రత్త అవస్థ కూడా స్వప్నం అంటున్నారు, అది స్వప్నం అంటున్నారు. మరి నాకు నిన్న మొన్న స్వప్నం వచ్చిందండి, కాశీలో ఉన్నాడు స్వప్నం వచ్చిందండి. మరి కాశీలో ఉన్నాడు స్వప్నం వస్తే కాశీలో ఉన్న మెలకు రావాలి, కానీ మంచిలో మెలకు వచ్చిందండి అన్నాడు. ఆడు నేను మంచిలో పడుకున్నానంటే మంచిలో నిద్రపోయాను, నేను నిద్రపోయి మంచిలో నిద్రపోయాను, నా శవం మంచిలో ఉంది, కాశీలోనే స్వప్నం వచ్చింది, కాశీ వెళ్ళిపోయిన స్వప్నంలోనే. మరి కాశీ వెళ్ళినప్పుడు కాశీలో మెలకు రాకుండా మంచిలో మెలకు వచ్చిందేంటి అన్నాడు. అంటే అన్నాడు, ఇదేమో ఇది ఈశ్వరుడు కల్పించిన కలది, నీకు రాత్రులు వచ్చిన కళ నువ్వు కల్పించుకున్న కళ, నువ్వు ఈశ్వరుడు కల్పించిన కళలో మేలుకున్నావు. నువ్వు రాత్రులు కల్పించుకున్న కళ ఏమో, నీ జీవుడు కల్పించిన కళ. ఈ ప్రపంచం ఎవరి కళ? భగవంతుడు కల్పించిన. ఇది కళే, అది కళే. ఆ కళ ఎవరు కల్పించుకున్నారు? జీవుడు కల్పించాడు. ఈ కళ ఎవరు కల్పించారు? ఈశ్వరుడు కల్పించాడు. అవటానికి అది అసత్యమే, ఇది అసత్యమే. అది పుట్టిగా ఉంటుంది, ఇది పొడిగ్గా ఉంటుంది. ఇది ఈశ్వరుడు కల్పించాడు, అది జీవుడు కల్పించాడు. ముగిస్తున్న టైం ఎంత? పుస్తకంలోకి రావటం ముగిస్తున్నాం. అంటే ఉపాసన వల్ల కూడా ఏకాగ్రత కలుగుతుంది, ఉపాసన వల్ల ఏకాగ్రత కలుగుతుంది. అంటే మీకు ఏదైనా ఒక దేవుడు ఇష్టం అనుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేసుకో, ఆ నామాన్ని స్మరి. మీకు ఉదాహరణకి రాముడు, కృష్ణుడు, శివుడు, లేకపోతే మీకు గురువు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఏదో ఒకటి మీకు ఏ దేవుడు అయితే ఇష్టం, ఇష్ట దేవత, ఇష్ట దైవం అంటారు దాన్ని, ఫేవరెట్ గాడ్. దాని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఫేవరెట్ గాడ్ అంటారు, తెలుగులో ఇష్ట దైవం అంటారు. కొంతమందికి కుటుంబానికి వంశ పారంపర్యంగా వాళ్ళకి దేవుళ్ళు వస్తూ ఉంటారు. వంశ పారంపర్యంగా కొంతమంది లక్ష్మీదేవిని పూజిస్తారు, కొంతమంది వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముని పూజిస్తారు. వంశ పారంపర్యంగా వాళ్ళు, వంశ పారంపర్యంగా కొంతమంది అలా దేవుని పూజిస్తూ ఉంటారు. దాని ఫేవరెట్ గా కుటుంబ కులదైవం అంటారు దాన్ని. ఇప్పుడు కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి. మరి మొత్తం మీద మీరు ఏం చేస్తారంటే ఈ మనస్సుకి చాపల్యం ఉంటుంది. మీరు ఒక రూపాన్ని ధ్యానం చేస్తుంటే ఏ రూపాన్ని అయితే ధ్యానం చేస్తున్నారో ఆ రూపానికి సంబంధించిన నామం ఉంటుంది. ఆ నామాన్ని స్మరించుకుంటుంటే మీ మనసుకు ఏకాగ్రత వస్తుంది. అంటే గాలిలోని చోట దీపం ఎంత స్థిరంగా ఉంటుందో, మీకు ఎప్పుడైతే మనసుకు వ్యాపకం తగ్గిపోయిందో, వ్యాపకం అంటే చేపల్యం తగ్గిపోయిందో, అప్పుడు దానికి ఏకాగ్రత వస్తుంది. మానవుడికి పక్షికి, పక్షికి రెండు రెక్కలు ఉంటాయి. పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? రెండు రెక్కలు ఉంటాయి. అలాగే భగవద్ అనుభవం ఎవడైతే పొందాలనుకుంటున్నాడో, దైవ సాక్షాత్కారం, సత్య సాక్షాత్కారం, గాడ్ రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్, నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, అలాగే లోపల ఉదయంలోని ఈశ్వర లాభం అంత స్పష్టంగా ఎవడైతే పొందుదామంటున్నా అనుకుంటున్నాడు, వాడికి రెండు ఉండాలి. ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. పక్షి ఎగరటానికి రెండు రెక్కలు ఎలా ఉండాలో అలాగే రెండు అవసరం, ఏకాగ్రత, పవిత్రత. ఏకాగ్రతలో అత్యంత గొప్పవాడు ఎవడంటే ప్రహ్లాదుడు. అందుకే భక్తుల్లో మొట్టమొదటి స్థానం ప్రహ్లాదుడికి ఇచ్చారు. అద్భుతమైన ఏకాగ్రత. వాడికి కష్టం కష్టంగా తెలిసేది కాదు, సుఖం సుఖంగా తెలిసేది కాదు, అట్టిది ఏకాగ్రత ప్రహ్లాదుడు. రమణ భగవాన్ ఇది చెప్పు, రమణ భగవాన్ చెప్తూ మధ్యలో ఒక మాట ఏమన్నారంటేనా, ఈ రెండు అవసరమే, ఏకాగ్రత అవసరమే, పవిత్రత అవసరమే. కానీ ఒక పక్షి ఉందనుకోండి, చాలా అద్భుతంగా ఎగురుతుంది అనుకోండి, పైకి చాలా పైకి ఎగురుతుంది, గంట ఎగురుతుంది, 2 గంటలు ఎగురుతుంది, 3 గంటలు ఎగురుతుంది. చూసేవాళ్ళు ఎంత గొప్పగా ఎగురుతుంది ఆ పక్షి అనుకుంటారు. అది అనుకుంటుంది ఎంత పైకి ఎగురుతున్నానని, అది అనుకుంటుంది ఎంతకాలం ఎగురుతుంది, ఎన్ని గంటలు ఎగురుతుంది, ఎన్ని రోజులు ఎగురుతుంది. ఒకవేళ ఎగిరినా దానికి శాంతి ఉంటుంది, చివరికి దాని బూటి కదా రావాల్సింది. అలాగే మనం ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని పనులు చేసినా, ధనకార్యాలు చేసినా, ధనకార్యాలు చెయ్యకపోయినా, చేసినా చేయకపోయినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ జన్మ ప్రభావంలో తిరుగుతున్నప్పటికీ మన నిజమైన ఇంటికి మనం చే ఆ పక్షి ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాని గూటి కదా వస్తేనే కానీ దానికి శాంతి ఎలాగ లేదు. మన నిజమైన ఇంటికి ఈ ట్రూ హోమ్, ఆ లాయల్ హోమ్, ఫెయిత్ఫుల్ హోమ్, పెర్మనెంట్ హోమ్, నిజమైన ఇంటికి, మన సత్యమైన గృహానికి ఏ ఇంటికి వస్తే మళ్ళీ అద్దె కొంపల్లో తిరగక్కర్లేదు. ఈ శరీరం అద్దె కొంప, ఈ శరీరము, ఈ శరీరానికి అద్దె పుచ్చుకున్నాం మనం, ఇందులో ఉంటున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది అద్దె కొంప అనుకోవడం లేదు, నిజం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైనా అద్దెకంపలో ఉంటాం అనుకోండి, మనం నిలవనుకుంటే ఏదో రోజు చెప్తారు పండని పోవలసిందే. కాదండి ఇది వాస్తుకు బాగుంది అంటా పావయ్యా 3 నెలల టైం ఇస్తున్నాం పొమ్మంటారు. కాదండి ఉంటామని ఇంకో సంవత్సరం ఉంటే ఎలవయ్యా పొమ్మంటారు.
అద్దెకంపలో ఎంతకాలం ఉంటాం? ఆడ ఎప్పుడు పోమంటే అప్పుడు పోవాలి. ఈ అద్దెకంపే లోపల కంట్రోల్, మన కంట్రోల్ ఉన్నాడు. ఖాళీ చేయిరా, ఇల్లు శిథిలం అయిపోయింది, ఖాళీ చేయి. నీకు కావాల్సింటే ఇంకో ఇల్లు ఇస్తానులే, పొమ్మంటే అప్పుడు ఇల్లు జీవుడు ఇచ్చిపెట్టి బయటకు పోతాడు. ఇది అద్దె కొంప. వాడు ఇల్లు కట్టుకునే వరకు ఏదో కొంపలంటే తిరుగుతూ ఉంటాడు. కొంతమందికి అది పాపం, జీవితం పొలిగిన సొంత ఇల్లు ఉన్నది, కొంపలంటే తిరగడం. అద్దె కొంపలు, అద్దె కొంపలు, అద్దె కొంపలు. పాపం ఏదైనా కట్టుకుందామన్నా గవర్నమెంట్ డబ్బు ఇచ్చినా ఈ డబ్బు వేసారో తాగేస్తాడు కాదు. కొంతమందికి అది జీవితంలో సొంత కొంప ఉన్నది, అద్దె కొంపలంటే తిరుగుతూ ఉంటాడు. నువ్వు అద్దె కొంపలు భగవాన్ ఏమంటున్నారు, నువ్వు అద్దె కొంపలు తిరిగినా పర్వాలేదు, అద్దె కొంపలు మీ సొంత కొంప అనుకుంటున్నావు, అదే ప్రమాదం వచ్చింది అంటున్నారు కదా. నువ్వు అద్దె కొంపలు అంటే తిరిగి తిరగొద్దంటారు కదా, అద్దె కొంపలు తిరుగు. నువ్వు అద్దె కొంపలు మీ నా సొంతం అనుకుంటున్నావు, ఎప్పుడో సడన్ గా చెబుతారు ఇల్లు పెట్టి బయటకు బొమ్మని. అలాగే ఇది నీదే నీదే అనుకుంటున్నావు, ఈ శరీరం అద్దె కొంపలు నీకు తెలియదు, ఇది నాదే నాదే అనుకుంటున్నావు. ఎప్పుడో సడన్ గా కాళ్ళు వస్తే పిలుపు వస్తుంది, ఇది ఖాళీ చేయించేస్తా మీ చేత. అవి ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు పోయి నువ్వు ఎక్కడికి పోవాలో నీ ప్రార్థాన్ని బట్టి అక్కడికి పోతావు. నీ శరీరాన్ని వలకట్లో తగలేస్తారు. అంటే నిజమైన ఇంటికి వెళ్ళే వరకు, మనం ఇల్లు కట్టుకునే వరకు ఈ అద్దె కొంపలు తిరగటం అలాగే తప్పదు మనకు. అలాగే నిజమైన ఇంటికి వెళ్ళే వరకు, నిజమైన ఇల్లు భగవంతుడే, అక్కడికి వెళ్ళే వరకు ఈ జన్మలని కొంపల్లో తిరుగుతూ ఉండవలసింది. జన్మలంటే ఏమి లేదు, కొంపలే. జన్మలంటే ఏంటని కొంపలు అన్నమాట. ఏదో కొంతకాలం కొంపలు ఉంటాం, మళ్ళీ కొంప మారుతా ఉంటాం. ఇలాగ నువ్వు ఉన్నదేమో అద్దె కొంపలో ఉన్నావు, అది అద్దె కొంపలో ఉన్నావు, నీకు తెలిస్తే పర్లేదు, నా సొంతం సొంతం అనుకుంటున్నావు, అదే ప్రస్తుతం. నీ అజ్ఞానానికి గుర్తది అంటే నీకు నీకు మనస్సు నిర్మలమవుతుంది. మీకు ఇష్టదేవుణ్ణి రూపాన్ని ధ్యానం చేసుకోండి, నామాన్ని స్మరించుకోండి, మీ దేవుడికి పూజ చేసుకోండి, మీ దేవుడికి నమస్కారం పెట్టుకోండి, జపం చేసుకోండి, చేసుకుని ధ్యానం చే ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి, ఆ నామాన్ని స్మరించుకోండి. వాళ్ళు మనస్సు ఏమవుతుందంటే మనస్సు నిర్మలమవుతుంది, మనస్సు నిశ్చలమవుతుంది, మనస్సుకి ఏకాగ్రత కలుగుతుంది, మనస్సుకి శాంతి వస్తుంది. అప్పుడు నువ్వు అప్పుడు నీకు ఆరాధించగా 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 నీ మనస్సుతో నీ శరీరంతో నీకు తాదాప్యం తగ్గిపోతుంది, నువ్వు కాని దానితో నీకు తాదాప్యం తగ్గిపోతుంది. ఏదైతే నువ్వు ఏ వస్తువుగా నువ్వు ఉన్నావో, ఏ పరమాత్మగా నువ్వు ఉన్నావో, దానితో నీకు తాదాత్మ్యం పెరుగుతుంది. నువ్వు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నావు, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఏ దేవుడి కోసం జీవిస్తున్నావు, ఏ దేవుడి కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నావు, ఆ దేవుడు నీకు అలా ఆ దేవుడితో నీకు తాదాత్మ్యం పెరుగుతుంది. నువ్వు కాని దానితో తాదాత్మ్యం తగ్గిపోతుంది. ఏది నువ్వుగా ఉన్నావో దానితో తాదాత్మ్యం నీకు పెరుగుతుంది. ఇలా ఆరాధించగా 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 నీకు నిర్మలం, ముందు మనస్సు నిర్మలం అవుతుంది, మనస్సు అణుగుతుంది, మనస్సుకి శాంతి కలుగుతుంది. మనోనాశనం అవ్వకపోయినా, మనోనాశనం అవ్వకపోయినా దేవుణ్ణి ఆరాధించడం వల్ల మనస్సు అణుగుతుంది, మనసుకు ఏకాగ్రత కలుగుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది. ఒక ఏదైనట్లు మీ మీద మీకు విశ్వాసం కలుగుతుంది, భయం తగ్గుతుంది. ఇవన్నీ పోగా అంటే మనస్సు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తుందో, ఆరాధించగా 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 ఇది కూడా ఆర్త కర్పూరంలో కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత అప్పుడు మీకు ఈ భయాలు పోతాయి, అభయస్థితి వస్తుంది. వికారాలు పోతాయి, నిర్వికార స్థితి వస్తుంది. అప్పుడు సంకోచాలు ఉండవు, నిస్సంకోచంగా ఉంటారు. అంటే స్మరణ మీరు బాగుపడటానికి, ఈశ్వరుని స్మరించడం ఎందుకంటే మీరు పవిత్రులు అవటానికి, మీరు బాగుపడటానికి. అంచేత భగవంతుడు
గురువు పదం అన్నాడు, గురువు గారి పదాలు ఎప్పుడు పూజ్యమన్నాడు. అలాగనే మంత్రమూలం గురువు వాక్యం, గురువుల వాక్యాలను మంత్రాలతో సమానం. అందువల్ల మోక్షమూలం గురువు కృప, గురువు గారి కృపయే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి మహానుభావుడికి ఇచ్చేశాడు, వారిని గురించి వారిని స్తోత్రం చేయడం, వారి యొక్క గుణగణాన్ని ప్రశంసించడం నా యొక్క లక్ష్యం. అధ్యాత్మ విద్యా కోవిదులు, ఏకాత్మ బుద్ధి, అభేద తత్వ పరిజ్ఞాన కళా ప్రపూర్ణులు, యోగి పుంగవులు అగు నాన్నగారికి అభినందన పద్య మందారమాల. శ్రీ నగజామనోహరుడు సింధు నిషంగుడు పాపదంతి పంచాననుడు ఆశ్రితాంబృహంసుడు సన్నుత చంద్ర భాను వైశ్వానరలోచనుండు అల కృపాలుడు శంభుడు ఉమాసతీశుడు ఈశానుడు ప్రోచుగాత ఋషిసత్వము నాన్న వరాభిధేయుని. స్వాగతమయ్య నాన్న, స్వాగతమయ్య నాన్న, బుధవంజ పదార్థ సమేత మీకు మీ ఆగమనము మాను హృదయమ్ముల పెంచముదంబు సన్నుతోద్యోగ కళాన్వితాభ్యుదయ యోగ విభాగ వినోద దీప్త సర్వాగ మరీచి మీ ప్రవచనాలని సాగగ చేయుమా కృపం. సరాచార విచార సభ్యభవ సంస్కార భావోజ్వల మారాకార తనూ విలాస కలిత మార్తాండ తేజో నిధి పరావార గభీర షష్ట కరుణావారాన్నిధి భూవరా మెరుర్మీధర ధీర నాన్న నత భూమీచ ప్రపంచూడుమా నాన్న వరాభిధేయ యదు నందన ముక్ష రుతైక దేవతామన్ననందుకున్న గుణమాన్యుడ వీవిల సత్వరంబు మా విన్నపమాలకించి కడువేడుక మంచిది వచ్చుటన్నా మా బంధములన్నీ బాపి భవబంధ విదూరుల చెయ్యుటే కదా. ఆ మహానుభావుడికి రావడానికి ఎంతో వినయంగాని మేము ప్రార్థించాం, మా ప్రార్థన మన్నించి ఇక్కడికి వచ్చారు. ఆ రాక మన యొక్క అదృష్టం మన కష్టాలని తొలగిపోవడమే కాకుండా భవబంధ విదూరుల చేసి సంసారికమైన కష్టాలు లేకుండా ఆ మోక్ష ప్రాంతం దగ్గర చేర్చేసిన అవకాశం కలిగిస్తున్నారు మహానుభావుడు. సుమధుర భాషణాభ్యుత యశోభిత సుందర షణ్ముఖాంబుజ విమల చరిత్ర దాయక వివేక సమన్విత శీల భూషణ కుమతి నివారణైక గుణకోవిద వరకులావచంస తద్రమణ మహర్షి ఛాత్ర గణరాజ కృపం గుణుమయ్యమన్నతుల్. ఆ మహానుభావుడు జగద్గురువు రమణ మహర్షి మన భారతదేశం చాలా పవిత్రమైన దేశం. ఆర్యావర్తమని పేరు మన భారతదేశానికి ఎందుకు వచ్చిందా అంటే ఆర్యులు అంటే పూజ్యులు, మహర్షులు నివసించిన ప్రదేశం, తపస్సంపన్నులు, త్యాగధరులు అనేక మంది ఇక్కడ దేశంలో ఉద్భవించారు. మన భారతదేశం సమానం చేసే మరొకటి లేదు. విదేశాలన్నీ కూడా భారతదేశానికి జోహార్లు అర్పిస్తున్నారు నేడు. ఆ సాంప్రదాయాన్ని నేడు కూడా పోషిస్తున్నారు. నాన్నగారు ఆ గురుకులానికి ఆ ఋషికులానికి చెందిన మహనీయులు. ఆయన నుండి చక్కగా ఎంతో ఆధ్యాత్మ చైతన్యాన్ని కలగజేస్తూ మన భారతీయ ప్రతిష్టను తొలగకుండా ఎంతో ఆనందం కలగజేస్తున్నారు మహానుభావుడు ఆయన. సాక్షాత్తు ఒక మాట చెప్పండి. ఓం శ్రీ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. అంటే అమ్మా గురు బ్రహ్మ గురు అని చెప్పాం కదా, ఈ గురు ఈ పరబ్రహ్మ అఖండ సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మ. ఈ ప్రతి యుగంలోనూ కూడా ఆ అజ్ఞాన అంధకారంలో ఉండేటువంటి భక్తులను ఉద్ధరించడం కోసం మహానుభావుడు ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు ఈ గురు రూపంలో ఉద్భవిస్తూ ఉంటాడట. ఈ గురువుల రూపంలో ఈ నాన్నగారి రూపంలో అవతరించాడు ఇక్కడ ఈ సాక్షాత్ ఆ పరబ్రహ్మ. ఆయన మహానుభావుడు ఈ అజ్ఞానంలో ఉండే భక్తుల దగ్గరికి వచ్చి, నాయన మీరు అజ్ఞానంలో పడి ఉన్నారా, ఈ అజ్ఞానం తొలగించుకోండి, జ్ఞానోద్యోగం నేను వెలిగిస్తున్నాను, మీరు చక్కగా ఆ మోక్ష పదానికి అందుబాటులో చేరుకోండి అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నాడు. అక్కడ గురుత్రయ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ ముగ్గురితో సమానుడు ఈ గురువు గారు. ఆ ముగ్గురు చేసే కార్యక్రమాలు సృష్టి శ్రీ పోషణ లయం మూడు. అయితే ఈ గురువు గారు చేసేది కూడా ఆ మూడు ముగ్గురు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒకటి ఆధ్యాత్మిక సంస్కారాన్ని చక్కగా ఉద్భవం అందరూ పుట్టిన ఇదిలాబాబు సంస్కారం ఏం చెప్తున్నారు, బీజాలు వేస్తున్నారు. ఆ బీజాలు వేసిన దాన్ని పోషిస్తున్నారు మహానుభావుడు. బీజం వేయడం ద్వారా బ్రహ్మ, పోషించడం ద్వారా విష్ణుమూర్తి, మరి అనాత్మ దుష్ట సంస్కారాన్ని నశింపజేస్తున్నాడు ఆ విధంగా మహేశ్వరుడు. ఈ విధంగా తుమ్మిచ్చి అవతారంగా మహానుభావుడు సద్గురువుగా వెలిసిస్తున్నాడు ఆ మహానుభావుడు. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే బ్రహ్మవద్ బ్రహ్మవద్ భవతే అన్నాడు. బ్రహ్మజ్ఞానం వరే మన జీవాత్మ ఉందే అది పరమాత్మరాని ఆయన ఆ విషయం తెలుసుకోకుండా ఉన్నారు మీరు అని చెప్పి ఆ విషయాన్ని వాళ్ళు చెబుతూ ఆయన బ్రహ్మజ్ఞానం సాధించాడు మహానుభావుడు. ఒకటే చెప్తాను భగవద్గీత వెళ్ళిపోతాను అయ్యా, సర్వభూత సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఇచ్చంతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన ఒకటే శ్లోకం అని చెప్పాడు భగవత్ దైవాసర సంపద ఆత్మ సమీ యోగంలో చెప్పాడు మహానుభావుడు. ఏమిటంటే యోగయుక్తాత్మ, యోగయుక్త అంటే ఎవరు, వాడు లక్షణాలు ఏమిటి, అది చేసే కార్యక్రమం ఏమిటి, దానిలో పొందే లాభ్యం ఏమిటి. యోగయుక్త యోగం అంటే అమ్మా జీవ బ్రహ్మైక్యం, ఆ జీవుడు బ్రహ్మ ఐక్యమైనటువంటి సాధన. ఆ కార్యక్రమంలో ఎవరైతే కృతకృత్యులు అవుతాడో వాడు సర్వత్వ సమదర్శన, అందరూ ఒకటే, నాకు భేదం లేదు, కులమత భేదాలు ఏమీ లేవు అనే భావన కలిగి ఉంటాడు ఆ యోగయుక్తుడు. జీవ బ్రహ్మ ఐక్యాలు పొందిన మహానుభావుడు ఈయన ఒక్కడే. అటువంటి మహానుభావులు వాళ్ళకి ఇటువంటి దృష్టి సమదర్శన అంతటా సమానమైన భావన చూస్తాడు. అలాగే సర్వభూతస్థ ఆత్మాను అన్ని భూతమైన తను చూస్తాడు, సమస్త భూతం తను చూస్తాడు, తనలో అన్ని భూతాలను చూస్తూ ఉంటాడు ఎవరు ఆయన. అంటే అంతా ఒకటే మహానుభావుడు. అటువంటి వాడు యోగి పుంగవులు ఆ రమణ మహర్షి మహా అటువంటి కేటగిరి చెందినవాడు. ఆయన శిష్య పరమాణమైన మహానుభావుడు. ఆయన కూడా ఆ గురువు గారితో సమతుల్యమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి ఈ విధంగా రమణ మహర్షి యొక్క సూక్తులను ప్రచారం చేస్తూ వచ్చినారు మహానుభావుడు. ఇంకొకటి అయ్యా ఎవరు మేనేజర్ అండి, చదివచ్చా ముగించమంటారా అంచాగా మన ఈ నాన్నగారు నాన్ననే పేరు ఎందుకు వచ్చిందని. ఒకటి జగత పితరం వందే అంటే అమ్మ చూసారు పార్వతీ పరమేశ్వరుని, ఆయన సమస్తలో కలిగి తల్లిదండ్రులు వాడు ఇద్దరు పార్వతీదేవి పరమేశ్వరుడు. ఈ మహానుభావుడు కూడా వాళ్ళతో సమానం. ఇంచేత ఆత్మ ఉపమ్యేన సర్వత్ర తమం పశ్చిది యో యో నరహ యో అర్జున అని చెప్పాడు. అందరినీ అక్కడ తనతో సమానంగా ఇతరుల యొక్క సుఖ దుఃఖాలని తన సుఖ దుఃఖాలతో సమానంగా ఎవరితో చూస్తూ ఉంటాడో వాడే యోగి పుంగవుడు, వాడే ఉత్తముడు, వాడే అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన మహాను అలాగే ఆత్మౌపమ్యాన్ని సర్వత్త సమం పశ్చిది యోజున అంతటా కూడా అందరినీ సమానంగా చూస్తున్నా ఆత్మవత్ సదభూతాని అని ఎంతో అటువంటి ఆ భగవద్గీత సూక్తులంతో ఆచరణలో పెట్టి సంస్కార భూతుని మహానుభవుడు. అటువంటి మహానుభవుడు అటువంటి వాళ్ళకి కశ్యాం కశ్యాహన్న ప్రణశ్యామి చతమేన ప్రణశ్చతి అని అన్నారు. అటువంటి మహానుభావులకు వాడికి ఎప్పుడైనా కనబడుతూ ఉంటాడురా, వాడు వాళ్ళకి ఎప్పుడు కనబడుతూ ఉంటాడురా అని కృష్ణుడు చెప్పేశాడు. అటువంటి వాళ్ళు ఉన్నాయి, ఇటువంటి విజ్ఞానం ఏవో ప్రతిపొందుంటాడు, వాళ్ళకి ఎప్పుడు నేను దగ్గర ఉంటాను, వాళ్ళు కనపడుతూ ఉంటాను, వారు నాకు ఎప్పుడు కనపడుతూ ఉంటాను అని చెప్పి ఆ విధంగా ఆయన సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. ఆ పరబ్రహ్మ స్వరూపుడికి రావడం మనందరం చాలా అదృష్టవంతం. అంచేత ఎప్పుడో మేము కోరుకున్నాం, ఎప్పుడు 20 ఏళ్ళు నేను రిటైర్ అయిపోయి 16 సంవత్సరాలు అక్కడ పనిచేశాను, ఇక్కడ జున్నూర్ హై స్కూల్ స్కూల్లో అయితే ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకురావాల్సిన అవకాశం మాకు దొరకదు కాబట్టి మా గ్రామస్తులైన రాజుడు చెట్టి అందు కూడా చక్కగా చేశారని చెప్పి
ఎన్ని రకాలుగా నువ్వు సదుపాయాలు చూసుకుంటున్నావు రాత్రులు నిద్ర పట్టాను. అలాగే భగవంతుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, అవకాశాలన్నీ కూడా భగవంతుడు ఐక్యం అవటం కోసం ఆ చైతన్య స్రవంతిలో కలిసిపోవటానికి. చైతన్య స్రవంతి ఆ చైతన్యమే, చైతన్యానికి మరొక పేరు సౌందర్యం. ఆ సౌందర్యంలో ఊగిసలాడటానికి, ఆ సౌందర్యం 1000 కళ్ళు కూడా చూడలేదు, ఆ సౌందర్యంలో ఊగిసలాడటానికి, ఆ చైతన్యంలో ఊగిసలాడటానికి, ఆనంద ప్రవాహంలో ఈదిలాడటానికి. ఏమి చెబుతున్నావు అమ్మా, భగవంతుడి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒక్క అవకాశం కూడా మనం పోగొట్టుకోకూడదు. అంటే పరమలోభి తన పైసల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, పరమలోభి తన డబ్బుని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడో, అలాగే భగవంతుడు ఇచ్చిన అవకాశాలని మీరు అంత జాగ్రత్తగా చూసుకుని ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి అవకాశాలన్నీ ఉపయోగించుకోండి. ఒక్క అవకాశం కూడా మీరు విడిచిపెట్టద్దు. భగవంతుడి కొన్ని అందరికీ అవకాశాలు ఇవ్వడం, మీకు ఎవరికైనా అవకాశాలు ఇస్తే అవకాశాలను విడిచిపెట్టకండి. భగవంతుడు మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, అన్ని అవకాశాలు భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించుకోండి. మీకు అర్థం చేసుకోండి, మీరు భగవంతుని మీకు ఇచ్చిన అవకాశాలన్నీ మళ్ళీ ఉపయోగించుకుని భగవంతుని తెలుసుకోవడానికి మీరు ఉపయోగించుకోండి. ఏది మంద కాదు. మనకి తెలివితేటలు ఉంటే అది భగవంతుడు ఇచ్చినయే, జ్ఞాపక శక్తి ఉంటే అది భగవంతుడు ఇచ్చినయే, పైసలు ఉంటే అది భగవంతుడు ఇచ్చినయే, మన శరీరానికి ఏదైనా సౌందర్యం ఉంటే అది భగవంతుడు ఇచ్చింది, మనకి ఏదైనా మంచి గుణాలు ఉంటే భగవంతుడు ఇచ్చింది. ఎక్కడ మీకు వేడి కల్పిస్తున్నది అగ్ని సంబంధమే. అలాగే మనకి ఏదైనా తెలివితేటలుండి మన సొంతం అనుకోవద్దు, భగవంతుడు ఇస్తే వచ్చినాయి మనకి. మనకు ఒకవేళ జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది మీ సొంతం అనుకోవద్దు, జ్ఞాపశక్తి కూడా భగవంతుడు ఇస్తే వచ్చింది మనకి. సోదర మహాశయ్యగారా, భగవంతుడు దయ లేకపోతే భగవంతుని కూడా స్మరించుకోలేము, రామనామం కూడా చేయలేము, రాముడి యొక్క దయ లేకుండా రాముడి యొక్క నామాన్ని కూడా పలకలేము. ఒక్కసారి ఎప్పుడైనా భగవంతుడు మనకు జ్ఞాపకం వచ్చాడు అనుకోండి మాట్లాడు, అప్పుడు మనం ఏమనుకుంటామంటే సాధన బాగా చేస్తున్నాం. ఆయన మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మనకి ఆయన జ్ఞాపకం, అది కూడా మన తెలివితేటలు కాదు. భగవంతుడు మనం జ్ఞాపకం పెట్టుకుంటేనే ఆయన మనకు జ్ఞాపకం వస్తాడు, అది కూడా మన తెలివితేటలు కాదు. ఈ మధ్యలో ఒక అమ్మగారితో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, మీరు బాగా సాధన చేయండి అని చెప్పాను. ఆ అమ్మగారు ఎవరు గట్టికారు ఆవిడ, మీరు బాగా సాధన చేసుకోండి అని చెప్తున్నాను. ఆవిడ అంటున్నారు ఏదో చేస్తున్నాను కానీ ఇటు నుంచి వచ్చేది ఏమి రండి అటు నుంచి రావాలి కదా అంటాను. ఆవిడ ఏదో ఆవిడని సంతృప్తిపరచడం నేను చెబితే మళ్ళీ పెట్టేదికాలు నా మీద వేసేసినారు. మీరు కూడా చాలా గట్టికారులు ఉంటారు. నేను ఆవిడ ఏమన్నా అంటే ఫోన్లో మీరు సాధన బాగా చేసుకోండి అన్నారు. అంటే ఏమన్నారు ఏదో చేస్తున్నాం అనుకోండి, పోనీ చెయ్యపోయినా చేసినట్టు నటిస్తున్నాం, అసలు చేయకుండా ఏదో చేస్తున్నాం, ఏదో దీపారాధన ఏదో చేస్తున్నాం, నాలుగు పుష్పాలు అక్కడ పెడుతున్నాం, ఏదో స్నానం చేసినట్టే, అసలు చేయకుండా ఏమి లేవు, ఏదో చేస్తున్నావు, ఒక నిజంగా చేస్తున్నావు అనుకోండి, ఇటు వచ్చింది ఇటు నుంచి వచ్చేది ఎంత ఉంటుంది అటు రావాలి అంటే అది కూడా దేవుడి దగ్గర నుంచే రావాలి. కానీ మనం చేసేది అంతా ఏ పాటి కానీ మనం చెరువు ఉంది, ఆ చెరువులో నీరు, చెరువులోకి ఎక్కడి నుంచి రావాలి నీరు, ఆ నదిలోంచి రావాలి, ఆ నదిలోంచి నీరు రాదనుకోని చెరువులో నీరు ఏం చెప్పు ఉంటుంది, అది వచ్చి ఎక్కడి నుంచి రావాలో, అది ఎక్కడి నుంచి రావాలో, నీరు ఎక్కడి నుంచి రావాలండి, నేను ఏదో చేస్తున్నాను అసలు చేయటం లేదా, ఎక్కడ అటు నుంచి రావాలి ఇటు నుంచి ఏమొస్తున్నారు అండి, ఏదో చేస్తున్నాం. ఇప్పుడు నిజంగా చేయకపోయినా కనీసం చేస్తున్నట్టు నటించడం నేర్చుకున్నా అంటున్నారు ఆవిడ. అంచేత మనం ఏదో కృషి చేస్తామంటే, భగవద్గీతలో చివరి శ్లోకం అర్థం ఏంటంటే, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ అర్జునుడు ఉన్నాడో అక్కడ జయం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడైతే కృషి ఉందో, ఎక్కడైతే కృప ఉందో, ఎక్కడైతే ప్రయత్నం ఉందో, ఎక్కడైతే దేవుడి యొక్క దయ ఉంటుందో, అక్కడ లక్ష్మి ఉంటుంది, అక్కడ జయం ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది, అక్కడ మోక్షం వస్తుంది. కృష్ణార్జునులు ఎక్కడైతే ఉన్నారంటే దాని అర్థం ఏంటండి, ఎక్కడైతే ప్రయత్నం ఉందో, ఎక్కడైతే కృప ఉందో, ఎక్కడైతే కృషి ఉందో, ఎక్కడైతే కృప ఉందో, మనం చేస్తున్న కృషి కృప కింద మారుతుంది, మనం చేస్తున్న ప్రయత్నమే అనుగ్రహం మారుతుంది, అనుగ్రహం కింద మారుతుంది. సోదర మహేశ్వరరావు మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నాను, తెలియని గొడవలన్నీ వదిలేయండి. మనకు ఒకటే తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది. నా మనస్సు నాకు తెలియదని ఎవరో చెప్పడు, ఎంత ముద్దబ్బాయి కూడా చెప్పడు. తెలియని గొడవలు వీరండి. ఏం తెలుస్తుంది మనకి? మనసు తెలుస్తుంది కదా, అందులోంచి బయటకు రండి, అదే మోక్షం. ఇప్పుడు ఏం చెప్పంటారు చెప్పండి? ఎంత పోగులో ఎంత పెంట ఉంటుందో మనసులో అనే వికారాలు ఉంటాయి, అందులోంచి బయటకు రండి. అందుకంటే మన వికారాలు మనకు తెలుస్తున్నాయి కదా, మన వికారాలు మనకు తెలుస్తున్నాయి కదా, అందులోంచి బయటకు రావటే మోక్షం. మహాజ్ఞానం భగవాన్, ఏ జ్ఞానం? మహాజ్ఞానం. నేను సోంబోరినే, నువ్వు సుప్రభాతం చెబితేనే కానీ నాకు మెరుగు రాదా? సోంబేరిని అనుకుంటున్నావా? పద్యాలు పాడటానికి వచ్చి ఇక్కడ ఆ వైభవం చూడండి. మనం ఎవరైనా పొగిడితే పద్యాలు రాస్తే కాగితాలు రాసేసుకుంటాం, ప్రింట్ చేసేసుకుంటాం, ఇంటికాడ అద్దాలు కట్టింగ్ చేసుకుంటాం, గోడ మీద పెట్టేసుకుంటాం. నే సోందరినే అరుణాచల శివ రాబోయే ప్రవచనములు 16వ తేదీ వెంకటాపురం రామరాజు గారి ఇంటి దగ్గర. ఇదివరకు సమితి ప్రేక్షణ చేశారు. 16వ తేదీ వెంకటాపురం రామరాజు గారి ఇంటి దగ్గర. వెంకటాపురం అంటే లంకలకోడేరి సమీపంలో ఉంది. లంకలకోడేరి సమీపంలో ఉన్నటువంటి వెంకటాపురం, అక్కడ రామరాజు గారి ఇంటి దగ్గర మధ్యాహ్నం 2 గంటలకు 16వ తేదీ. 19వ తేదీ 18 వినాయక చవితి. ఓం గం గణేశాయ నమః. గం 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 ఓం గం గణేశాయ నమః. ఏ పని చేసుకున్నా ముందు ఆడు కాళ్ళు పట్టుకోవాలి, పెళ్లి చేసుకుని ఆడు కాళ్ళు పట్టుకోవాలి. ఏ పని చేసుకున్నా పూజ దగ్గర కూర్చున్నా ముందు ఆడికి మొదటి పూజ ఆడికి చేసే మిగతా పనులు మనం చేసుకోవాలి. మొదటి పూజ ఆడికి చెయ్యాలి గణపతికి. మిగతా ఎన్ని పనులు చేసుకున్నా సరే ఎందుకు ఇల్లు కట్టుకున్నా ఆడికి చెయ్యాలి ముందు. ఆ శంకుస్థాపన రోజున కూడా ఆడికి చేస్తేనే ముందు మొదటి పూజకు అడుగుడు ఎవడంటే గణపతి. మొదటి పూజ మొదటి నమస్కారం ఆడికి పడేయాలి మనం, తర్వాత మిగతా దేవుళ్ళు అందరూ ఓం గం 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 ఓం గం గణేశాయ నమః. అది వినాయక చవితి. ఎప్పుడు? 18వ తేదీను. 19 వినాయక చవితి అయిన మరుసటి రోజునే భీమవరంలో అడ్డంతిని సమీపంలోనే ఉంది అయ్యప్ప స్వామి గుళ్ళోను. 19వ తేదీ 2 గంటలకు 16 వెంకటాపురం. 18వ తేదీని చవితి వినాయక చవితి. 19వ తేదీని పిల్లలకు బాగా ఇష్టం వినాయకుడు అంటే. అంటే వినాయకుడి దగ్గర చాలా తెలివైనడు వినాయకుడు. అంటే అది బుద్ధి సూక్ష్మత ఎక్కువ. ఈ పిల్లలు వినాయకుడిని ఎందుకు పూజిస్తారంటే వాళ్ళకి కూడా తెలివితేటలే, మనం వాళ్ళ తెలివితేటలో కొన్ని తెలివితేటలు వీళ్ళకి పడాలి మనం. అంటే చదువుకుని పిల్లలందరూ వినాయకుడిని పూజ చేస్తారు. అది చాలా తెలివైన వాడు వినాయకుడు, బుద్ధి సూక్ష్మతలో గొప్పవాడు. మీరు విషయం నోటంట చెబితే పట్టేస్తాడు. అంటే పిల్లలందరూ ఆయన ఎందుకు ప్రార్థిస్తారంటే నీ తెలివితేటలు కొన్ని మాకు ఇవ్వరాను. అంటే వినాయక చవితి రోజున వినాయకుని ప్రార్థిస్తారు. కొంతమంది ప్రతి చవితిలోనే, కొంతమంది పిల్లలకు ఎంత ఇష్టం అంటే వినాయకుడు, వినాయకుడు అంటే మామూలు ప్రతి చవితికి వినాయకుని పూజిస్తూ ఉంటారు. వినాయకుడికి ఏదో పువ్వులు పెట్టి ఏదో పూజ చేస్తూ ఉంటారు. అలాగే తెలివైన వాడు, మాట నోటం వస్తే పట్టేస్తాడు, గట్టికారు వినాయకుడు. వినాయక చవితి 18వ తేదీ. వినాయక చవితిలో మీటింగ్ ఏమి లేదు. 19వ తేదీ భీమవరం అడ్డంతి దూరపాలండి రోడ్లో అడ్డంతిని పక్కనే ఉంది అయ్యప్ప స్వామి గుడి. 19వ తేదీ 2 గంటలకు. తర్వాత 23వ తేదీ 2 గంటలకు ప్రవచనం. 23వ తేదీ జిన్నూరు రమణ కేంద్రంలో రాబోయే ఈ ప్రవచనాలు భక్తులైన మీకందరికి తెలియపరచడమే.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.
భగవంతుడు గీతలో అన్నాడు, మీరు చేసిన మంచి ఎప్పుడూ పోదన్నాడు. రమణ మహర్షి గారు ఆ జన్మాంతర అనుబంధం ఏంటి కానీ శివ అంటే ఇప్పటికి దేవుడని గుర్తురాదు మన ఫాదర్ అని. ఇప్పుడు శివ శివ అంటా అనుకోండి, మన శివుడు అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తాడు? దేవుడు జ్ఞాపకం వస్తాడు. రమణ మహర్షి గారికి శివ అనేటప్పుడు ఎప్పుడు దేవుడని లేదా దేవుడని గుర్తుంది మన నాన్నగారు. శివుడు అంటే ఎవరు? జనక భావం నాకు వచ్చింది కానీ దైవభావం ఎప్పుడు రాలేదన్నాడు. అవి మన కుటుంబ సభ్యుడే. ఎవరు శివుడు? ఎవరు? పరాయి వాడు కాదు, మన కుటుంబ సభ్యుడే. నాకు దైవభావం ఎప్పుడు రాలేదు శివ అనేటప్పటికి, దైవభావం ఎప్పుడు రాలేదు జనక భావం వచ్చింది. ఈజ్ మై ఫాదర్, ఐఎమ్ మై ఫాదర్ వన్. ఈజ్ మై ఫాదర్, ఈజ్ నాట్ మై గాడ్. దేవుడు అని ఎప్పుడు అనలేదు అని. ఈజ్ మై ఫాదర్, ఐఎమ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఒక్కడే. ఐఎమ్ మై ఫాదర్ ఆర్ వన్. నాకు శివ
అరుణాచల శివ అని పేరు వచ్చేప్పటికీ నాకు దేవుడు ఎప్పుడు గుర్తు రాలేదు. జనక భావన తండ్రి భావన వచ్చింది, కానీ దైవ భావన ఎప్పుడు రాలేదు. అది జన్మాంతర అనుభవం. అది గీతలో చెప్పాడు, నువ్వు ఏది చేసినా, ఏ సాధన చేసినా, ఏ పుణ్యము చేసినా, ఏ మంచి చేసినా ఊరికే పోదవయ్యా, ఏదో రోజు నీకు ఫలిస్తుంది అది. అని గీతల భగవద్గీతలో కృష్ణుడు చేసిన వాగ్దానం. సర్వేశ్వరుడు కృష్ణుడు అనుకుంటే భగవంతుడు కాదు, సాధన చేసి భగవంతుడు కాదు. సాధన చేసి భగవంతుడు అవ్వలేదు, అనుకుంటే భగవంతుడు అవ్వలేదు. స్వయంగా భగవంతుడు, వాడే కృష్ణుడు, వాడే నారాయణుడు. జనక భావ మనం శివుడు అనేటప్పటికీ దేవుడు దేవుడు అనుకుంటాం. రమణ మహర్షి గారికి ఎప్పుడు దేవుడు దేవుడి కింద రాలేదట్టిన భావన, జనక భావన, తండ్రి భావన, ఫాదర్. ఏం చేసిన అరుణాచలం వచ్చిన రోజునైనా, ఓ దేవుడా నువ్వు నన్ను పిలిస్తే వచ్చాను అనలేదాను. ఓ తండ్రి నువ్వు రమ్మంటే నాయంతటి నేను రాలేదు. ఓ తండ్రి నువ్వు రమ్మంటే నేను వచ్చాను. నీకు నన్ను నేను ఒక బంధువు లేడు, ఒక స్నేహితుడు లేడు, జేబులో పైసలు లేవు, పలకరించేవాడు లేడు, ఎండలో ఉంటే నీడకు రమ్మని అనేవాడు లేడు. కేవలము తండ్రి తన అరుణాచలేశ్వరుని నమ్మి, నూటికి నూరి పాళ్ళు నమ్మి అరుణాచలం వచ్చాడు. ఆ జనక భావంతో వచ్చాడు. ఈజ్ మై ఫాదర్, ఐఎమ్ మై ఫాదర్ అర్వన్. తండ్రి అని చెప్పి ఊరుకోలేదు, ఆయన నేను ఒక్కటే. ఈజ్ మై ఫాదర్, ఐఎమ్ మై ఫాదర్ అర్వన్, ఒక్కటంటే ఒక్కటే. ఏం భావన? జనక భావన, తండ్రి భావన కాదు. మన ఇంట్లో వాడు, మన ఇంట్లో మన కుటుంబ శివుడు అనేటప్పటికి మన కుటుంబ సభ్యుడైన స్ఫురణానికి కలిగేది. అది జన్మాంతర అనుబంధం. ఆ జన్మాంతర అనుబంధాలు అది దేవతలకు తెలియాలి, కానీ మన తలకైకి అందే విషయాలు కాదు. సోదర మహాశైలర, ఆ జన్మాంతర అనుబంధాలు ఎలా ఉంటాయంటే దేవతలకు తెలియాలి, లేకపోతే మహాత్ములకు తెలియాలి, కానీ లేకపోతే ఏ విష్ణువుకో ఏ శివుడికో ఆ విషయాలు తెలియాలి, కానీ ఆ జన్మాంతర విషయాలు, ఆ జన్మాంతర అనుబంధాలు భగవంతుడికి తెలియాలి, దేవతలకు తెలియాలి, కానీ మన తలకాయకి అందేది కాదు. మన తలకాయకి అందటం లేదని జన్మాంతరం యొక్క అనుబంధం లేదని కాదు. ఈజ్ మై ఫాదర్, ఐఎమ్ మై ఫాదర్ ఆర్ వన్. దైవ భావం లేదు నాకు, అరుణాచల శివ అనేటప్పుడు నాకు జనక భావన వచ్చింది అన్నాడు. జన్మాంతర అనుబంధం ఏనాటిదో ఈ అనుబంధం, అనుబంధమే కానీ ఏనాటిదో ఈ అనుబంధం. కొంతమంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, మొట్టమొదటిసారి చూసుకుంటారు, చచ్చిపోయే వరకు అలాగ ఉంటారు, అయ్యి స్నేహాలు. అలాగే శంకరాచార్యుల వారిని తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, కాశీలో మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తుంటే ఒకరినొకరు చూసుకున్నారు. పద్మపాదుడు, పద్మపాదుడుని శంకరాచార్యుల వారు మణికర్ణిక ఘాట్కి స్నానం వెళ్లారు. పద్మపాదుడు స్నానం చేసి వచ్చేస్తున్నాడు, శంకరాచార్యుల వారు స్నానానికి వెళుతున్నారు. ఆ మెట్ల మీద మణికర్ణిక ఘాట్లో మెట్ల మీద ఒకళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. లగట్టి ఫస్ట్ సైడ్ చచ్చిపోయే వరకు జీవితం పొడి, ప్రాణం పోయే వరకు స్నేహం పోలేదు. ఇప్పుడు స్నేహాలు ఏంటంటే ఆదివారం స్నేహం, సోమవారం విరోధం. ఈ ఫ్రెండ్షిప్ని అది మైత్రి, ఈ షిప్పులు కాదు, ఇది ఈ షిప్పులు అది మైత్రి. అంటే మణికర్ణిక ఘాట్లో కాశీలో కలిసిన స్నేహం చనిపోయే వరకు అలా ఉన్నారు. ఒకసారి మీలో ఏదైనా ప్రత్యేకత ఉందనుకోండి, మీ చుట్టాలకు అసూయ వచ్చేస్తుంది. పరాయి వాళ్ళకి కాదు, మీ చుట్టాలకు అప్పచెల్లి అక్కచెల్లికి అసూయ వస్తుంది, అన్నదమ్ముడికి అసూయ వచ్చేస్తుంది. అలాగే ఈ శంకరాచార్య ఈ పద్మపాదులు ఒకసారి పుస్తకం రాశాడు. పుస్తకం రాసి శంకరాచార్య గురువుకి చదివినిపించాడు. సరే పుస్తకం జాతి పెట్టి ఉంచమన్నాడు శంకరాచార్య వారు. ఈయన రామేశ్వరం యాత్రకి వెళ్ళాడు. పద్మపాదులు యాత్రకి వెళ్తే కూడా పట్టుకెళ్తే జ్ఞానమాలు ఇంటికి వెళ్ళాడు. ఆ జ్ఞానమాలు ఈ పుస్తకం జ్ఞానమాలు కూడా చదివినిపించాడు. ఆయనకు సడన్ గా అసూయ వచ్చేసింది. ఏంటి మా మేనాడు ఇంతవాడయ్యా, ఏదేంటి ఈడేవాడు రా, ఇంత గొప్ప గ్రంథం రాశాడు ఏంటి అని అసూయ ఇచ్చి ఆయన రామేశ్వరంలో ఇచ్చి పుస్తకం తగలబెట్టి. అసలు ముందు అసూయ చుట్టాలకు వస్తున్నాం, రోడ్డంతా పోయేవాళ్ళకి అసూయ రాదు, ముందు చుట్టాలు కూడా వస్తుంది. ముందు మనల్ని బంధువులంటే బంధించేవాళ్ళు, ముందు అసూయ ఎవరికి వస్తుందంటే బంధువులకి వస్తుంది. మీ అన్నదమ్ముడికి కూడా అసూయ వచ్చేస్తుంది. వాడు 4 ఎకరాలు పంచుకున్నాడు, నేను 4 ఎకరాలు పంచుకున్నాడు, అప్పుడు 40 ఎకరాలకు వెళ్ళిపోయాడని అసూయ ప్రారంభం అవుతుంది. అసలు ఇంట్లో వాళ్ళకే ముందు అసూయ ప్రారంభం అవుతుంది. ఆ జ్ఞానమాలు తగలబెట్టేశాడు ఆ పుస్తకం. రామేశ్వరం తిరిగిస్తే పుస్తకం లేదు, ఆవిడ దొంగలు పెట్టిపోయాడు. అసూయ ఇంత పని చేసి స్వయంగా జ్ఞానమావు పద్మపాదుడు అది దెంగ పెట్టుకుంటాడు. ఇంత గొప్ప గ్రంథం దెంగ పెట్టుకుని తర్వాత ఆచార్య వాడు దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. పుస్తకం పోయింది, ఇలాగ పాడు చే పుస్తకం ఏదో మొత్తం ఏం చేశాడో చేశాడో దొంగలు పట్టిపోయాడు అన్నాడు. ఏదో చెప్పాడు జరిగిన విషయం పద్మపాదుడు చెప్తాడు. ఆచార్య వారు ఏకాగ్రత చూడండి, దానికి ఎందుకు కదా, దానికి దెంగ పెట్టుకోడు, నువ్వు ఒకసారి చదివినిపించావు, అది 300 పేజీల గ్రంథం, అది మామూలుగా ప్రింట్ చేస్తున్నది, ఒక్క వాక్యం తేడా రాకుండా చెప్తాను రాసుకోవాలి. వాడు ఆచార్య దాని గురించి బెంగ పెట్టుకోవడానికి ఒకసారి నువ్వు చదివించాల్సి నా బ్రెయిన్ లో ఉండిపోయింది. ఆచార్య వాడికి ఆ జ్ఞాపకశక్తిని ఇచ్చింది ఎవడు? సర్వీస్ మళ్ళీ అక్కడ ఈశ్వరుని మర్చిపోకూడదు మనం. ఆ పద్మపాదుడు బుక్ ఎలా రాశాడు? పులిస్టాప్ తేడా రాకుండా, కామత ఎక్కడ పులిస్టాప్ ఉండాలో, ఎక్కడ కామ ఉండాలో, ఎక్కడ సెమికోలం ఉండాలో, మొత్తం ఏమీ తేడా లేకుండా ఫ్రమ్ కవర్ టు కవర్, మొదటి వాక్యం మొదలు చివరి వాక్యం వరకు మొత్తం అంతా అప్పచెప్పేశాడు వాడు రాసుకున్నాడు. వాడు ఆచార్య. అందుకే కృష్ణుడు గీతలో చెప్తాడు, నీ మరుపు నేను, నీ జ్ఞాపకాన్ని
భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్పాడు ఈ మాట. నీ జ్ఞాపకాన్ని నేను ఒకసారి మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటాం, మర్చిపోతూ ఉంటాం. నీ మరుపుని నేను, నీ జ్ఞాపకాన్ని నేను. ఇప్పుడు ఎవరున్నారు? అంత ఈస్టర్డే మనం లేవు, మన సొన్నలు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎందుకంటే ఏం చెప్తున్నానంటే, కొంతమంది మొదటిసారి చూసుకున్నప్పుడు ఆ చచ్చిపోయేవరకు అలా ఉంటారు. అలా ఎందుకు ఉంటారంటే పూర్వజన్మ అనుభవం. అందుకు చెప్తున్నాను. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు పట్ల రమణ స్వామి కట్టి ఉంటాను అప్పుడు 54 సంవత్సరములు. అసలు అమ్మాయే 10 రోజులు పుట్టింటికాడ ఉంటుంది అనుకోండి, మరి అత్తవారింటికి వెళ్ళిపోతాను అంటాను. వాళ్ళ అమ్మ ఉన్నా సరే మళ్ళీ అత్తవారింటికాడ సంవత్సరం ఉంటుంది, మళ్ళీ పుట్టింటికి వెళ్తానంటాను. ఇలా తిరుగుతూ ఉంటుంది, అదే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. భగవాన్ అన్నారు అరుణాచలంలో ఆయన శరీరం 54 సంవత్సరములు తిరిగాడింది. అరుణాచలంలో రమణ భగవాన్ శరీరం 54 సంవత్సరములు తిరిగాడింది. ఈ 54 సంవత్సరములో అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదామనే తలంపు కూడా రాలేదే అన్నాడు. అది అనుబంధం అంటే అది ఏమన్నాడు, 54 సంవత్సరములు అరుణాచలంలో ఉంటే పోనీ ఎక్కడికైనా కాశీ వెళ్ళి చూసొద్దాం, రామేశ్వరం వెళ్ళి చూసొద్దాం, లేదా అన్నవరం వెళ్ళి చూసొద్దాం అని కనీసం తలంపు కూడా రాలేదు. అంటే ఒక భక్తులు అన్నాడు భగవాన్ దగ్గరికి, అసలు తలంపు రాలేదా, తలంపు వచ్చాక నిగ్రహించుకున్నారా అన్నాడు. వీళ్ళు గట్టికారులు ఉంటారు, వినేవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. అసలు తలంపు రాలేదా, తలంపు వచ్చాక నిగ్రహించుకున్నారా అన్నాడు. నిజంగా తలంపు వచ్చాక నిగ్రహించుకుంటాడు, నేను ఫెయిల్ అన్నాడు. అసలు తలంపే రాలేదు, ఒకవేళ తలంపు వచ్చాక నేను నిగ్రహించుకున్నాను అనుకోండి, నేను అట్ర ఫెయిల్ అన్నాడు. అది ఆకాశంగా అంటే అడిగిన వాళ్ళు కూడా గట్టికారులు ఉంటారు. వీళ్ళు ఎవరు తక్కువ వాళ్ళని, సుప్రీంకోర్టు ప్లేటర్లు హైకోర్టు ప్లేటర్లు అని అడిగేవాళ్ళు. అలా తలకాయలు తీసి తలకాయలు పెడతారు అది. అంటే మీకు తలంపు వచ్చాక నిగ్రహించుకున్నారా, అసలు తలంపు రాలేదన్నాడు. తలంపు వచ్చాక నిగ్రహించుకుంటే నేను ఫెయిల్ అయిపోయినట్టే, అసలు తలంపు రాలేదన్నాడు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. తలంపు వచ్చాక నిగ్రహించుకోవడం కాదు, అసలు తలంపు రాలేదు. తలంపు వచ్చాక నేను నిగ్రహించుకున్నాను అనుకో, ఫెయిల్ అయిపోయినట్టే. ఒక నేను వెళ్ళకపోయినా కాశీ ఫెయిల్ అయిపోయినట్టే అన్నాడు. అయ్యాడు మీ ఫాదర్ అర వన్. అంటే ఈ మాటలు ఎందుకు వచ్చాయి, ఎందుకు ముగింపులు ఎందుకు వచ్చాయి అంటే జన్మాంతర అనుబంధం. ఏమిటది జన్మాంతర అనుబంధం? అలాగే భగవంతుని మన అర్చన చేయగా చేయగా, భగవంతుని స్మరించగా స్మరించగా, భగవంతుని పూజించగా పూజించగా ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుంది ఆయనతో. ఈ అనుబంధం మధ్యలో తెగిపోదు, ఆయనలో ఐక్యం అయ్యే వరకు ఈ అనుబంధం ఉంటుంది. ఇది లౌకికమైన అనుబంధాలు కాదు, అలౌకికమైన అనుబంధాలు. ఈ భౌతికమైన అనుబంధాలు కాదు, ఆ భౌతికమైన అనుబంధాలు. భౌతికమైన అనుబంధాలు ఏముంది? పెట్టిన రోజున పూజ, పెట్టకపోతే పెంట. ఈ లౌకికమైన బంధాలు లౌకికమైన కాదు, భౌతికమైన కాదు, అభౌతికం అలౌకికం. ఈ బంధాలు అటువంటివి. పోయిన ఆ బంధాలని కత్తిరించేద్దాం, కత్తిరిపెట్టి కత్తిరించేద్దాం అంటే మన కళ్ళకు కనపడదు, మన కళ్ళకు కనపడదు. అలౌకిక బంధం మన కళ్ళకు కనపడదు, కత్తిరించుడి కత్తిరించలేము. భౌతిక బంధాలు అయితే కత్తిరించేసుకోవచ్చు, ఇక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఇక్కడ చెప్పి విరోధాలు పెట్టేయచ్చు. అది అలా కాదు, ఆ కళ్ళకి కనపడదు, కళ్ళకి కనపడదు. మన కత్తిరితోటి కత్తిరితోటి పెట్టి కత్తిరించడానికి అలా కనపడదు, అన్సీన్. ఆ బంధం వినపడదు, అలౌకిక బంధం కనపడదు, అది వినపడదు. అలాగనే ఆ బంధం లేదంటే లేకుండా పోలేదు. అట్టిది అనుబంధం, ఈశ్వరుడితో అనుబంధం అట్టిది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఈ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ నామం చేసేటప్పుడు మనకు రుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి. ఓం నమో ఈ మూడు అవస్థల్లో నుండి లోపల తిరిగి అవస్థ వారు ఉరికే చూస్తారు కానీ అందులో కలవరు, వారు చూస్తారు కానీ కలవరు. మాండిక్యంలో చెప్తాడు సత్యమ్మ పుట్టదు, పుట్టింది సత్యమ్మ కాదని. ఇంకా వివరంలోకి వెళ్ళొద్దనండి, ఇప్పుడు మళ్ళీ అలా గంటల పల్లి ప్రవహించుకుపోతాం.
శాంతి శాంతి.